नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वंदे शुकतातं तपोनिधिं नमामि नारायणपादपंकजं करोमि नारायणपूजनं सदा वदामि नारायणनामनिर्मलं स्मरामि नारायणतत्त्वमौयम् भद्रमैनट्टि सुमधुरपदमुलिपुडु वीनुलारग ओ प्रभु विनगनिम्मु निस्तुलानंदमुन हृदिनिंपुनट्टि सुंदरमुलगु विषयमुल चुडनिम्मु नीदु महिमल पाडुचु నీదు పనికి జీవితము అంకితము గచేయుకొరకు నాదు దేహము దృఢముగా నడువనిమ్ము ఒడలు మరపించి మది శాంతి బడగజేయు మలయ పవనపు వీచికల్ మందగతుల విశ్వమునన్ ఎల్లకాలము వీవనిమ్ము భద్రమైనట్టి సుమధుర పదములెపుడు వీనులారగ ఓ ప్రభు వినగనిమ్ము సమస్త ప్రాణి హృదంతర్యామి సర్వజీవ చైతన్య స్వరూపుడు భాగవత కథానాయకుడు కృష్ణ పరమాత్మ పాదారవిందాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ శృంగేరి జగద్గురువులు సమస్త మానవ జాతికి దివ్యమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించి లోక కళ్యాణం కోసం అవతరించిన మహోదయులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారి పవిత్ర పాదపద్మాలకు పరశ్యత ప్రణామాలు సభక్తికంగా సమర్పించుకుంటూ అండపిండ బ్రహ్మాండాలకు మూలమైన వేదజనని ఆదిపరాశక్తి ఈ క్షేత్రంలో శారదా పరమేశ్వరిగా కొలువు తీరిన శ్రీమాత శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ ప్రశాంత సుందరమైన ఈ ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన భాగవత కథలోని ఆధ్యాత్మిక తత్వాన్ని ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో అడుగుపెట్టిన భక్తమహాశయులందరికీ సాధువాదములు సమర్పిస్తూ వేల జన్మల పుణ్యాల పంటగా మహర్షులు అందించిన మహత్తరమైన వాంగ్మయంతో నాకు లభించిన కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకొని నాలో కలిగిన ఆనందానుభూతిని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. పెద్దలు నిర్దేశించిన కాల వ్యవధికి కట్టుబడి
నీరాటవనాటములకు పోరాటం వెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు నీరాట వనాటములకు.
పరీక్షిణ్ మహారాజా, ఒకప్పుడు ఒక ఏనుగుకి ఒక మొసలికి పెద్ద పోరాటం వచ్చిందయ్యా. ఆ పోరాటంలో ఏనుగు ఆర్తనాదం చేస్తే శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ ఏనుగును రక్షించాడు. ఈ కథ నీకు చెప్పమంటావా అన్నారు శుకయోగీంద్రుల వారు. ఈ మాట శుకయోగీంద్రులు అనగానే పరీక్షిణ్ మహారాజు, అయ్యా, ఏడు రోజుల లోపల ఏమి వింటే, ఏమి తెలుసుకుంటే, ఏమి చేస్తే మోక్షం వస్తుంది అని ఆరాటంతో ఎదురు చూస్తున్న నాకు ఏదో మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి కావలసిన కథలు చెప్పాలి కానీ ఏనుగు ముసలి పోరాటం కథ నాకెందుకండి? ఆ కథ నాకు వద్దులేండి, ఏదైనా ఆధ్యాత్మిక విషయం చెప్పండి అనలేదు పరీక్షిత్తు. శుకయోగీంద్రుల వారు చెబుతున్నారు అంటే అది తనకు ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం తప్ప మరొక్కటి కాదు అని ప్రగాఢమైన విశ్వాసం కలిగిన వ్యక్తి కాబట్టి పరీక్షిత్తు వెంటనే ఆయన అడిగాడు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, అరణ్యంలో తిరిగే ఏనుగుకి, నీళ్లలో సంచరించే లక్షణం కలిగిన మొసలికి అసలు పోరాటం ఎలా వచ్చింది? వస్తే వచ్చింది, మధ్యలో విష్ణుమూర్తి రావడం ఏమిటి? విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆ ఏనుగుకి మొసలి పట్టు నుంచి విడుదల లభించడం ఏమిటి? ఇది చాలా వింతగా ఉన్నది, తప్పక ఈ కథ నేను విని తీరాలి, చెప్పండి అన్నాడు. పోతన్నగారు పద్యం రాయడంలోనే నీరాట వనాటములకు, నీళ్లల్లో తిరిగేది నీరాటం, వనంలో తిరిగేది వనాటం. నీరాట వనాటములకు పోరాటమెట్లు కలిగెను, వీరెన్నిటికీ తగాదా ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా ఉందయ్యా అంటే ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఆసీద్ గిరివరో రాజన్ త్రికూట ఇతి విశ్రుత క్షీరోదేన ఆవృత శ్రీమాన్ యోజనాయతము చృత. ఆసీత్ గిరివరో రాజన్. ఓ మహారాజా, ఒకప్పుడు త్రికూట పర్వతం అనే ప్రసిద్ధమైన ఒకనొక పర్వతం ఉంది. ఆ పర్వతం ఎక్కడుందో తెలుసా? క్షీరసాగరం మధ్యలో ఉంది. అది యోజనాల తరబడి దూరం చాలా విస్తరించి ఉంది, ఎన్నో యోజనాల దూరం విస్తరించి ఉంది. అంత విశాలమైన ఒక పర్వతం క్షీరసాగరం యొక్క మధ్య భాగంలో ఉన్నది. పోతన్నగారు అద్భుతమైన అనువాదం చేశారు. రాజేంద్ర విను సుధారాశిలోనొక పర్వతము త్రికూటంబనదనరుచుండు. దానికి మూడు శిఖరాలున్నాయి కాబట్టి ఆ క్షీరసాగరం మధ్యలో ఉన్న పర్వతానికి త్రికూట పర్వతం అని పేరు వచ్చిందయ్యా. కాంచన అయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మొనసియుండు. ఒకటి బంగారు శిఖరం, ఒకటి వెండి శిఖరం, కలధౌతం అంటే వెండి, మూడవది అయస్సార ఇనుప శిఖరం. ఈ మూడు శిఖరాలు ఉన్నాయి దానికి. ఎక్కడైనా వెండి శిఖరం, బంగారు శిఖరం ఉంటే బానే ఉంది, కానీ మూడోది ఏదో రత్న శిఖరమో వజ్ర శిఖరమో వైడూర్య శిఖరమో అనాలి, బొత్తిగా ఇనుప శిఖరం అంటున్నాడు. ఎందుకు ఇలా అన్నాడు? అలాంటి శిఖరం కూడా ఉంటుందా అని ఆశ్చర్యం కలుగుతుంది మనకి. అసలు క్షీరసాగరం ఉన్నదో లేదో మనకు తెలియదు. ముళ్ళపూడి వెంకటరమణ గారు చమత్కరించారు. పాలసముద్రం ఒకటి ఉంది కదా, ఓ డికాక్షన్ సముద్రం కూడా ఉంటే సరిపోతుంది, ఎప్పుడు కాఫీ కావాలంటే అప్పుడు ఇందులో కాసిని అందులో కాసిని కలిపేసుకుని తాగేయచ్చు అన్నాడు ఆయన చమత్కారంగా. పాలసముద్రం ఉందో లేదో తెలియని మనకి ఆ పాలసముద్రం మధ్యలో ఒక పర్వతం, దానికి మూడు శిఖరాలు ఉండడం, ఆ మూడు శిఖరాలు ఒకటి బంగారు శిఖరం, ఒకటి వెండి శిఖరం, ఒకటి ఇనుప శిఖరం అయి ఉండడం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన ఒక భావాన్ని మన మనస్సులో ప్రవేశపెడుతూ ప్రారంభమవుతున్న కథ గజేంద్ర మోక్షణ కథ. ఇది గజేంద్ర మోక్షణం తప్ప గజేంద్ర మోక్షం కాదు. మన నిత్యం వ్యవహారంలో గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షం అంటున్నాం, గజేంద్రుడికి మోక్షం రాలేదు, అది ఈ కథలో రహస్యం. మోక్షణం మాత్రమే లభించింది. మోక్షణము అంటే విడుదల, మొసలి పట్టు నుంచి విడుదల వచ్చింది కానీ సరాసరి కైవల్యం మోక్షాన్ని పొందలేదు ఆయన. అందువల్ల ఇది గజేంద్ర మోక్షణమే కానీ మోక్షం కాదు. మరి ఇలాంటి ఈ గజేంద్ర మోక్షణ కథ చిత్రమైన ఆశ్చర్యకరమైన మన ఆలోచనలకు పదును పెట్టే అభిప్రాయాలు ఏర్పడే విధంగా, నమ్మితే నమ్మండి లేకపోతే లేదన్నట్లుగా ఉన్న విషయాలతో ప్రారంభమవుతుంది. కాంచన అయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మొనసియుండు. అలా మూడు శిఖరాలున్న పర్వతం ఉంది. ఆ విశాలమైన పర్వతం మధ్యలో ఒక పెద్ద అరణ్యం ఉంది. ఆ అరణ్యం మరీ ఆశ్చర్యకరమైంది. సృష్టిలో ఎక్కడైనా సరే కొన్ని ఋతువులలో మాత్రమే కొన్ని రకాల పుష్పాలు పూస్తాయి, కొన్ని రకాల పళ్ళు కాస్తాయి, కొన్ని రకాల చెట్లు పెరుగుతాయి. కొన్ని కొన్ని ప్రదేశాలలో మాత్రమే కొన్ని రకాల వృక్షాలు పెరుగుతాయి. అన్ని ప్రదేశాల్లో అన్ని వృక్షాలు పెరగవు, దానికి అనుకూలమైన భూసారం ఉండాలి. కానీ ఈ అరణ్య ప్రాంతంలో అన్ని రకాల వృక్షాలు అన్ని కాలాల్లోనూ అన్ని ఋతువుల్లోనూ అన్ని రకాల వృక్షాలు కనిపిస్తాయి. అన్ని పూలు పూస్తూ ఉంటాయి, అన్ని పళ్ళు కాస్తూ ఉంటాయి. అంతేకాక అన్ని రకాల జంతుజాలము సృష్టిలో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో అన్నీ అరణ్యంలో ఉన్నాయి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇలా ఎక్కడైనా జరుగుతుందా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు బంతిపూలు ఒక కాలంలోనే వస్తాయి, అన్ని కాలాల్లోనూ రావు. చామంతి పూలు ఒక కాలంలోనే వస్తాయి, మల్లెపూలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో మల్లెపూలు కావాలి అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. సాంకేతికమైన విజ్ఞాన ప్రయోగాల ద్వారా ఏవో తయారు చేసినా ఆ మల్లెపూవు మల్లెపూవు వలె ఉంటుంది, కానీ అది మల్లెపూ అనే వైభవం దానికి ఉండదు. ప్లాస్టిక్ పూలు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. సృష్టిలో ఒక విధానం ఉంది, కానీ ఆ విధానానికి పూర్తిగా భిన్నంగా ఈ అరణ్య ప్రాంతంలో అన్ని వేళల్లోనూ అన్ని ఋతువుల్లోనూ అన్ని రకాలైన వృక్షాలు అన్ని రకాలైన ఫలాలు పుష్పాలు కనిపిస్తూనే ఉన్నాయి. మాతులుంగ లవంగ లుంగాని ప్రారంభించి ఓ పెద్ద వచనం రాశారు పోతన్న గారు. చిన్నప్పుడు మా నాన్నగారు ఈ వచనం ముందుగా ఎవరు అప్పగిస్తే వారికి ఒక బహుమానం ఇస్తాననేవారు. పూర్వం ఇలాంటి పరీక్షలు ఉండేవి విద్యార్థుల్ని ఆకర్షించడానికి, ఇళ్లలో కానీ పాఠశాలల్లో కానీ ఈ వచనాన్ని మేము పోటీలు పడి అప్పచెబుతూ ఉండేవాళ్ళం. చిత్రంగా ఉంటుంది ఆ వచనం. అన్ని రకాల వృక్షజాతులు అక్కడ ఉండడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నిజంగా శుకయోగీంద్రుల వారు నిజం చెబుతున్నారా? పోనీకొచ్చి ముందుకు వెళితే ఆయన మనకి నమ్మదగిన విషయాలు ఏమైనా చెబుతారేమో అని ఆశపడితే, ఆ భయంకరమైన విశాలమైన అరణ్య ప్రాంతంలో అన్ని రకాల జంతుజాలాలు ఉంటే ఒక ఏనుగుల గుంపు కూడా ఉంది. ఉంటే ఉండొచ్చు, దానికేముంది? ఆ ఏనుగులు ఎన్ని ఉన్నాయి అంటే 10 లక్షల కోట్ల ఏనుగులు ఉన్నాయి. 10 లక్షల కోట్ల ఏనుగులుంటే ఆ 10 లక్షల కోట్ల ఏనుగుల గుంపునకు ఒక నాయకుడు ఉన్నాడు. ఈ 10 లక్షల కోట్ల ఏనుగుల్ని వెంట పెట్టుకుని ఆ నాయకుడు అరణ్యంలో యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు అలా తిరిగి తిరిగి మధ్యాహ్నం వేళకు బాగా దప్పిక కలిగి ఓ సరోవర ప్రాంతానికి చేరుకున్నారు. క్షీరసాగరం మధ్యలో పర్వతం, పర్వతం మధ్యలో అరణ్యం, అరణ్యం మధ్యలో ఒక సరోవరం. ఎంతైనా వింతైన కథ, నమ్మమనే చెబుతున్నారు శుకయోగిందుల వారు. పాపం పరీక్షిణ్ మహారాజు నమ్ముతూనే ఉన్నాడు. మనలాగా ఆయనకు అనుమానాలు కలగటల్లా, మనకు మాత్రం చాలా అనుమానాలు కలుగుతాయి ఈ కథలో. అన్ని అనుమానాలే, చాలా కాదు దాదాపు అన్ని అనుమానాలే. ఇలా సరోవరం ఉండే అవకాశం ఉందా? సరే ఉంది అనుకుందాం. 10 కోట్ల ఏనుగుల గుంపుతో ఈ గజ నాయకుడు గజరాజు ఆ సరస్సులోకి దిగాడు మంచినీళ్లు తాగడానికి. దాహం వేసిన వారు సరస్సులోకి దిగచ్చు, మంచినీళ్లు తాగచ్చు, ఆ పని పూర్తిగానే బయటకు రావచ్చు. కానీ ఏనుగులు ఆ పని చెయ్యలేదుట. ఆ సరోవరం దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆ సరోవరం ఒడ్డున నిలబడ్డప్పుడు, ఆ సరోవరంలోకి దిగినప్పుడు, ఆ నీరు తాగుతున్నప్పుడు ఆ ఏనుగులకు చాలా ఆనందం కలిగింది, చాలా సుఖం కలిగింది. ఆ ఏనుగుల శరీరములో ఉన్న 5 జ్ఞాన ఇంద్రియాలు కూడా అంతులేని సౌఖ్యాన్ని అనుభవించాయి. తోయజ గంధంబు దోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులలరా. మంచి మండు వేసవి కాలంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మధ్యాహ్నం వేళ బస్సులో వెళ్తున్నాం అనుకోండి, సరిగ్గా ప్రకాశం బ్యారేజీ మీదకి రాగానే ఆ కృష్ణానది మించి వీస్తున్న చల్లని గాలి ఒంటికి తగిలితే హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఇప్పటి వరకు మండుటెండలో అటు ఇటు తిరిగాయి కాబట్టి ఏనుగుల గుంపు. ఇప్పుడు సరోవరం దగ్గరకు రాగానే ఆ సరోవరం మించి వీస్తున్న చల్లని గాలులు ఒంటికి తగిలి హాయిగా ఉంది. పైగా ఆ గాలులు మామూలు గాలులు కూడా కాదు, ఆ సరోవరంలో ఉన్న పద్మాల యొక్క సౌరభాన్ని కూడా మోసుకువస్తున్న గాలులు. కాబట్టి సువాసనతో కూడిన ఆ గాలులు, సుగంధ భరితమైన ఆ వాయువులు శరీరానికి స్పర్శ సుఖాన్ని ఇస్తూనే ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తున్నాయి. కాబట్టి ఒళ్ళు మరచిపోయే స్థితి ఉంది, స్పర్శ సుఖం కలుగుతోంది. తోయజ గంధంబు తోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులలరా. మానవ శరీరంలో చర్మము అనే ఒక ఇంద్రియం ఉంది, అది స్పర్శ అనే దాన్ని గుర్తిస్తుంది. ఈ చర్మం అనే ఇంద్రియానికి స్పర్శ సుఖం కలుగుతోంది. మూసుకున్న కళ్ళతో కూడా ఇప్పుడు నా చేతికి తగిలింది మెత్తగా ఉంది, ఇప్పుడు నా చేతికి తగిలింది గట్టిగా ఉంది అని చెప్పగలుగుతాం మనం. స్పర్శను బట్టి గుర్తిస్తాం, అందుకని స్పర్శ సుఖం కలుగుతోంది చర్మానికి, ఏనుగులకు. ఆ తరువాత ఆ సరోవర ప్రాంతంలో అక్కడున్న తామరతూళ్లు కొరికి వగరెక్కిన తమ కంఠాలతో కలహంసలు మనోహరంగా గానం చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఆ లక్షణం కూడా కనపడుతోంది.
తోయజ గంధంబు తోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులలర కమలనాళాహార విమల వాక్కలహం సర్వములు సెవుల పండువులు సేయ.
శ్రవణేంద్రియం సుఖాన్ని అనుభవిస్తుంది, చెవులకు హాయిగా ఉంది. ఆ తరువాత
పుల్లదిందీవర అంభోరుహ ఆమోదంబు ఘ్రాణరంధ్రంబుల గారవింప.
బాగా వికసించుకున్న నల్ల కలువలలో నుంచి వెలువడుతున్న మనోహరమైన సువాసనలు ముక్కుపుటాలకు తగిలి ఘ్రాణేంద్రియము సుఖాన్ని అనుభవిస్తోంది. చెవికి మంచి శబ్దం వినపడుతోంది, స్పర్శ సుఖం అనుభవిస్తోంది, చర్మం ముక్కుపుటాలకు మంచి వాయువులు మంచి వాసనలు లభిస్తున్నాయి. ఇంత మాత్రమే కాక ఎండతో దప్పికతో అలసిపోయి వాడిపోయిన ముఖాలు అలా తెరిచేటప్పటికి ఏనుగులు గాలి తాకున ఆ సరోవరం మీది చిన్న కెరటాలు రేగి గాలికి ఆ నీటి తుంపరలు కొన్ని ఎగసిపడి ఈ ఏనుగుల నీళ్లలో పడుతున్నాయి, నోళ్లలో పడుతున్నాయి. చల్లని ఆ నీటి తుంపరలు తగిలేటప్పటికీ నోటికి హాయిగా ఉంది. నాలుకకు జిహ్వ అనే ఇంద్రియానికి రుచి అనే సౌఖ్యాన్ని అనుభవించడం ప్రారంభించాయి జిహ్వ అనే ఇంద్రియాలు ఈ ఏనుగులన్నింటికీ కూడా.
నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడు దీర్పన్.
ఇక ఒక్కసారి ఆ సరోవరం దగ్గర నిలబడి అన్ని వైపులా చూస్తే మనోహరమైన ప్రకృతి సౌందర్యం కనపడుతుంది.
త్రిజగద్ అభినవ సౌభాగ్య దీప్తమైన విభవము ఈ క్షణములకును విందుసేయనరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూథంబు మడుగుజొచ్చే.
ఐదు ఇంద్రియాలకు లభిస్తున్న అనంతమైన సుఖమనే పారవస్యంలో మునిగిపోయి ఆ ఇంద్రియాల సుఖమే సర్వస్వంగా భావించి సరస్సులోకి దిగిన ఆ ఏనుగుల గుంపుకి సరస్సులో నుంచి బయటకు రావాలి అనిపించలేదు. ఈ సుఖం చాలా బాగుంది అనిపించింది. దాహం కలిగితే దాహం కోసం, దాహాన్ని తీర్చుకోవడం కోసం సరోవరంలో దిగి కాసిని నీళ్లు తాగి బయటకు రావడానికి బదులుగా ఇక్కడే బాగుంది కాబట్టి కాసేపు ఆడుకుందాం, జలక్రీడలు సాగిద్దాం, తొండ నిండా నీళ్లు నింపుకోవడం, ఎదురుగా ఉన్న ఏనుగు మీద చిమ్మడం, ఆ ఏనుగు కూడా అదే పని చేయడం. ఇలా చేస్తున్న ఏనుగులు రెండో మూడో నాలుగో అయితే పర్వాలేదు, ఏకంగా 10 లక్షల కోట్ల ఏనుగులు. ఈ ఏనుగులు జలక్రీడలు ఆడుకోవాలి అంటే మరి పక్క పక్కన ఒకదాన్ని ఒకటి ఒరుసుకుని క్యూలో నుంచున్నట్టుగా నుంచుంటాయా? ఒక గజానికి మరో గజానికి మధ్య గజం దూరమైనా ఉండాలి కదండి. అందుకని 10 లక్షల కోట్ల ఏనుగులు సరోవరంలో ఉండాలి అంటే ఆ సరోవరం ఎంత పెద్దదై ఉండాలి? ఎక్కడైనా ఇంత పెద్ద సరోవరం ఉంటుందా? అసలు 10 లక్షల కోట్ల ఏనుగులు పట్టే సరస్సు ఉంటుందా? నిజంగా సుఖయోగీంద్రుల వారు అబద్ధమే చెబుతున్నారు అని తప్పకుండా అనిపిస్తుంది మనకు. ఇప్పటి వరకు మనకు ఆయన మీద ఏమాత్రమైనా విశ్వాసం ఉన్నా నెమ్మది నెమ్మదిగా నమ్మకం సడలిపోయి ఓహో సుఖయోగీంద్రుల వారు కూడా అబద్ధాలే ఆడతారన్నమాట, ఆయన నిజమేం చెప్పారన్నమాట అని అనిపించడానికి వీలుగా నడుస్తుంది ఈ కథ. సరే, ఏనుగులు ఇలా విహారం చేస్తున్నాయి, జలక్రీడలు సాగిస్తున్నాయి. ఏనుగు కాలు ఎంత బలంగా ఉంటుందో, ఎంత బరువుగా ఉంటుందో తెలుసు. ఒక్కొక్క ఏనుగుకి 4 కాళ్ళు, 10 లక్షల కోట్ల ఏనుగులు సరోవరంలో వీరవిహారం చేస్తున్నాయి. పోనీ నెమ్మదిగా సున్నితంగా తన అడుగు ఎక్కడ ఎవరికి నొప్పి కలుగుతుందో అని నెమ్మదిగా అడుగు పెడుతున్నాయా? లేదే, ఒళ్ళు తెలియని ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తున్నాయి. జలక్రీడ సాగించడమే లక్ష్యంగా భావిస్తున్నాయి. ఇంతవరకు దప్పికతో బాధపడిన ఏనుగులకి దప్పిక తీరిపోయింది, తమ కష్టం తీరిపోయింది, ఇక సుఖం మీదే దృష్టి. తన కష్టం ఒకటి తీరగానే తాను అనుభవిస్తున్న సుఖమే సర్వస్వమని భావించేవాడు ఎవడైనా సరే ఎదుటివాడి కష్టాన్ని గురించి ఆలోచించడం. సరోవరం కాబట్టి ఆ సరోవరంలో చిన్న చిన్న జలచర జంతువులు ఉంటాయి, చిన్న చిన్న చేప పిల్లలు. పాపం ఏనుగుల పాదాల కింద పడి అవి నలిగిపోక తప్పదు కదా. పోని తప్పించుకుందామంటే ఒక ఏనుగైతే ఇక్కడ ఏనుగు వస్తుందని పక్కకు వెళతాయి, అక్కడ ఏనుగే, ఆ పక్కకి వెళితేనూ ఏనుగే, సరోవరం నిండా ఏనుగులు, ఏకంగా 10 లక్షల కోట్ల ఏనుగులే. అందుకని ఆ ఏనుగుల పదఘట్టనల కింద ఎన్నో చిన్న చిన్న జలచర జంతువులు తమ ప్రాణాలు కోల్పోతున్నాయి. తమ సౌఖ్యమే, తమ సుఖమే, తమ ఆనందమే సర్వస్వంగా, తమ విలాసమే వైభవంగా భావించే లక్షణం కలిగిన మదించిన ఈ ఏనుగుల గుంపునకు, ఈ గుంపుకు రాజైన గజేంద్రుడికి తమ కారణంగా, తమ విలాసం కోసం, తమ సౌఖ్యం కోసం కొన్ని జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి అన్న స్పృహ కలగనే లేదు. సరోవరం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఇలా అల్లకల్లోలం అయిపోతే ఎప్పటి నుంచి ఆ సరోవరంలో దాక్కుందో ఎక్కడుందో తెలియదు, కానీ ఒక మొసలి చాలా వేగంగా వచ్చి మిగిలిన 10 లక్షల కోట్ల ఏనుగుల్ని వదిలిపెట్టి నాయకుడెవరో తెలుసుకుని మరీ సరిగ్గా ఆ నాయకుడి ముందటి 2 కాళ్ళు చాలా గట్టిగా తన నోటితో కరిచి పట్టుకుంది. వ్యాసుల వారు అన్నారు, గ్రాహో బలీయాంశ్చరణౌ ఋషోగ్రహీత్. చాలా ఆగ్రహించి గ్రాహం ఒకటి, గ్రాహము అంటే మొసలి. సంస్కృత భాషలో మొసలి అనడానికి చాలా పేర్లున్నాయి. గ్రాహం ఉంది, నక్రం ఉంది, మకరం ఉంది, ఇవన్నీ మొసలి అనడానికి పర్యాయ పదాలే, కానీ ఆయన గ్రాహం అని ప్రయోగించారు. గ్రాహో బలీయాంశ్చరణౌ ఋషోగ్రహీత్. చాలా వేగంగా వచ్చి కోపంగా పట్టుకుంది ముందటి 2 కాళ్ళు. ఇలా సరోవరాన్ని అల్లకల్లోలం చేస్తావా, ఇప్పుడు చూడు నీ సంగతి ఏమిటో అని. పోతన్న గారు వ్యాస మహర్షి చెప్పని ఒక పోలిక చెప్పారు అక్కడ. భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నొడిసి పట్టే. భానుడు అంటే సూర్యుడు, స్వర్భానువు అంటే రాహు. సూర్యుణ్ణి పట్టుకునే రాహువులాగా మొసలి ఒకటి వచ్చి ఏనుగు 2 కాళ్ళు గట్టిగా పట్టుకుంది అన్నారు ఆయన. ఎందుకు ఈ పోలిక? ఈ పోలిక చెప్పాల్సిన అవసరం ఏమిటి? చాలా విచిత్రమైన పోలిక ఇది. ఈ పోలిక చెప్పడంలో పోతన్న గారు 2 విశేషాలు మనకు చెప్తున్నారు. చమత్కారమైన పోలిక చెప్పారు వ్యాసుల వారు, చెప్పని పోలిక. ఒకటి, రాహువు గ్రహణం రోజున సూర్యుణ్ణి మింగుతాడు, కానీ మళ్ళీ వదిలేస్తాడు, పూర్తిగా మింగేయడు. ఇక సూర్యుడు లేకుండా పోడు. ఒకసారి గ్రహణం వస్తే రాహు వచ్చి మింగేశాడు కాబట్టి ఇంకా మనకు సూర్యుడు లేడు అనుకోవాల్సిన పరిస్థితి ఏముండదు. మింగుతాడు, మళ్ళీ వదిలేస్తాడు. పాక్షిక సూర్యగ్రహణం అయితే కొంచెం మింగి వదిలేస్తాడు. ఎంత సంపూర్ణ సూర్యగ్రహణం అయినా మొత్తం మింగేసినా మళ్ళీ వదిలేస్తాడు. గ్రహణకాలం మోక్షణకాలం 2 ఉంటాయి. ఈ మొసలి కూడా ఏనుగుని పట్టుకుంటుంది కానీ వదిలేస్తుంది, మనం ఏం కంగారు పడక్కర్లేదు అని చెప్పడం. 2, అసలు రాహు ఎవరు అంటే, దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తున్న వేళ లభించిన అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా దేవతలకు మాత్రమే లభించేట్టు చేయడానికి శ్రీమహావిష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించి దేవతలందరినీ ఒక వరసలో, రాక్షసులందరినీ ఇంకొక వరసలో కూర్చోబెట్టి తానేదో విలాస విన్యాస భంగిమలు ప్రదర్శిస్తూ తన హొయలు వగలు చిన్నెలు చూపిస్తూ రాక్షసులను మోసగించి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచే కార్యక్రమం నిర్వహిస్తుంటే, ఇంత తెలివిగా విష్ణుమూర్తి ప్రవర్తిస్తుంటే విష్ణుమూర్తి కన్నా తెలివైన వాడు ఒకడున్నాడు రాక్షసుల్లో. వాడు చాలా తెలివిగా వచ్చి దేవతల వరుసలో కూర్చున్నాడు, ఈయన అమృతం పోసేశాడు, ఆయన తాగేశాడు. వెంటనే సూర్యుడు చంద్రుడు గమనించారు. వెంటనే విష్ణుమూర్తితో చెప్పారు, అయ్యా వీడెవడో రాక్షసుడండి, దేవతల వరుసలో కూర్చున్నాడు, అమృతం తాగాడు అని. వెంటనే విష్ణుమూర్తి చక్రం ప్రయోగించాడు, వాడి తల తెగిపోయింది. కానీ అప్పటికే అమృతం గుటక దిగిపోయింది కాబట్టి తల వేరుగా మొండెం వేరుగా వాడు బతికేస్తున్నాడు. తల అయితే తెగి పడింది కానీ మొండెం బతుకుతోంది, తల బతుకుతోంది. ఇది కేతు అయింది, అది రాహు అయింది. ఈ సూర్యుడు చంద్రుడు మా సంగతి చెబుతారా, కాబట్టి వీళ్ళ సంగతి ఏమిటో మేము చూస్తామని అప్పుడప్పుడు ఆ సూర్యుడిని చంద్రుడిని మింగడానికి రాహువు కేతు వస్తూ ఉంటారు, అవే గ్రహణాలు అని పురాణ కథలు మనకు చెప్పాయి. దీంట్లో సాంకేతికమైన విజ్ఞాన రహస్యం వేరుగా ఉంది. దాన్ని పక్కన పెడితే ఈ పురాణ కథలో మనకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే, విష్ణుమూర్తి ఇంత తెలివైన వాడు కదండి, ఇంత తెలివైన విష్ణుమూర్తి కూడా ఒక రాక్షసుడు దేవతల వరసలో కూర్చుని అమృతం తాగేస్తున్న విషయాన్ని కనిపెట్టలేకపోయాడే వెర్రివాడనమాట అనిపించడానికి వీలుగా ఉంటుంది కథ. సూర్యుడో చంద్రుడో చెప్తే తప్ప తెలియలేదు అని. కానీ రహస్యం ఏంటంటే పురాణ కథలు ఎంత గమ్మత్తుగా ఉంటాయి. ఆయన సూర్య చంద్ర నేత్రుడు. శ్రీ మహావిష్ణువులకు ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. సూర్యుడు చంద్రుడు చూసి చెప్పారు అంటే ఆయనే తన కంటితో గమనించాడు అని అర్థం. ఆ అమృతాన్ని పోసేశాడు, ఆ తర్వాత తల నరికేశాడు. ఇది చమత్కారం అన్నమాట. పురాణ కథలు ఆశ్చర్యకరంగా ఈ కథని చెప్పే విధానం ఉంటుందన్నమాట. ఆ పురాణ కథల రచనా వైఖరి ఎలా ఉంటుంది, మనకు అనుమానం కలిగేట్టుగా రాస్తారు, ఆలోచిస్తే అంతరార్థం బోధపడుతుంది. రాహువు శ్రీ మహావిష్ణువు చక్ర ప్రయోగం చేత తల తెగి పడినవాడు. ఈ మొసలి రాహువులాగా పట్టుకుంది అంటే ఈ మొసలికి కూడా తరువాత శ్రీ మహావిష్ణువు వచ్చి చక్రాన్ని ప్రయోగిస్తే ఆ చక్ర ప్రయోగం చేత ఈ మొసలి తల తెగి పడబోతోంది. సుమా జరగబోయే కథ ఇప్పుడే చెప్పేశారు పోతన్న గారు ప్రారంభంలోనే. అందుకోసం మూలంలో లేని పోలిక తీసుకొచ్చి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడు ఇభరాజును డిసిపట్టే అన్నారు. సరే ఇంకేముంది, పోరాటం మొదలైంది. కర్రి దిగుచు మకరి సరసికి కరి దరికి మకరి దిగుచు కర్ర కరి పెరయన్ కరి మకరికి మకరికరికి భరమనుచును అతల కుతల భటులు అదురుబడన్. భాష తెలియని వాడికి కూడా ఇక్కడేదో ఘర్షణ జరుగుతోంది అని అనుకోవడానికి వీలుగా పద్యం రాశారు పోతన్న గారు. ఏనుగుకి మొసలి పోరాటం జరుగుతుంది. పోరాటంలో మొదటి దశ ఏమిటి అంటే, ఎలాగైనా సరే ఒడ్డుకు లాగితే ఈ మొసలి సంగతి ఏమిటో తేల్చాలని ఏనుగు ఎలాగైనా మొసలిని ఒడ్డుకు ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆ పట్టుకున్న కాళ్లతో మొసలి ఏం చేస్తోంది, బయటికి వెళితే మనం దెబ్బతింటాం, నీళ్లలో ఉంటే మనదే గెలుపు. అసలు పోరాటంలో మొదటి భాగం ఏనుగు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లలో నుంచి ఒడ్డుకు వెళ్లకుండానే నీళ్లలోకే లాగాలి. కరి దిగుచు మకరి సరసికి కరి దరికి నిమకరి దిగుచు కరకరి పెరయన్. ఈ రా మాటి మాటికి వస్తూ ఉంటుంది అనమాట. పోతన్న గారు ఇలాంటి పద్యాలు చాలా రాస్తారు. అడిగెదనని కడువడిజను, ఈ అష్టావధానాలు లాంటివి జరిగినప్పుడు నిషిద్ధాక్షరిలో ఇలాంటి పద్యం ఏదైనా ఇస్తే మాటి మాటికి రా ఓసారి, రీ ఓసారి, రూ ఓసారి, డా ఓసారి, డి ఓసారి, డు ఓసారి. ఈ పద్యం గుర్తుకొచ్చిందా అవధాని పని? తేలిక. ఈ పద్యం గుర్తు రాకపోతే అక్షరాలు గుర్తుపెట్టుకోవడం కష్టం. రెండో అక్షరం డా, మూడో అక్షరం డి, ఐదో అక్షరం డు, ఎనిమిదో అక్షరం డే, ఇవి ఏ అన్ని డాగుడింతలే, అది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. పోతన్న గారు ఇలాంటి చమత్కారాలు చేస్తారు. ఆయన అదృష్టం బాగుండి అవధాని గారికి ఇది పోతన్న గారి పద్యం ఇచ్చాడరా, ఈ పృచ్చకూడని తెలిసిందా సరే, లేకపోతే దీన్ని గుర్తుపెట్టుకోవడం మిగతా పద్యాలు గుర్తుపెట్టుకోవడం కన్నా చాలా కష్టమైన విషయం అనమాట. అందుకని చమత్కారంగా పృచ్చకులు ఇలాంటి గమ్మత్తులు చేస్తూ ఉంటారు. పోతన్న గారు అలాంటి పద్యాలు చాలా సప్లై చేశారు, పృచ్చకుల సౌకర్యం కోసమే చేశారు అన్నట్టుగా. చాలా గమ్మత్తైన పద్యాలు తయారు చేశారు ఆయన వ్యస్తాక్షరి పృచ్చకుడి కోసం చేశారు అన్నట్టు. కరి దిగుచు మకరి సరసికి కరి దరికి నిమ కరి తిగుచు కరకరి పెరయన్. కరి మకరికి మకరి కరికి భరమనుచును అతల కుతల భటులు అదురుపడన్. చిన్నప్పుడు చదువుకున్నాం మనం, నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్కచేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అన్నారు వేమన్న గారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మర్చిపోయాం ఆ పద్యం. మొసలి మాత్రం మర్చిపోలా, నీళ్లలో ఉన్నంతసేపు మన బలం చాలా ఎక్కువగా ఉంటుంది, ఏనుగునైనా సరే కదలకుండా చేయగలిగే శక్తి ఉన్నది, ఒడ్డుకు వెళితే మనం దెబ్బతింటానరా అనుకుని పొరపాటున కూడా ఒడ్డుకు వెళ్ళనివ్వకుండా నీళ్లలోకే లాగుతోంది, నీళ్లలో ఉన్నందువల్ల దాని బలం పెరిగే అవకాశం ఉంది, మొసలి బలం పెరుగుతోంది, ఏనుగు బలం క్షీణిస్తోంది. ఆ విషయాన్ని ఆయన చెప్పారు. జీవనంబు తనకు జీవనంబై ఉంట అలవు బలము అంతకంతకెక్కి మకరమొప్పే. జీవనము అంటే సంస్కృత భాషలో నీరు అని ఒక అర్థం, బ్రతుకు అని ఒక అర్థం. నీరే తనకు బ్రతుకు కాబట్టి, అంటే నీళ్లలో ఉంటే తన బలం బాగా పెరుగుతుంది, అది స్వస్థానం కాబట్టి అలవు బలము అంతకంతకెక్కి, బల పరాక్రమాలు క్రమంగా పెరిగి పెరిగి మకరమొప్పే. మొసలి బాగా ప్రకాశించింది, వైభవాన్ని పొందింది. డస్సే మత్తే భమల్లంబు, ఎంత గొప్ప ఏనుగైనా, ఎంత మదపుటేనుగైనా, ఎంత 10 లక్షల కోట్ల ఏనుగుల గుంపునకు నాయకుడైనా పాపం ఏనుగు అలసిపోక తప్పలేదు, క్రమంగా శక్తి సన్నగిల్లిపోయింది. ఇదేంటండి 10 లక్షల కోట్ల ఏనుగులున్నాయి కదా, 10 లక్షల కోట్ల ఏనుగులు కలిసి పోరాడితే ఒక్క మొసలి ఏ పాటి? అన్నీ కలిసి ఆ మొసలిని తునాతునకలు చేసేలేవా? నుగ్గునూ చైపోదా మొసలి మిగులుతుందా? అసలు ఎన్ని ముక్కలైపోతుంది? ఇన్ని ఏనుగులు వచ్చి కాళ్లతో తొక్కితే ఏం కావాలి ఆ మొసలి పరిస్థితి? కానీ అదేం చిత్రమో కానీ ఈ కథలో మిగిలిన ఏనుగులు ఏవి ఈ రాజుగారికి సహాయం చేయడానికి రాలేదు. అవన్నీ ఒడ్డు మీదకి వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ అయ్యో 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 అని చూస్తున్నాయి. ఇలా జరుగుతుందా ఎక్కడైనా? ఏనుగుకి పెంట ఇన్ని పరివారంలో ఇన్ని ఏనుగులున్నాయే, ఏవీ సహాయం చేయకుండా అవన్నీ ఒడ్డు మీదకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాయా? ఆ మాత్రం సహాయం చేయవు. ఇలా జరుగుతుందా లోకంలో ఎక్కడైనా? సరే, ఏనుగుకి ఇంత పరివారం ఉంది, రాలేదు, బానే ఉంది. మొసలి కూడా ఈ సరస్సులో ఉంది అంటే అసలు మొదటి సందేహం, సరస్సులో ఎక్కడా మొసళ్ళు ఉండవు. సరోవరంలో ఎక్కడైనా మొసలి ఉంటుందా? పెద్ద సముద్రాల్లో ఉంటుంది, పెద్ద నదుల్లో ఉంటుంది. ఉంటే సరోవరంలో పొరపాటున కూడా మొసలి ఉండే అవకాశం లేదు, కానీ ఇది సరోవరం మాత్రమే, అందులో మొసలుంది. ఉంది అంటే కొంతకాలంగా ఉంటుంది కదా, ఇప్పటి ఫ్యామిలీ ప్లానింగ్ని పాటించినా కూడా ఆ మొసలి, మొసలికి ఒక భార్య, కనీసం ఒక కొడుకు, 3 మొసళ్ళైనా ఉండాలి. కానీ ఒక్క మొసలే వచ్చింది, అదే పోరాడుతుంది. ఒక్క మొసలే పోరాడింది, ఒక్క ఏనుగే పోరాడింది. ఈ పోరాటంలో స్వస్థానం కాబట్టి మొసలి బలం పెరిగింది, ఏనుగు బలం క్షీణించింది. ఎలా క్షీణించింది అంటే, డస్సే మత్తే భమల్లంబు బహుళపక్ష సీతభాను పగిది. కృష్ణపక్షంలో చంద్రుడు రోజుకొక్క కళచొప్పున తరిగిపోయినట్లుగా తరిగిపోయి, ఐదు నిమిషాలు కాలేదు. ఏనుగుని సూర్యుడితో పోల్చారు పోతన్న గారు. సూర్యుడిని రాహువు పట్టుకున్నట్లు కాని ఇప్పుడేమంటున్నారు, ఆయన సూర్యుడు కాదయ్యా చంద్రుడు, ఆ చంద్రుడు కూడా కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడు, రోజుకో కళచప్పున తరిగిపోయినట్లుగా ఆయన శక్తి క్షీణించిపోయింది, శల్యావశిష్ఠుడు అయిపోయాడు, ఎముకల పోగుగా మిగిలిపోయాడు, ఇంకేం లేదు, ప్రాణం లేదు, రక్తం లేదు, మాంసం లేదు, కండ లేదు, మొత్తం లాగేశాడు ఈ మొసలి. ఇలా ఉంది ఏనుగు పరిస్థితి. అక్కడ సూర్యుడు అనడం ఎందుకు, ఇక్కడ చంద్రుడని చెప్పడం ఎందుకు, ఆ చంద్రుడు కూడా బహుళపక్షంలో ఉన్న చంద్రుడు అని చెప్పడం ఎందుకు? పోతన్న గారు తెలిసి రాస్తున్నారా తెలియక రాస్తున్నారా? మూలంలో లేవు ఈ పోలికలు. బహుళపక్ష సీతభానుపగిది ఇలా పోరాటం జరుగుతోంది. అంటే ఒక్క ఏనుగే పోరాడుతోంది, ఒక్క మొసలే పోరాడుతోంది, ఇది కూడా అనుమానమే మనకి. ఇలా జరిగే అవకాశం లేదు కాబట్టి సుఖయోగేంద్రుల వారు నిజం చెప్పడం లేదు. పోనీలేవయ్యా పెద్ద ఆయన, కొంచెం ముందుకు వెళదాం, ఇంకేమైనా నిజం చెబుతారేమో అంటే, అయ్యా ఈ మొసలి ఏనుగు ఎన్నాళ్ళు పోరాడుకున్నాయి, వాల్మీకి మహర్షి రామరావణ సంగ్రామం చాలా గొప్పది అని చెప్పారు ఆయన. ఎంత గొప్పదయ్యా అంటే, రామరావణ సంగ్రామాన్ని మరొక దాంతో దేంతోనూ పోల్చి చెప్పడానికి అవకాశం లేదు. రామరావణయోరి యుద్ధం రామరావణయోరివా. రామరావణ సంగ్రామం ఎలా ఉంటుంది అంటే, రామరావణుల యొక్క సంగ్రామంలాగా ఉంటుంది తప్ప ఇంకా ఏ ఇతర సంగ్రామాలతో పోల్చడానికి వీల్లేదయ్యా. ఎలాగంటే అని, ఎలా పోల్చడానికి వీల్లేదో దానికి పోలిక చెప్పారు కానీ ఈ యుద్ధానికి పోలిక చెప్పలా. సముద్రం ఎలా ఉంటుందంటే సముద్రంలా ఉంటుందని చెప్పాలి, ఆకాశం ఎలా ఉంటుందంటే ఆకాశంలా ఉంటుందని చెప్పాలి. మరో పోలిక వాటికి ఎలా లేదో రామరావణ యుద్ధానికి కూడా మరో పోలిక లేదు. అంత గొప్పదైన రామరావణ యుద్ధం 7 రోజులే జరిగింది. ఆ రావణుడికి బోలెడు పరివారం ఉంది. ఆ రామచంద్రమూర్తి వెంట సుగ్రీవుడు, ఆ వానర వీరులు, భల్లూక వీరులు ఎంతోమంది వచ్చారు. ఇంతమంది ఇటుపక్క అంతమంది అటుపక్క ఉన్నా కూడా మొత్తం 7 రోజులే జరిగింది. అన్ని రోజులు పగటి వేళ మాత్రమే యుద్ధం జరిగింది. ఒక్కనాడు మాత్రం రాత్రి వేళ రాక్షసులు వానరుల మీద దొంగ దెబ్బ తీయడానికి తుముల యుద్ధం అని చేశారు. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా చమత్కారంగా వర్ణించారు ఆ యుద్ధాన్ని. రాత్రిపూట చీకటి కదా, తెలియక ఒక రాక్షసుడు ఇంకో రాక్షసుడిని కొట్టాడు. ఒరే నన్ను కొడతావేమిటా, నీ వానరుణ్ణి కాదురా, నేను రాక్షసుడినిరా అంటాడు వాడు. ఓరి మహాకాయుడ నేనురా, కొండంత దెబ్బను కొట్టినా ఒరే నన్ను కొట్టావేమిటా అంటాడు వాడు. ఓ వానరుడు మన వానరుణ్ణి కొడతాడు, చాలా చమత్కారంగా వర్ణించారు ఆయన గమత్తుగా. తుముల యుద్ధం అంటారు దాన్ని. రాత్రివేళ చీకట్లో మోసంగా దొంగ దెబ్బ తీయాలని వచ్చారు వాళ్ళు. ఆ ఒక్కనాడు మినహా మిగిలిన అన్ని రోజులు పగటివేళ మాత్రమే జరిగింది ఆ యుద్ధం. అంత గొప్పదైన రామరావణ యుద్ధం. దీనికంటే కాస్త పెద్దది అనుకుంటే కురుక్షేత్ర మహాసంగ్రామం 18 అక్షౌహిణులతో జరిగింది. పాండవుల పక్షాన 7 అక్షౌహిణులు, కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సేన పోరాడితే 18 రోజులు యుద్ధం జరిగితే, ఆ యుద్ధం కూడా 18 రోజులే జరిగింది. అది కూడా పగటి వేళ మాత్రమే జరిగింది. అందుకనే తన కుమారుడైన అభిమన్యుని మరణానికి కారకుడైన సైంధవుణ్ణి సంహరించాలి అని, సూర్య అస్తమయం అయ్యేలోగా గనక సంహరించలేకపోతే అగ్నిప్రవేశం చేస్తానని అర్జునుడు ప్రమాణం చేశాడు. పరమాత్మ చిత్రమైన మాయ చేసి కృత్రిమ చీకటిని సృష్టించి సైంధవ వధ జరిపించాడు ఆ కథలో. పగటివేళ మాత్రమే యుద్ధం. ఒక్క అశ్వత్థామ చిట్ట చివరి రోజున అర్ధరాత్రి వేళ అర్థం లేని ఆవేశానికి పాల్పడి నిద్రపోతున్న దృష్టజ్యుమ్నుడి శిబిరం మీద దాడి చేసి దృష్టజ్యుమ్నుడిని ఉప పాండవుల్ని సంహరించి ఆ శిబిరానికి నిప్పు పెట్టిన ఆ రాత్రి తప్ప 18 రోజుల్లో ఎప్పుడూ సాయంకాలం వేళ రాత్రి వేళ యుద్ధం జరగలేదు. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం లేదు. రామరావణ యుద్ధం కానీ కురుక్షేత్ర సంగ్రామం కానీ ఏవో ఆఫీసు టైమింగ్స్ లాగా 6 AM to 6 PM సూర్యాస్తమయం అయితే యుద్ధం లేదు, ఆపేశారు. కానీ ఒక్క ఏనుగు ఒక్క మొసలి ఎన్నాళ్ళు పోరాడుకున్నాయంటే, అలయక సొలయక వేసట నొలయక కరిమకరి తోడనుదండత రాత్రులు. రాత్రిపూట కూడా యుద్ధం చేశారు. సంధ్యలు దివసంబులు, దివసంబులు అంటే పగళ్ళు, పగళ్ళు యుద్ధం చేశారు, బానే ఉంది. రాత్రి కూడా యుద్ధం చేశారు. రాత్రికి పగటికి, పగటికి రాత్రికి మధ్య సంధ్యా సమయంలో కూడా యుద్ధం చేశారు. ఎంత ఆసక్తికరమైన కార్యక్రమమైనా, ఎంత ఇష్టమైన కార్యక్రమమైనా, ఎంత గొప్ప కార్యక్రమమైనా, ఎంత పెద్ద కార్యక్రమమైనా, ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నది ప్రధానమంత్రి, రాష్ట్రపతి అయినా లేక ఒక గొప్ప పీఠాధిపతి అయినా ఎవరున్నా సరే, మన టెలివిజన్ వాళ్ళు మాత్రం మనకు చక్కగా అలవాటు చేశారు. ఎంత గొప్ప కార్యక్రమం అయినా సరే 10 నిమిషాలు కాగానే బ్రేక్ అంటాడు వాడు, ఆగాల్సిందే. కానీ ఒక్క ఏనుగు ఒక్క మొసలి మాత్రం ఎన్నేళ్లు పోరాడుకున్నా కూడా బ్రేక్ లేదు. రాత్రిళ్ళు పోరాడాయి, పగలు పోరాడాయి, రాత్రికి పగటికి, పగటికి రాత్రికి మధ్య ఉండే సంధ్యా సమయంలో కూడా నాన్ స్టాప్గా అవిశ్రాంతంగా పోరాడుకున్నాయి. అట్లా ఎన్నాళ్ళు పోరాడుకున్నాయండి. అలయక సొలయక వేసట నొలయక
కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసం బుల్లు సలిపెన్ పోరు.
ఎన్నాళ్ళు? ఒక్కవే ఈ సంవత్సరముల్. 1000 ఏళ్ళు పోరాడుకున్నాయి. ఇది పోతన గారు కల్పించింది కాదు, వ్యాసుల వారు చెప్పింది.
సహస్రం సమావ్యగమన్ మహీపతే
అన్నారు వ్యాస మహర్షి. 1000 సంవత్సరాలు గడిచిపోయింది మహారాజా, ఇలా యుద్ధం జరుగుతుంటే ఏనుగుకి మొసలికి, అసలు ఏనుగు కానీ మొసలి కానీ 1000 ఏళ్ళు బతుకుతుందా? 1000 ఏళ్ళు పోరాటం ఏమిటండి? ఇప్పటి వరకు ఏదో అనుకున్నాం కానీ శుకయోగేంద్రుల వారు అనుమానం లేకుండా అబద్ధమే చెబుతున్నారు. ఎంత అన్యాయం అండి! 7 రోజుల లోపల ఏమి వింటే, ఏమి తెలుసుకుంటే, ఏమి చేస్తే తనకు మోక్షం వస్తుందని ఆరాటంతో అడిగిన పరీక్షిన్ మహారాజునకు ఒక ఆధ్యాత్మిక చింతనా సంబంధమైన కథావృత్తాంతాన్ని చెప్పడానికి బదులుగా ఏదో చందమామ కథలో పిల్లలు చదువుకునే కథ లాంటి కథ ఒకటి తయారు చేసి చెప్పడమే కాకుండా ఏనుగు మొసలి కథ, అది ఏమాత్రం నమ్మడానికి వీలు లేకుండా చెబుతున్నారేమిటి! చాలా అన్యాయం కదా అనిపిస్తుంది. 1000 ఏళ్ళు పోరాడుకున్నాయటవి.
పృథుశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంసిధిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యామనోరథము ఇంకేటికి.
ఇంకా ఆశపడ్డం అనవసరం. ఇన్నాళ్లుగా పోరాడాను, నా బలమేమిటో ఎదుటివాడి బలమేమిటో అర్థమైపోతుంది, నేనెందుకు కొరగాను, ఇక నేను దెబ్బ తినక తప్పదు.
మిథ్యామనోరథము ఇంకేటికి దీని గెల్వ సరిపోరం జాలరాదంచు సవ్యధమై ఇట్లను పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో.
దానికి పూర్వ జన్మ జ్ఞాపకానికి వచ్చింది. ఆ పూర్వజన్మలో చేసిన ఒక వ్యవహారానికి సంబంధించిన పుణ్యఫలం ఇప్పుడు అక్కరకు వచ్చి ఏం చేయాలో ఆ పని చేసింది. ఏనుగు ఏం చేసింది? దైవాన్ని తలుచుకోవడం ప్రారంభించింది. నేను ఇంత దారుణమైన పరిస్థితులలో పడిపోతే ఎలా ఈ పోరాటాన్ని సాగించగలను?
ఏ రూపంబున దీని గెల్తున్ ఇట మీద ఏ వేల్పు చింతింతున్ ఎవ్వారింజీరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్కెద దిక్కుమాలిన మొర ఆలింపన్ ప్రపుణ్యాత్మకుల్.
ఇంత దారుణమైన పరిస్థితుల్లో నేనుంటే, ఇంత దీన దశ నాకు సంభవిస్తే నన్ను కాపాడగలిగిన వారే లేరా? ఈ మొసలి బారి నుంచి నాకు విడుదల కలిగించగలిగిన వారు లేరా? నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందేమిటి అని ఏనుగు తనలోకి తాను చూసుకుని బాధపడడం ప్రారంభించింది. అయినా నేను చాలా పెద్ద తప్పు చేశాను.
నానా అనేక పయూధముల్ వనములోనన్ నానా అనేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీ నాదుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందు ఉండలేక ఈ నిరాశన్ ఇటేల వచ్చితి భయంబు ఎట్లోకదే ఈశ్వరా
ఈశ్వరా. మొట్టమొదటిసారి భగవంతుడు గుర్తుకొచ్చాడు దానికి. కష్టం కలిగిన వెంటనే జీవుడైన వాడికి, మానవుడైన వాడికి వెంటనే గుర్తుకొచ్చేవాడు పరమాత్ముడు, పరమాప్తుడుగా కనిపిస్తాడు. కష్టం కలిగితే వెంటనే గుర్తుకొచ్చేది భగవంతుడు. కష్టం తీరిపోగానే వెంటనే మర్చిపోయేది కూడా ఆయన్నే. మొదట ఆయన మర్చిపోతాం మనం. మిగతా విషయాలు ఏవి, లౌకిక విషయాలు ఏవి మర్చిపోం, భగవంతుడిని మాత్రం మర్చిపోతాం. ఆయనకు సంబంధించిన కార్యం ఆ ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అంటాం అనమాట, వాయిదా వేస్తూ ఉంటాం మనం. అందువల్ల వీడికి, ఈ గజేంద్రుడికి ఇప్పుడు వెంటనే ఈశ్వరా, ఏ భగవంతుడు ఉన్నాడు నన్ను కాపాడేవాడు? ఎన్నో ఏనుగులకు నాయకుడుగా ఉంటే, 10 లక్షల కోట్ల ఏనుగులు నా అధీనంలో ఉంటే, ఒరే దాహం వేస్తోందిరా దొన్నెతో నీళ్లు తీసుకురండి అంటే ఏ ఏనుగు తీసుకురాదు? అనవసరంగా నేనెందుకు దిగాను సరస్సులోకి? దిగితే దిగాను, మంచినీళ్ళు దాకా బయటికి రావచ్చు కదా, జలక్రీడలు ఎందుకు ప్రారంభించాను? ప్రారంభిస్తే ప్రారంభించాను పో, 5 నిమిషాలు 10 నిమిషాలు ఆడుకుని బయటకు వస్తే బాగుండేది, అలా ఎందుకు చేయలేదు? దుర్యోధనుడు గనక నేను ఎందుకు వెళ్ళాను? వెళితే వెళ్ళాను, అది సరోవరమా కాదా చూసుకోకుండా ఎందుకు అడుగు పెట్టాను? పెడితే పెట్టాను, అందులో కాలుదారి ఎందుకు పడ్డాను? పడితే పడ్డాను, ద్రౌపది ఎందుకు నవ్వాలి అనుకున్నట్టుగా. ఇంతకీ ద్రౌపది నవ్వలేదు అసలు, భారతంలో నాటకంలో మాత్రమే నవ్వింది, నాటకాల వాళ్ళు కల్పించారు. ఈ కల్పించడానికి కారణం దుర్యోధనుడే, దుర్యోధనుడే చెప్పాడు ద్రౌపది నవ్వింది అని ధృతరాష్ట్రుడితో. అసలు ద్రౌపది అక్కడ లేనే లేదు, నవ్వనే లేదు. తన భర్తలు ఇంత పెద్ద రాజసూయ యాగం చేస్తుంటే అతిథి సంతర్పణ కార్యక్రమాల్లో నిమగ్నుడాలై ఉంటుంది, కానీ కౌరవులకు విడిదిచ్చిన ప్రదేశంలో అసలు ద్రౌపది ఎందుకుంటుందండి? ఆవిడ నవ్వనేలేదు. అలా అనుకున్నాడు దుర్యోధనుడు. అలా దుర్యోధనుడు వాపోయినట్లుగా ఈ గజరాజు కూడా వాపోవడం మొదలుపెట్టిన, ఎందుకు దిగాను నీళ్లలోకి, దిగితే దిగాను వెంటనే బయటికి రాకుండా జలక్రీడలు ఎందుకు మొదలుపెట్టాను, ఇంత కష్టం వచ్చింది అయ్యో అని బాధపడడం మొదలుపెట్టాడు. బాధపడుతూ బాధపడుతూ ఉంటే ఈ బాధ, ఈ ఆవేదనని నెమ్మదిగా పూర్వ జన్మ సంస్కారము పుణ్యఫలము ఇతని మనస్సులో వాసనారూపంలో పనిచేస్తున్న ఒకే ఒక అదృష్టం కారణంగా ఆవేదన ఆరాధనగా మారింది. దైవాన్ని ఆరాధించాలి అనే ఒక స్పృహ కలిగింది. ఏ దైవాన్ని ఆరాధించాలి, దైవం ఎవరు, ఏ రూపంతో ఉంటాడు, ఎక్కడుంటాడు, యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం, యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం, యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం అని ప్రార్థన ప్రారంభించాడు. దీనికి పోతన్నగారు అద్భుతమైన తెలుగు అనువాదం చేశారు. ఒక్క తరం వెనుక ఈ తరంలో నేను నమ్మకంగా చెప్పలేను, కానీ ఇంగ్లీష్ చదువులు మన నెత్తి మీద రాజ్యం చేస్తున్న కారణంగా ఒక్క తరం వెనుక ఈ పద్యం నోటికి రాని తెలుగువాడు లేడు అంటే ఆ మాట అతిశయోక్తి కాదు. ఒకవేళ ఉంటే వాడు తాను తెలుగువాడినని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు. అంత ప్రచారాన్ని పొందిన పద్యం ఇది. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై, యౌవనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ పరస్తం ప్రపద్యే స్వయంభువం. వ్యాసమహర్షి స్వయంభువం అంటే పోతన్నగారు ఆ ఆత్మభవుడెవ్వడు, వానిని నేను ఈశ్వరునే శరణంబు వేడెదన్, నేను శరణు దొచ్చుతున్నాను, ప్రార్థిస్తున్నాను ఆయన్ని. ఇక్కడి నుంచి ప్రార్థన ప్రారంభించాడు. ఈ ప్రార్థనలో ఏ దేవుణ్ణి పిలిచాడు గజేంద్రుడు అని మనం జాగ్రత్తగా చూస్తే ఆయన ఏ దేవుణ్ణి పిలిచాడో గజేంద్రుడికి కూడా తెలియదు. దేవుణ్ణి పిలిచాడంతే. ఆ దేవుడు విష్ణువా, శివుడా, వెంకటేశ్వరుడా, ఎవరో తెలియదు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతు దిన్ అలోకం బగు పెంజీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగున్ అతని నే సేవింతున్. లోకాలున్నాయి, ఆ లోకంలో బ్రతికేవారు ఉన్నారు, ఆ లోకాలను పరిపాలించేవారు ఉన్నారు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్, వీళ్ళందరూ ప్రళయంలో కలిసిపోయారు. ఈ ప్రళయంలో పెద్ద చీకటి ఒకటి ఏర్పడింది, మొత్తం అంతా ప్రళయంలో లీనమైపోయింది. ఈ లీనమైపోయినా అంతా లేకపోయినా ఒకడు మాత్రం ఉన్నాడు, అతడు జ్యోతిస్వరూపుడు. ఎవ్వండు ఏక ఆకృతి వెలుగున్ పెంజీకటికి అవ్వలా. సరిగ్గా మనం ఆలయంలో స్వామివారి సన్నిధానంలో మంత్రపుష్పం చదువుతున్న వేళ అర్చక స్వామి పుష్పం మన చేతికి ఇచ్చినప్పుడు దాన్ని హృదయస్థానం దగ్గర పెట్టుకుని ఆ మంత్రపుష్పాన్ని వింటున్నప్పుడు తమసః పరస్తాత్, చీకటికి ఆ పైన ఉన్నవాడు పరమాత్మ. మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటికి పైన ఉన్న జ్ఞానస్వరూపుడు ఆయనే. ఈ సృష్టి మొత్తం ప్రళయకాలంలో లీనమైపోయిన వేళ ఏర్పడిన అతి భయంకరమైన చీకటికి పైన ఉండే వెలుగైన స్వరూపము, ఆ చీకటికి అతీతమైన జ్ఞానజ్యోతి స్వరూపుడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మను ప్రార్థిస్తోంది ఏనుగు. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్ధ సాక్షియగు అయ్య కలంకుని ఆత్మమూలు నర్ధిదలంతున్. ఇలాగే సాగుతుంది ప్రార్థన అంతా కూడా. ఓసారి ప్రపంచాలన్నీ బయటకు తీసి సృష్టి చేస్తున్నాడు, ఓసారి ఆ సృష్టి చేసిన ప్రపంచాలని మళ్ళీ తనలోకి లీనం చేసుకుని లయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఎవరో అతన్ని ప్రార్థిస్తున్నాను. రెండింటికి అతీతంగా సాక్షిభూతుడిగా నిలబడిన పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. మూలంలో కూడా వ్యాసమహర్షి నిర్గుణ పరబ్రహ్మ తత్వమే గజేంద్రుడు చేసిన ప్రార్థనకు లక్ష్యంగా చెప్పారు ఆయన. దాన్ని పోతన్నగారు కూడా అనువాదం చేశారు. శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి గూఢునకు ఆత్మమూలునకు కార్యకారణ నిర్ముక్తునకు సర్వకారణునకు. అన్నింటికీ కారణమైనవాడు, కార్యకారణాలకు అతీతమైనవాడు, రహస్యంగా ఉండేవాడు, సర్వమయుడైన వాడు అయిన వాడిని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఎవరు? విశేషణాలు ఉన్నాయి తప్ప విశేషంగా ఆయన పేరు ఏమిటో చెప్పలేదు. ఇందులో ప్రార్థన అంతా అలాగే సాగింది. మూలంలో మనకు కలిగే సందేహం ఏమిటంటే ఇంతకీ గజేంద్రుడు ఎవరిని ప్రార్థించాడు అనేది ఒక సందేహం. రెండో సందేహం, ఎక్కడైనా ఏనుగుకి కష్టం కలిగితే దైవాన్ని ప్రార్థించాలనే ఆలోచన కలుగుతుందా? సరే, కలిగింది అనుకుందాం. కలిగితే ఆ ఏనుగు ఏమని ప్రార్థించాలి? ఓ స్వామి, నేను చచ్చిపోతున్నాను, ఈ మొసలి పట్టు నుంచి విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నానయ్యా, ఎక్కడున్నావో తొందరగా రావయ్యా బాబు, ఈ మొసలి పట్టు నుంచి నన్ను విడుదల చేయమని అడుగుతుంది. కానీ ఒకసారి లోకాలు సృష్టించి, ఓసారి లోపలికి తీసుకుని, సృష్టిస్థితి లయాలు నువ్వే అయిపోయిన పరమాత్మ, నువ్వు మహానుభావుడు, ఇలా రమ్మని ఇంత జ్ఞానపూర్వకంగా ప్రార్థించగలుగుతుందా? ఉపనిషద్దు ఋషులు చేసే దివ్యమైన ప్రార్థనలన్నీ గజేంద్రుడి ప్రార్థనలో వ్యాసమహర్షి పోతన్న గారు తగిలించారు. ఎవ్వనిచే జనించు, ఈ ప్రపంచమంతా ఎవరి వల్ల పుడుతోందో, ఎవరిలో లీనమవుతోందో, ఎవరి వల్ల నిలబడుతోందో, ఎవరు మూల కారణమై ఉన్నారో, సమస్తమైన సృష్టి ఇలా విలాసాన్ని తాను సాగిస్తూ అన్నింటికీ అతీతంగా సాక్షిస్వరూపుడుగా నిలబడిన ఆ మహాత్ముడు, తనకు ఏ కారణము లేకుండానే తనను తాను స్వయంగా సృష్టించుకోగలిగిన ఆత్మభవుడు, స్వయంభూ అయిన ఆ స్వామిని నేను ప్రార్థిస్తున్నాను అని ఎక్కడైనా ఒక ఏనుగు ప్రార్థిస్తుందా అని మనకు సందేహం కలుగుతుంది. ఉపనిషద్ ఋషుల ప్రార్థనలు గజేంద్రుడి ప్రార్థనగా వర్ణించారు అనిపిస్తుంది. ఇలా ప్రార్థిస్తాడా ఎక్కడైనా గజరాజు లోకంలో? అలాగే ప్రార్థించాడు. గజరాజు ప్రార్థన బాగానే చేస్తున్నాడు, కానీ ఓ చిన్న పొరపాటు మాత్రం ఉంది ఆ ఏనుగు దగ్గర. అదేమిటంటే, నేను ఇంతగా ప్రార్థిస్తున్న ఈ భగవంతుడు అసలు ఉన్నాడో లేదో, ఉంటే కదా నా ప్రార్థనలు వినేది. నేదో ప్రార్థన అయితే చేస్తున్నాను, కానీ అంటే వీడి భక్తిలో కొంచెం సందేహం ఏర్పడిందనమాట, ఉన్నాడా లేడా. చాలామంది అనావృష్టి పీడిత ప్రాంతంలో చాలా బాధపడుతున్నాం. ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, మృగశిర కార్తె అన్నారు, ఆర్ద్ర కార్తె అన్నారు, అన్ని కార్తెలు క్యాలెండర్లో కనపడమే కానీ వర్షపు చుక్క మాత్రం లేదు. మనమంతా కలిసి వరుణ జపాలు చేస్తే, పలానా చోటకి వెళ్ళి ఆ దైవాన్ని ప్రార్థిస్తే మంచి కుంభవృష్టి కురుస్తుంది, అందరూ బయలుదేరండి అన్నారు. అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఓ నాలుగేళ్ల పిల్ల, ఆగండి ఆగండి అందుకే నేను వస్తానని రా అయితే అంటే, ఒక్క నిమిషం ఆగండి లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తానంది. లోపలికి వెళ్ళి ఏం చేసింది? గొడుగు తీసుకొచ్చింది. వీళ్ళెవరికీ ఆలోచన లేదు. అంటే ఆ అమ్మాయికి నిజమైన నమ్మకం ఉందన్నమాట, ఇప్పుడు మనం చేసే యాగం వల్ల పెద్ద వర్షం కురుస్తుంది, తిరిగి వచ్చేప్పుడు తడిసిపోతాం కదా, కాబట్టి గొడుగు ఉండాలి. అంటే దైవం మీద యథార్థమైన విశ్వాసం, ఏదో జపాలు చేయాలి కాబట్టి చేద్దాం అనుకున్నారు మిగతా వాళ్ళంతా. కానీ నాలుగేళ్ల పిల్లకి దైవం పట్ల యథార్థమైన విశ్వాసం ఉంది, దైవం ఉన్నాడు, మన మొర ఆలకిస్తాడు అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉండాలి దైవాన్ని ప్రార్థించే వ్యక్తికి. ఎందుకైనా మంచిదిలే, ఓ ప్రార్థన పడేస్తే సరిపోతుంది కదా అనే ప్రార్థన చేస్తే ఆయనకు సంబంధం లేదు. నిన్ను నమ్ముతున్నాను నేను పరిపూర్ణంగా, నాకు నీవే దిక్కు అంటే ఆయన ఆలోచిస్తాడు. కానీ ఎందుకైనా మంచిదని నీకు కూడా ఒక అప్లికేషన్ పెట్టానయ్యా అంటే, ఎందుకైనా మంచిదని నేను కూడా అప్లికేషన్ పక్కన పెట్టాను అంటాడు ఆయన. మనని బట్టే ఆయన ఉంటాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం స్తదైవ భజామ్యహం. శక్తి లేనివాడికి, సంపద లేనివాడికి పరమాత్మని పూజించే విషయంలో కొన్ని ఏర్పాట్లు చేశారు. ఆయనకేదో షోడశోపచార పూజ చేయాలి, వస్త్రయజ్ఞం సమర్పయామి, చక్కగా మంచి బట్టలు పెట్టచ్చు, ఇవన్నీ పురోహితుడు తీసుకెళ్లిపోతాడు లేనిపోయింది ఎందుకు అని, వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, నాలుగు అక్షింతలు వేసి కూర్చుంటాం మనం. వస్త్రాలు పెట్టలేనివాడు ఆ పని చేయాలి. మనం పెడితే ఎక్కడ పురోహితుడు తీసుకెళ్లిపోతాడనే దిగులు కొద్దీ, వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, నాలుగు బియ్యపు గింజలు వేస్తే పని అయిపోయే. భగవంతుడు కూడా ఏం చేస్తాడు, వీడికి సంపదకు బదులుగా దారిద్ర్యం సమర్పయామి, జ్ఞానానికి బదులుగా అజ్ఞానం సమర్పయామి, సుఖాలకు బదులుగా ఈతి బాధలే సమర్పయామి. ఆయన కూడా సబ్స్టిట్యూట్ వెతకగలడు, మనమే కాదు, మనం వెతికితే ఆయన వెతకడు. నువ్వు పరిపూర్ణంగా సమర్పించుకున్నావా, ఆయన పరిపూర్ణంగా సమర్పించుకుంటాడు. నువ్వు అరకొర వ్యవహారం నడిపావా, ఆయన అంతకంటే డబల్ అరకొర వ్యవహారం నడపగలడు. పరమాత్మ ఎందు నీకున్న విశ్వాసాన్ని బట్టే ఫలితం ఉంటుంది. విశ్వాసం సమగ్రంగా ఉంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది, విశ్వాసం అరకొరగా ఉంటే ఫలితం కూడా అలాగే ఉంటుంది. ముందు నువ్వు నమ్మాలి, తర్వాత ఫలితం వస్తుంది. పరమాత్మ దాకా వెళ్ళక్కర్లేదు, చిన్న చిన్న విషయాలకైనా అంతే. బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఓ మిషన్ ఉంటుంది, అందులో రూపాయి వేస్తే బరువు వస్తుంది టికెట్. టికెట్ వస్తుందో రాదో, వస్తుందో రాదో, వచ్చిన తర్వాత రూపాయి వేద్దాం అంటే కదా, ముందు నువ్వు రూపాయి వేయాల్సిందే. టికెట్ వచ్చినా రాకపోయినా, వస్తే టికెట్లు వస్తాయి, లేకపోతే ఇక్కట్లు వస్తాయి. రూపాయి పోయింది అని దిగులు వీడు జీవితం అంతా బాధపడతాడు ఒక రూపాయి కోసం. కానీ రూపాయి వేస్తే కానీ టికెట్ రాదు, ముందు నువ్వు వెయ్యాలి, ముందు నువ్వు సమర్పించాలి, అప్పుడు కానీ రాదు. బరువు తూచే మిషన్కే ఈ నియమం ఉంటే, సమస్త సృష్టిభారాన్ని మోసి మనందరినీ నడిపిస్తున్న పరమాత్మకు ఆ నియమం తప్పకుండా ఉండి తీరుతుంది. నీలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంటేనే నేను కదులుతాను, లేకపోతే నేను కదలవలసిన అవసరం నాకు లేదు. సంశయాత్మా వినశ్యతి. పరమాత్మ ఉన్నాడో లేడో అని అనుమానం కలిగే వాడి కోసం పరమాత్మ బయలుదేరి రావాల్సిన అవసరమే లేదు. అందువల్ల ఆయన అసలు వినడు. ఒకవేళ ఈ చెవితో విన్నా, వీడికున్న అనుమానానికి నేను బయలుదేరి వెళ్ళాలా ఏమిటి, ఈ అవసరం లేదులే అనుకుంటాడు. అందువల్ల ఆయన కదలడు. మన వాడు ఏం చేస్తున్నాడు, చక్కగా ప్రార్థిస్తున్నాడు. కానీ కలడందురు దీనుల ఎడ
కలడందుర్రు పరమ యోగి గణముల పాలన్ కలడందుర్రు అన్ని దిశలను.
ఇంతవరకు బానే మాట్లాడాడు.
కలడు కలండ నెడువాడు కలడో లేడో.
పరమాత్మ వింటున్నాడు, ఓహో నేను ఉన్నానున్నాను అంటున్నాడు. ఇంతవరకు బానే నడిచింది వీడి వ్యవహారం. నేను ఉన్నానో లేనో అనుకుంటున్నాడు కాబట్టి నేను ఉన్నాననే నమ్మకమే లేని వాడి కోసం నేను వెళ్ళడం దీనికి అనవసరంగా. వాడికి మంచి విశ్వాసం కలిగితే అప్పుడు ఆలోచిద్దాంలే అనుకున్నాడు ఆయన. బయలుదేరలేదు ఆయన, అలాగే కూర్చున్నాడు.
కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నాకు అడ్డపడరాడే నలిన సాధువుల చేబడిన సాధులకు అడ్డపడేవాడు లీలతో నా మొర ఆలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు.
ఇంకా ఎలాంటి వాడు ఆయన అంటే,
చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపజూచువాడు.
అందరి మొరలు వింటాడు, అందరి బాధలు చూస్తాడు అలాంటి వాడు.
ఆది మధ్యాంతములు లేక అలరువాడు అన్ని రూపముల్ తన రూపమైన వాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే.
రాకుండా ఎందుకున్నాడు? ఉన్నాడో లేడో కాబట్టి, ఉంటే ఈ పాటికి రావాలిగా. ఏమయ్యా?
వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్లకు శరణార్థులకు ఓయనుదట పిలిచిన సర్వము కనుదట.
ఇంతవరకు బానే ఉంది.
వినుదట జీవుల మాటలు,
మేము ఏమేం మాట్లాడుకుంటున్నామో వినాలి అంటే నువ్వు మా ఎదురుగా ఉండక్కర్లా, ఎక్కడో ఉండి వింటావు నువ్వు, చెవులు ఉండక్కర్లా నీకు.
అకర్ణ శృణోతి అపాదౌ గచ్చతి అచక్షుః పశ్యతి.
ఉపనిషత్తులు ఆత్మతత్వాన్ని గురించి చెప్పిన మాటలు. చెవులు లేకుండానే వింటుంది, మనం చెవులున్నా వినలే అందులో మిషన్ పెట్టుకుంటే తప్ప కొన్నాళ్ళకి. కళ్ళున్నా చూడలేం, పైన కళ్ళ జోడు ఒకటి తగిలించుకుంటే తప్ప. అది కూడా కొన్నాళ్ళకి పవర్ పెరిగిపోతూ ఉంటుంది. ఏది? గ్లాస్ పవర్, కంటి పవర్ కాదు. ఇది తగ్గుతుంది, అది పెరుగుతుంది. ఓ పెళ్లి చూపులో అమ్మాయికి సైట్ ఉందండి అన్నారట, పర్వాలేదు రండి ఇల్లు కట్టుకోవచ్చు. ఈ రోజులో స్థలాలు ఖరీదు బాగా పెరిగాయి కదా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా పెరిగింది. ఆ సైట్ కాదయ్యా బాబు, కంటికి సంబంధించిన సైటు. అయితే 2 లక్షల కట్నం ఎక్కువ ఇచ్చుకోండి, అభ్యంతరం లేదు అన్నారు. మరి మనం వినాలంటే చెవులు ఉండాలి అనుకుంటున్నాం. ఈ చెవులకు కూడా వినే శక్తి పరిమితం, కొన్నాళ్ళ తర్వాత వినలేవు. ఈ కళ్ళు చూస్తాయనుకుంటున్నాం, ఈ కళ్ళకు చూసే శక్తి పరిమితం. కానీ పరమాత్మ
వినుదట జీవుల మాటలు అకర్ణ శృణోతి.
చెవులు లేకుండానే వింటాడు.
అచక్షుః పశ్యతి,
కళ్ళు లేకుండానే చూస్తాడు. కళ్ళతో అవసరం లేదు ఆయన చూడాలంటే, వినాలంటే చెవులతో అవసరం లేదు. ఇక్కడ ఉన్నాడు ఆయన, ఎక్కడ లేడు గనక ఎక్కడో ఒక చోట నుంచి మన వ్యవహారం వింటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఓ కంట కనిపెట్టే ఉంటాడు మనని. ఆయనకి తెలియకుండా మనం ఏమీ చేయలేము. అందుకని శకుంతల దుష్యంతుడిని నిలదీసింది నిండు సభలో. నీకు నాకు రహస్య విధిన గాంధర్వ వివాహం జరిగింది కాబట్టి మన దాంపత్య వ్యవహారం లోకానికి తెలియదని అనుకుంటున్నావేమో. లోకంలో ఎవరికీ తెలియకపోయినా రాత్రింబగళ్లకు, సూర్యచంద్రులకు, వేదాలకు, పంచభూతాలకు, పరమాత్మకు తెలియకుండా జరగలేదయ్యా, నువ్వు తప్పించుకోలేవు సుమా. విమల యశోనిధి పురుష వృత్తం ఎరుంగుచు నుండు చూవే వేదములు పంచభూతములను అహంబును రాత్రియు సంధ్యలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా సమాధానం చెప్పు అని నిలదీసి ప్రశ్నించగలిగింది. భారతీయ సంస్కారాన్ని జీర్ణించుకున్న ఉత్తమ గృహిణి కాబట్టి శకుంతల. ఎందుకని? కణ్వ మహర్షి దగ్గర పెరిగింది ఆవిడ, సామాన్యమైన చోట పెరగలేదు. ఆ సంస్కారం అంతా ఆవిడలో ఉంది. అందుకని నిలదీసి ప్రశ్నించింది, నువ్వెవరో నాకు తెలియదు అనగానే వెంటనే ఫ్యాన్కి ఉరేసుకోవడం, రైలు కింద తలకాయ పెట్టేయడం చేయలేదు. ఆధునిక కాలంలో స్త్రీ వలె మనం ఏమంటున్నాం, పాతకాలంలో స్త్రీలు ఒట్టి పిరికి వాళ్ళండి, ఆధునిక మహిళ చాలా గొప్పది అని. ఆధునిక మహిళ నిజంగా గొప్పదైతే రోజు వార్తాపత్రికల్లో ఇన్ని ఆత్మహత్యలు కనపడవు. ప్రాచీన మహిళ అంత గొప్పది కాబట్టి సీతకి, శకుంతలకి, ద్రౌపదికి వీళ్లకు వచ్చిన కష్టాలతో పోలిస్తే ఇప్పటి వారికి వచ్చిన కష్టాలు ఏపాటివి. కానీ వాళ్ళెవరూ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయలా. ధర్మాన్ని నమ్మారు, దైవాన్ని నమ్మారు, సత్యాన్ని నమ్మారు, తమ పాతివ్రత్యం మీద విశ్వాసం కలిగి ఉన్నారు, అఖండ విజయాలను సాధించి ఇది స్త్రీమూర్తి యొక్క గొప్పతనమని చెప్పారు. అందుకే భారతీయ మహిళకు సమస్త ప్రపంచము శిరస్సు వంచి నమస్కరిస్తుంది అన్నాడు వివేకానంద స్వామి. సరే అది విషయాంతరం. ఇక్కడ దైవాన్ని ప్రార్థించే వ్యక్తికి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. కాని గజేంద్రుడు
వినుదట జీవుల మాటలు చనుదట చనరా నీ చోట్ల, నువ్వు
వెళ్ళలేని చోటంటూ లేదు, ఎక్కడికైనా వెళ్ళగలవట.
సర్వము కనుదట, ఓయనుదట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్యే కరుణావార్ధి. ఇంతవరకు బానే ఉంది, చిట్ట చివరికి వచ్చేప్పటికి నాకు అనుమానంగా ఉంది అన్నాడు. ఓహో నీకు అనుమానంగా ఉందా, అయితే నా ప్రయాణం క్యాన్సిల్. ఒరే రిజర్వేషన్ టికెట్ క్యాన్సిల్ చేయరా, భూలోకానికి వెళ్లాల్సిన పని లేదు. వాడికి నమ్మకం లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి? నేను రావాలని తపించే వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలి, కానీ అసలు నేను ఉన్నానో లేనో అనుకునేవాడి కోసం నేను ఎందుకు బయలుదేరాలి? వెళ్లాల్సిన అవసరం లేదు అనుకున్నాడు పరమాత్మ. ఇలా అసలు దైవమే గుర్తుకు రాక తన శక్తి మీదే తనకు విశ్వాసం ఉండి కొంతకాలం పోరాడాడు గజేంద్రుడు. దైవాన్ని గుర్తుకు తెచ్చుకున్నా కూడా, దైవం గుర్తుకు వచ్చిన తర్వాత కూడా దైవం ఉన్నాడో లేడో అని అనుమానిస్తూ కొన్నాళ్ళు పోరాడాడు. పోరాటం సాగిస్తున్నాడు అనుమానిస్తున్నాడు. ఎందుకైనా మంచిదని తన ప్రయత్నం కూడా తాను చేస్తూనే ఉన్నాడు. ఇలా ద్వైతీభావంతో చేస్తున్నాడు గజరాజు. కొంతసేపటి తర్వాత ఇంకా శక్తి ఉడిగిపోయింది, ద్వైతీభావం నశించింది, శరీరంలో శక్తి పూర్తిగా పోయిన తర్వాత నువ్వే దిక్కు అన్నాడు. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులం ఠావుల్ దప్పెను మూర్చ వచ్చే తను ఉండస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పని తఃపరం బెరుగా మన్నిం పందగున్ దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇక్కడికి వచ్చేప్పటికీ నువ్వు తప్ప నాకు దిక్కులేదు అన్నాడు. పోతన్న గారు పైకి చాదస్తపు పురాణ కవిగా కనపడతాడు, కానీ ఆయన మహాఘటికుడు. ఆయన చేసిన చమత్కారం ఏమిటంటే, పరమాత్మ అసలు గుర్తుకు రానే రాకుండా గజేంద్రుడు చేసిన పోరాటాన్ని చాలా విశదంగా వర్ణించాడు చాలా పద్యాల్లో. ఆ తర్వాత భగవంతుడు గుర్తుకొచ్చాడు, కానీ ఉన్నాడో లేడో అనే సందేహం ఉండిపోయింది గజేంద్రుడి మనస్సులో. అప్పుడు కూడా కొన్ని పద్యాలు వేశాడు, ఇది వరకు రాసినని ఎక్కువ పద్యాలు కదా అని కొంచెం తగ్గించాడు. అప్పుడు కూడా కొన్ని పద్యాలు వేశాడు. ఇక నువ్వు తప్ప నాకు దిక్కులేదు అనే పరిపూర్ణమైన అఖండమైన చెక్కు చెదరని అచంచలమైన విశ్వాసం గజరాజులో ఏర్పడిన తర్వాత ఒక్క పద్యమే రాశాడు. వెంటనే పరమాత్మ బయలుదేరొచ్చాడు. అంటే నీకు అచంచలమైన విశ్వాసం పరమాత్మ ఎందుందా? మరుక్షణం వస్తాడాయన, అది లేకుండా ఎంతకాలం నీ ప్రయత్నం నీదే అనుకుని నా శక్తి నాదే అనుకుని నువ్వు పోరాడావా? నీ కర్మ నువ్వే చూసుకో, ఆయన రావాల్సిన అవసరం లేదు. అందుకని అక్కడ ఎక్కువ పద్యాలు రాశాడు. దైవం గుర్తుకు వచ్చిన తర్వాత కూడా దైవం మీద విశ్వాసము పరిపూర్ణంగా లేకుండా ఉన్నాడో లేడో అని సందేహం ఉన్న చోట కూడా అంత ఎక్కువ కాకపోయినా కొంచెం తగ్గించాడు పద్యాలు. కానీ ఒక పద్యమే రాయలా, అక్కడ కూడా 18 పద్యాలు సుమారుగా రాశాడు. ఈ పోరాటము అనుమానంతో చేసిన పోరాటాన్ని వర్ణించే చోట పోతన్న గారు ఎందుకు ఈ పద్యాల సంఖ్యని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేప్పుడు ఒక్క పద్యమే రాశాడు. మరీ ఒక్క పద్యమా? కనీసం 4 పద్యాలు రాయొచ్చే. అసలు పైగా పోతన్న గారికి అసలైన భక్తి అంటే బాగా ఇష్టం కదా, ఇక్కడ విజృంభించి ఎక్కువ పద్యాలు రాయాలి. కానీ ఒక్క పద్యమే రాశాడు. ఛంద శిల్పం బాగా తెలిసిన మహాకవి తప్ప మనం అనుకుంటున్నట్లు భక్తి పేరు చెబితే ఒళ్ళు మరిచిపోయే ఔచిత్యాన్ని మరిచిపోయే పిచ్చివాడు కాదు పోతన్న గారు. ఎందుకు ఒక్క పద్యమే రాశాడు అంటే, అఖండమైన విశ్వాసము జీవుడికి పరమాత్మ యందు ఏర్పడిందా, ఇక ఆలస్యం లేదు, తక్షణం భగవంతుడు దిగి వస్తాడు మరుక్షణమే. వెంటనే ఆయన బయలుదేరాడు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరఫ్ ప్రాంత ఇందుకాంతో పలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యి ఆలించి సంరంభియ్యి. అక్కడున్న చోట వినపడింది. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ ఈ దేశానికి వేరే పని మీద వచ్చి ఈ దేశపు భాషా సంస్కృతులు సాహిత్యం పట్ల అపారమైన అభిమానం ఏర్పరచుకుని, ఆయనకు పోతన్న గారి భాగవతం అంటే చాలా ఇష్టం. ఈ పద్యం ఆయనకు బాగా ఇష్టమైన కొన్ని పద్యాల్లో ఒక పద్యం. ఆయన అన్నాడు ఈ పద్యాన్ని వ్యాఖ్యానిస్తూ, దిస్ ఈజ్ ఫోటోగ్రాఫిక్ పోయిట్రీ అన్నాడు. ఓ వీడియోగ్రాఫరు ఒక పెద్ద వీడియో కెమెరా తీసుకుని వైకుంఠం దగ్గరికి వెళ్ళాడు. ముందు లాంగ్ షాట్లో వైకుంఠం అంతా చూపించాడు. పోతన్న గారు వెంటనే అలా వైకుంఠపురంబులో అన్నారు. ఆ వీడియోగ్రాఫర్ నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. విష్ణుమూర్తి ప్రధానంగా ఉండే ప్రదేశం దగ్గరికి వెళుతోంది ఆ వీడియోగ్రాఫర్ చేతిలో ఉన్న కెమెరా. నగరిలో విష్ణుమూర్తి ఉన్న భవనం దగ్గరికి వెళ్ళింది. ఆమూల సౌధంబు దాని పక్కన దాపల మంద ఆరవనము అక్కడున్న అమృత సరఫ్ ప్రాంతము అక్కడున్న ఇందుకాంతో పలోత్పలము ఏదైనా ఒక దృశ్యాన్ని చూపించడానికి కెమెరా నెమ్మది నెమ్మదిగా దగ్గరకు జరిగి లాంగ్ షాట్ నుంచి క్లోజప్ షాట్లోకి వచ్చి అసలు చూపించవలసిన సన్నివేశాన్ని దగ్గరగా చూపించినప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ వల్ల మనం ఏ ఆనందాన్ని పొందుతామో దృశ్య సాక్షాత్కారం జరిగి ఆ ఆనందాన్ని చూపించడానికి పరమాత్మను తన అంతఃచక్షువు అనే అంతర్నేత్రం అనే ఫోటోగ్రఫీతో కెమెరాతో చూపించాడు పోతన్న గారు భక్తజనులందరికీ ఈ పద్యంలో. మహావిష్ణువుని సాక్షాత్కరింపజేశాడు తన అక్షరధారతో పోతన్న గారు అని చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సంతోషించాడు. ఫోటోగ్రాఫిక్ పోయిట్రీ అన్నాడు.
అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల. మూల అంటే ఓ పక్కన తెలుగులో, కానీ సంస్కృత భాషలో మూల అంటే ప్రధానమైన, ఆయన మూల స్తంభం అంటే ప్రధానమైన వాడు అని, ఆయన మూల కారణం అంటే ప్రధానమైన కారణం అని. ఆ మూల సౌధంబుదాపల మందార వన అంతర అమృతసర ప్రాంత ఇందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన. నాగము అంటే ఏనుగు అని ఒక అర్థం, నాగేంద్రము అంటే గజరాజు. విహ్వల నాగేంద్రము భయంతో ఆరాటపడుతున్న ఈ గజేంద్రుడు పెట్టిన కేక పాహి పాహి అన కుయి ఆలించి ఆ కేక విని సంరంభియై, సంరంభాన్ని కలిగిన వాడయ్యాడు. సంరంభం అంటే తొట్రుపాటు, కంగారు పడిపోతున్నట్ట విష్ణుమూర్తి. ఎందుకు కంగారు అంటే ఆలస్యమైతే గజేంద్రుడిని రక్షించలేకపోతానేమో, చివరి ఊపిరి వదిలేస్తాడేమో. ఏమంటే అంత కంగారు ఉన్నవాడు కాస్త ముందు బయలుదేరచ్చు కదా, ఇప్పటిదాకా బయలుదేరలేదా, ఇప్పుడేమో కంగారా, కాస్త ముందు బయలుదేరకుండా ఇప్పుడు కంగారు పడ్డం, రైలు అందుతుందో లేదో ఆ రైలు ఎక్కడికి పోతుంది, టికెట్ నా దగ్గర ఉంటే బండి ఎక్కడికి పోతుంది అన్నట్టు అని వీడు బయలుదేరకుండా ఉంటే ఎలాగా బయలుదేరాలి. చాలా ఆలస్యంగా బయలుదేరి కంగారు పడ్డం దీనికి, ముందుగా బయలుదేరచ్చు కదా పరమాత్మ, ఆయన ముందుగా బయలుదేరలేదు, ఇప్పుడు తీరిగ్గా బయలుదేరి కంగారు పడిపోతున్నట్ట. సంరంభియై, ఇప్పటి వరకు ఎందుకు బయలుదేరలేదు అంటే సంశయాత్మ వినశ్యతి, వాడు సంశయంతో ఉన్నాడు. ఇప్పుడెందుకు కంగారు పడుతున్నాడు అంటే నన్నే నమ్ముకున్నవాడు, నీవే తప్ప దిక్కులేదు అన్నవాడిని నేను కాపాడి తీరాలి, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు వినాశం చెందకూడదు అన్నది నా ప్రతిజ్ఞ, నా ప్రతిజ్ఞ నిలబెట్టుకోగలుగుతానో లేదో, నా భక్తుడిని కాపాడుకోగలుగుతానో లేదో అని ఆరాటపడుతున్నాడు. పరమాత్మ యొక్క భక్త రక్షణ దాక్షిణ్య గుణ వైభవాన్ని వర్ణించడానికి ఈ మాటలు అన్నాడు. ఇక్కడ ఒక విశేషం, ఇప్పటి వరకు చిన్న చిన్న మార్పులు చమత్కారాలు కల్పనలు చేసిన పోతన్న గారు వ్యాసుల వారి అడుగుజాడల్లోనే కథ నడిపారు. ఇక్కడ దాకా వచ్చాక వ్యాసమహర్షి చెప్పిన కథ పోతన్న గారికి పూర్తిగా సంతృప్తి కలిగించాలా, ఆ కథాసూత్రం తీసుకుందాం కానీ ఆ వర్ణన సరిపోదు, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. అయ్యా వ్యాసమహర్షి మీరు పెద్ద ఆయన, మీకు నమస్కారం, మీరు కొంచెం ఆగండి, ఇక్కడ నేను స్వతంత్రంగా కొన్ని విషయాలు చెబుతాను అన్నాడు ఆయన. ఇక్కడి నుంచి అసలు మూలానికి పోతన్న గారి తెలుగు భాగవతానికి పోలికే లేదు, ఆయన పూర్తిగా మార్చేశాడు. ఆ మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల, ఇక్కడి నుంచి ప్రారంభమైంది, దీనికి మూలం లేదు. తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు పోతన్న గారి సహజ పాండిత్యము అని ఒక అత్యద్భుతమైన విమర్శ గ్రంథం రాశారు. ఆయన ఇప్పుడు స్వామీజీగా మారిపోయారు, శృంగేరి శంకరమఠంలో ఉంటున్నారు హైదరాబాద్లో నల్లకుంటలో. ఆ మహాత్ముడు ఎన్నో అద్భుతమైన గ్రంథాలు, శ్రీచక్ర విలసనము అని శ్రీచక్రం మీద అద్భుతమైన పుస్తకాన్ని రాసిన మహానుభావుడు ఆయన, గొప్ప తపశక్తి సంపన్నుడు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు, పోతన్న గారు ఈ పద్యం చెప్పడానికి మూలం వ్యాసభాగవతంలో లేదు, పోతన్న గారి స్వతంత్ర కల్పన కూడా కాదు, వైష్ణవ ఆగమాలలో శ్రీరామ పూజా సందర్భము అనే చోట కల్పద్రుమూలే మణివేది మధ్యే పర్యంకపీఠం మృదులోత్పలాఢ్యం సుధాసర ప్రాంతగతం రఘుప్రభో గృహాణ సీతావనిత సమన్విత అని ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని చూడగానే కల్పవృక్షాలున్న చోట అమృతసర ప్రాంతంలో సీతాదేవితో కలిసి హాయిగా ఉన్న ఓ శ్రీరామచంద్ర, నేను చేసే ఈ నివేదనను స్వీకరించవయ్యా అని శ్రీరామ పూజా సందర్భంలో వైష్ణవ ఆగమాల్లో ఒక శ్లోకం ఉంది, పోతన్న గారు తప్పకుండా అది చూసే ఉంటారు. చూశానని ఎక్కడ చెప్పారు పోతన్న గారంటే, విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. కేవలం వ్యాసుల వారే కాకుండా ఎందరెందరో పెద్దలు చెప్పిన ఎన్నెన్నో విశేషాలు మనస్సులో భావన చేసి తెలుగువారికి బాగా అర్థం కావడానికి వ్యాస హృదయాన్ని వివరించడానికి వీలుగా ఈ భాగవతాన్ని తెలుగువారికి అందిస్తాను అని, ఆయన భాగవతాన్ని తెలుగువారికి అందించడమే తన జన్మ సార్థకతకు కారణము అని నమ్మిన వ్యక్తి. అందుకని అలాంటి గ్రంథాల్లో నుంచి ఎన్నో విశేషాలు సేకరించారు అని చెప్పారు తుమ్మలపల్లి వారు. అలా పరమాత్మని ప్రార్థిస్తే అక్కడున్న పరమాత్మ సంరంభియై కంగారు పడిపోయి రావడం ప్రారంభించాడు. ఎలా వచ్చాడంటే, సిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదో ఈ సంధింపడు. లక్ష్మీ వెళ్ళొస్తా తలుపేసుకో, రాత్రి భోజనానికి వస్తానో రానో లేకపోతే 2 రోజుల తర్వాత వస్తాను, ఎల్లుండి పొద్దున టిఫిన్ వేళకి అలా వస్తాను, టిఫిన్ రెడీ చేయి, వెంటనే టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళిపోవాలి చెప్పాలి కదా ఆయన. ఎక్కడికో వెళుతున్న పెద్ద మనిషి ఎప్పుడొస్తాడో ఏ సమయానికి వస్తాడో ఎందుకు వెళుతున్నాడో చెప్పి వెళ్ళడం కనీస ధర్మం, ఆ పని చేయలేదు. సరే భార్య విషయం, భార్యకి ఆయనకి మంచి అవగాహన ఉంది, ఆయన చెప్పకపోయినా ఆవిడేం అనుకోదు. చాలా మంది భార్యలు భర్త చెప్పినా నమ్మరు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ నిజం చెప్పడు కాబట్టి. వీళ్ళకి ఆ గొడవ లేదు, అన్యోన్య దాంపత్యం, అందువల్ల ఆయన చెప్పకపోయినా ఆవిడకేం అర్థం కాదు, అనుమానం ఏం లేదు, చక్కగా అర్థం చేసుకోగలదు, గొడవ లేదు అనుకుందామా అంటే పోని వెళుతున్న పని ఏమిటి, ఆ గజరాజును రక్షించడం. శంఖ చక్ర యుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు. ఇవేవి తీసుకోకుండా వెళుతున్నాడు ఏమిటి, ఓ శంఖం చక్రం ఇవన్నీ కదా, ఇలా ఇవన్నీ చేత్తో పట్టుకోవద్దా, అక్కడికి వెళ్ళాక యుద్ధం చేయాలి కదా, ఆ మొసలిని చావగొట్టాలి కదా, గజరాజును రక్షించాలి కదా, ఇవేవి తీసుకోకుండా వెళ్తాడేమిటి, లక్ష్మీదేవి చెప్తే చెప్పాడు లేకపోతే లేదు. అభ్రగపతింపన్నింపడు, బాగా వేగంగా వెళ్ళాలి అనుకున్నవాడు మంచి ఉత్సాహంగా ప్రయాణం చేయడానికి వీలుగా గరుత్మంతుడు సిద్ధంగానే ఉన్నాడు, ఆయన రమ్మని పిలవచ్చు కదా, ఆ గరుత్మంతుడిని పిలవాలనే ఆలోచన కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. ఇదేం పద్ధతి అండి. అభ్రగపతింపన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లము చకనొత్తడు. ఆయనకి మంచి పెద్ద నిడుపాటి నల్లగా నిగనగలాడే గొప్ప కేశపాశం ఉంది స్వామికి. ఆ కేశపాశం ఇలా మొహం మీద పడిపోతుంది, చెవులకి అడ్డుపడుతోంది, దీన్ని కాస్త సర్దుకుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఆ పని కూడా మానేశాడు, అంటే తనకు సంబంధించిన సొగసులు కానీ సౌకర్యాలు కానీ ఇవేవి ఆయన మనస్సులో లేవు. ఇవన్నీ చేయకపోతే నష్టమేం లేదు, కానీ ఒక పని చేయకపోతే నష్టం ఉంది, అది కూడా ఆలోచించలేకపోయాడు. సరిగ్గా గజేంద్రుడు కేక పెట్టే నాటికి, గజేంద్రుడు కేక వినపడే నాటికి, ఆ మూల సౌధంబు లోపల మందారవనం దగ్గర, అమృత సరస్సు దగ్గర, చంద్రకాంత శిలావేదిక మీద లక్ష్మీదేవితో సరస సల్లాపాలు సాగిస్తూ సరిగ్గా ఆవిడ పైట చెంగు పట్టుకుని లాగాడు. సరిగ్గా అప్పుడు విన్నాడు కేక, వింటే విన్నాడు ఈ పైట చెంగేదో ఆవిడకి ఇచ్చేసి పరిగెత్తచ్చు కదా. వివాద ప్రోద్ధిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు, అంటే విష్ణుమూర్తి అంటే బొత్తిగా కామన్ సెన్స్ లేనివాడు, ఈ పద్యంలో అంత బాగా అర్థమవుతుంది మనకి. వివాద ప్రోద్ధిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు, ఎందుకని గజ ప్రాణ అవన ఉత్సాహి అయి, ఏనుగు ప్రాణాలను కాపాడాలి అనే ఉత్సాహం తప్ప మరొక్కటి లేనేలేదు ఆయన మనస్సులో. పరమాత్మకి భక్తులను రక్షించే విషయంలో ఇంతటి ఆరాటం ఉంటుంది అని చెప్పడానికి పోతన్న గారు చేసిన కల్పన. ఈవేళ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అన్న పేరుతో కృతాళం జగద్గురువులుగా ఉన్న స్వామివారు, గుంటూరు పట్టణానికి చెందినవారే, డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు భాగవతం మీద అద్భుతమైన విమర్శ గ్రంథాన్ని రచించారు, భాగవత విమర్శనము అని. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆ గ్రంథాన్ని చదివి దానికి డాక్టరేట్ డిగ్రీ కూడా ఇచ్చారు. నిజానికి ఒక డాక్టరేట్ డిగ్రీ కాదు ఆయనకి రావాల్సింది. ఆ గ్రంథంలో అద్భుతమైన విశేషాలు, ఇక ఏ విమర్శకుడు చెప్పని విశేషాలు కొన్ని చెప్పారు ఆయన. అందులో ఒక విశేషం ఏమిటి అంటే, ఇలా పరిగెడుతున్నాడు శ్రీ మహావిష్ణువు, వివాద ప్రోద్ధిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు, అంతకుముందు రమా వినోదియగు లక్ష్మీదేవితో సరస సల్లాపాలు సాగిస్తున్నా, ఆ సనక సనందనులు వచ్చినప్పుడు, జయ విజయులు అడ్డు పెట్టినప్పుడు కూడా ఏం చేస్తున్నారా విష్ణుమూర్తి గారు లోపల అంటే లక్ష్మీదేవితో క్రీడిస్తున్నారు. ఇంకో భక్తుడు ఆర్తనాదం చేసినప్పుడు ఏం చేస్తున్నాడయ్యా విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో సరసలాపాలు సాగిస్తున్నాడు. ఇంకోడెవరో వచ్చినప్పుడు వైకుంఠంలో లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వీళ్ళు అన్నప్పుడు ఏం చేస్తున్నారయ్యా విష్ణుమూర్తి గారు, లక్ష్మీదేవితో ఏకాంత మందిరంలో ఉన్నారు. అంటే విష్ణుమూర్తికి ఎప్పుడు చూసినా భార్యతో సరసలాపాలు సాగించడం తప్ప ఇంకో పనే లేదా, ఇంత భార్యాలోలుడా అనే సందేహం భక్తుడికి కలగడానికి వీలుగా పోతన్న గారు రాశారు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతి గారి పేరుతో ఉన్న సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు చెప్పిన అద్భుతమైన మాట. ఈ ప్రశ్న వేసి మనందరికీ అవును నిజమే అనే ఆలోచన కలిగించి ఆ మహానుభావుడు అన్న మాట ఆ తర్వాత చెప్పారు. పోతన హృదయాన్ని వివరిస్తూ, పరమాత్మ యొక్క తత్వాన్ని వివరిస్తూ స్వామివారు, అప్పుడు స్వామివారు కాదు కులపతి గారే, ఇప్పుడు స్వామివారు కాబట్టి స్వామివారు అంటున్నాం మనం. ఏమిటది అంటే, ఎందుకు ఇలా రాశారు పోతన్న గారు మూలంలో లేకపోయినా కూడా మాటిమాటికి ఇలాగే ఇలాగే అని ఎందుకు రాశారు అంటే, మనకి పురాణ సంప్రదాయం ఒకటి ఉంది, సృష్టి స్థితి లయాలని మూడున్నాయి. సృష్టి చేసేవాడు బ్రహ్మదేవుడు, స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు, రక్షణ పోషణ ఆయన బాధ్యత, లయకారకుడు పరమేశ్వరుడు. అంటే రక్షణ ఈయన డ్యూటీ, శ్రీ మహావిష్ణువు తన డ్యూటీ విషయంలో ఎంత అలర్ట్గా ఉన్నాడు అంటే, తన విద్యుక్త ధర్మ నిర్వహణలో ఎంత జాగరూకుడై ఉన్నాడు అంటే, మరొక్క శబ్దము ఏది చెవికి సోకడానికి అవకాశము లేని సుఖపారవశ్యాన్ని అనుభవిస్తున్న వేళ కూడా తన కర్తవ్యాన్ని పాటించడానికి పరుగు పరుగున వచ్చాడు పరమాత్మ. ఆయనని పూజిస్తున్నాం అంటున్న భక్తులు మీ కర్తవ్యం విషయంలో అంత శ్రద్ధాళువులై ఉన్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని లోకానికి ఒక ప్రబోధాన్ని ఇవ్వడానికి చేసిన అద్భుతమైన కల్పన తప్ప పరమాత్మ ఎప్పుడూ భార్యాలోనుడై కాలక్షేపం చేస్తున్నాడు అని అపవాదు కలిగించడానికి కానే కాదు. కవి హృదయాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి అని పరమాద్భుతమైన తీర్పు చెప్పారు స్వామివారు. ఆలోచించి చూస్తే మనకు అనిపిస్తుంది, ఈవేళ అర్ధరాత్రి వేళ ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ల కాలింగ్ బెల్లు మోగినప్పుడు ఎంతమంది సక్రమంగా సమాధానం ఇస్తున్నారు, ఎంతమంది డ్యూటీలకు అటెండ్ కాగలుగుతున్నారు. పెద్ద యాక్సిడెంట్ అండి, చాలా ప్రమాదం అండి, 5 నిమిషాలు ఆలస్యం అయితే దక్కుతాడో లేదోనండి అని ఆరాట పడుతుంటే కూడా ఎంతమంది డ్యూటీలకు అటెండ్ కాగలుగుతున్నారు, సక్రమంగా విద్యుక్త ధర్మ నిర్వహణ చేయగలుగుతున్నారు అని చూస్తే పరమాత్మని ఆరాధించడం మీద మనకు దృష్టి ఉన్నది కానీ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అనుసరించడం మీద మనకు దృష్టి ఉన్నదా? ఆయన్ని మెచ్చుకోవడంతో సరిపోతోంది కానీ ఆయన్ని చూసి నేర్చుకోవడం మనకు చేతనవుతోందా? పరమాత్మని ప్రశంసించడంలో మనం మునిగిపోతున్నాం కానీ పరమాత్మను అనుసరించడానికి జాగ్రత్త పడుతున్నామా? అనుసరించడమే ఆరాధించడము. ఆ స్వామి యొక్క చరణాలను ఆరాధిస్తున్నాం కానీ ఆయన ఆచరణాలను ఆరాధించడానికి అనుసరించడానికి మనం ప్రయత్నిస్తున్నామా అని ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వీలైన రమ్యమైన కవితా సంబంధమైన అద్భుతమైన అందమైన కల్పన పోతన్న గారు చేశారు అన్నారు స్వామివారు. అందువల్ల ఇలా ఆలోచిస్తే అందువల్ల విష్ణుమూర్తి ఆ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అమ్మవారి పైటి చెంగు అయ్యవారి చేతిలో ఉండిపోయింది. ఆ ఆలోచన లేకుండా ఆయన పరిగెత్తుతున్నాడు. వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు ఎందుకని గజ ప్రాణావనోత్సాహి. ఇంకా ఆవిడ ఏం చేయాలండి, ఏం చేస్తుంది పాపం? తన వెంటన్ సిరి, తన పైటి చెంగ ఆయన చేతిలో ఉండిపోయిందా? పలకరిస్తే సమాధానం చెప్పే పరిస్థితిలో లేడా? ఇదిగో లక్ష్మీదేవి, నీ పైటి చెంగు నువ్వు తీసుకో అనే ఆలోచన కూడా ఆయన కలగట్లేదు. ఏం చేయాలి ఈవిడ? ఆయన వెంట వెళ్ళక తప్పదు. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమున్. ఆ వైకుంఠానికి వరుసగా చాలా ప్రాకారాలున్నాయి. ప్రతి ప్రాకారం దగ్గర ఇద్దరు భటులు ఉంటారు ఈటలు అడ్డుపెట్టి. వాళ్ళు వైకుంఠంలో నుంచి బయటకు వస్తున్నారు. అంటే వైకుంఠం వైపు నుంచి మొదటి ప్రాకారం, వైకుంఠంలోకి వెళ్ళాలంటే ఓ చివరి ప్రాకారం అది. ఆ ప్రాకారం వాళ్ళు అడ్డు తీసేశారు. వీళ్ళు బయటకు వస్తుంటే అడ్డు పెట్టరు వాళ్ళు, మిగతా వాళ్ళు లోపలికి వెళ్లకుండా అడ్డు పెడతారు. కానీ ముందు విష్ణుమూర్తి వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీనారాయణుడు కాపలా కదా మనం ఇక్కడున్నాం, వీళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే మనం ఇక్కడుండాల్సిన పని ఏమిటి? వీళ్ళు ఎక్కడుంటే అక్కడ కదా మనం కాపలా కాల్సిన. వాళ్ళు బయలుదేరారు. ఆ తర్వాత రెండో ప్రాకారం దాటారు, అక్కడున్న వాళ్ళు బయలుదేరారు. ఆ తర్వాత మూడో ప్రాకారం, ఇలా వెనక నుంచి వరుసగా వైకుంఠ నగరంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎన్ని ప్రాకారాలున్నాయో అన్ని ప్రాకారాల దగ్గర ఉన్న కావలి వాళ్ళు మనం ఇక్కడ కాపలా కాస్తాం, వాళ్ళు అక్కడుంటే. ఈ జెడ్ సెక్యూరిటీ ఆయన ఎక్కడుంటే అక్కడ కదా, ఆయన అక్కడుంటే ఇక్కడ కాపలా కాసి ఏం ఉపయోగం అని వీళ్ళు కూడా వచ్చారట. లచ్చి వెంట అవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు. ఏమయ్యా నేను ఏదో ఆలోచనలో అలా వెళ్ళిపోయాను అనుకో, ఎప్పుడు అవసరం అవుతుందో కారు అనే ఆలోచన నీకు ఉండక్కర్లేదా? డ్రైవర్ నువ్వు కారు నా వెంట తీసుకురాక్కర్లేదా అని కొంత దూరం వెళ్ళాక యజమాని గారు అడుగుతారేమో అని ఈ గరుత్మంతుడు బయలుదేరి వస్తున్నట్టు వెనకాల. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కుతాడులే, వద్దంటే వెనక్కి తిరిగొద్దాలే, మనకేం కష్టం, నడిచి వెళ్ళి ఆయనకి లేని బాధ, ఎగరగలిగిన నాకేమిటి అనుకుని. దాని వెల్కను పక్షీంద్రుడు వాణి పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును. ధనుస్సు గద శంఖము చక్రము మొదలైన సముదాయం అంతా వస్తుంది ఆయన వెంట. ఆయన ఆయుధాలన్నీ వస్తున్నాయి. ఆయుధాలు వాటంతా అవే బయలుదేరి వస్తున్నాయి అంటే అవి జడ పదార్థాలు కావు, చైతన్యం కలిగినవి అని మనకు తెలుస్తూనే ఉంది. అవన్నీ వచ్చేట వాణి పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు. నారాయణ నారాయణ అనుకుంటూ మహతి వీణా గానం చేసుకుంటూ నారదుడు అక్కడికి వస్తున్నాడు. వస్తున్న నారదుడికి ఇదేమిట్రా ఇంత కంగారుగా వీళ్ళంతా పరిగెడుతున్నారు, ఇంత పరిగెడుతున్నారంటే ఏదో తగాదా వచ్చే ఉంటుంది. ఎవరికైనా తగాదా రావాలంటే మన వ్యవహారం మన ప్రమేయం ఉండాలి కదా. నేను ఇక్కడే ఉండగా నా ప్రమేయం లేకుండా ఇంత పెద్ద గొడవ జరిగిందంటే అదేమిటో చూసి తీరాల్సిందే. నారదుడు బయలుదేరాట. నారదుండు ధ్వజిని కాంతుండు విశ్వక్సేనుడు, వైకుంఠ విష్ణుసేన సమూహానికి నాయకుడు ఆయన. ఆ విశ్వక్సేనుడు యొక్క తత్వాన్ని గురించి పెద్దలు ఎన్నో అద్భుతమైన విశేషాలు చెప్పారు. విశ్వక్సేనుడు యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడని చెబితే చాలుట, రాక్షస సేనా సమూహానికి కలవరం కలిగి వాళ్ళు పారిపోతారట, యుద్ధరంగంలో నిలబడరట. ఆయన వచ్చి యుద్ధం చేయక్కర్లా. అయ్యా ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో దేవతల పక్షాన మన మీద యుద్ధం చేయడానికి విశ్వక్సేనుల వారు బయలుదేరారు అనే వార్త తెలిస్తే చాలు రాక్షసులు పారిపోతారట. అంతటి వాడట విశ్వక్సేనుడు. ఈ విశ్వక్సేనుడు కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక ఆవిడ పేరు జయ, ఇంకో ఆవిడ పేరు సూత్రవతి. మనం విఘ్నేశ్వర పూజ చేస్తాం, సిద్ధి బుద్ధి అంటాం. వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేన పూజ చేస్తారు, జయా సూత్రవతి అంటారు. ఎంత అద్భుతమైన పేరులో అర్థమవుతుంది మనకి. సిద్ధి బుద్ధి అంటే, బుద్ధి అంటే సక్రమమైన బుద్ధి. సక్రమమైన బుద్ధితో మంచి ప్రణాళికా ప్రకారం గనక మనం పనిచేస్తే ప్రణాళికాబద్ధంగా సిద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి. అందుకని బుద్ధి సిద్ధి ఈ రెండూ కలిగించేవాడు ఆయన సిద్ధి వినాయకుడు. విశ్వక్సేనుడు భార్యల పేరు, ఒక ఆవిడ పేరు జయ, ఇంకొక ఆవిడ పేరు సూత్రవతి. సూత్రవతి అంటే ప్రణాళికా సూత్రాన్ని కలిగి ఉన్నది. బుద్ధి ఉన్నప్పుడే ప్రణాళికా సూత్రం వస్తుంది ఎవరికైనా. దానివల్ల ఏం జరుగుతుంది? జయం కలుగుతుంది. బుద్ధి వల్ల సిద్ధి కలుగుతుంది, ప్రణాళికా సూత్రం వల్ల జయం కలుగుతుంది. అక్కడ సిద్ధి బుద్ధి అన్నారు, ఇక్కడ జయ సూత్రవతి అన్నారు. పేరు వేరు గాని తీరు ఒకటే. అంటే సంప్రదాయం మారినా సందేశం మారదు, సన్నివేశం మారినా అంతరార్థం మారదు. అది భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం, పురాణ సంప్రదాయంలో ఉన్న గొప్పతనం. ఆ జయా సూత్రవతి వాళ్లతో కలిసి విశ్వక్సేనుడు బయలుదేరాడు. ధ్వజినీకాంతుండు తా వచ్చిరి ఒయ్యనా వైకుంఠపురంబునం కలుగువారు ఆబాల గోపాలము. గజేంద్రుడి పుణ్యమాని, పోతన్నగారి కవితాశక్తి పుణ్యమాని, మొత్తం వైకుంఠం వైకుంఠం సెట్టింగ్ సెట్టింగ్ అంతా గజేంద్రుడి దగ్గరికి ఎదురుగా వచ్చేసింది. అక్కడి నుంచి ఒక వైకుంఠమే రాలా, ఒక విష్ణుమూర్తే రాలా, వైకుంఠం మొత్తం వచ్చింది, ఆ పరివారం అంతా వచ్చేసింది. ఈ పద్యంలో పోతన్నగారు చేసిన చమత్కారం, తన వెంట సిరి, ఆయన వెంట లక్ష్మీదేవి అనలేదు, ఆయన సిరి అన్నాడు. శ్రీ ప్రకృతి, సిరి వికృతి, కాబట్టి అన్నాడని సరిపెట్టుకోవచ్చు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి మానవుడు సిరి కావాలని కోరుకుంటాడు. సిరి కావాలని కోరుకునేవాడు ఏం చేయాలో పోతన్నగారు చెప్పారు ఈ పద్యంలో. విష్ణుమూర్తి నీ దగ్గరకు వచ్చే ఏర్పాటు చేసుకోవయ్యా, నువ్వు నిజమైన అచంచలమైన భక్తిభావాన్ని కలిగి ఉండి విష్ణుమూర్తి నిన్ను అనుగ్రహించి నీ దగ్గరకు వచ్చే ఏర్పాటు నువ్వు చేసుకో. ఆయన వెంట సిరి కూడా వస్తుంది సుమా, తన వెంట సిరి. 10 తలలున్నవాడు ఒక్క తలకి తెలివితేటలుంటే 10 తలలున్నాయని ఒక ఆయన ఉన్నాడు. 10 రెట్లు తెలివితేటలు ఎక్కువ ఉండొద్దండి. దురదృష్టవశాత్తు ఆయనకి 10 రెట్లు అహంకారం ఎక్కువైంది నీ తలలు ఉండడం వల్ల. అందువల్ల ఆయన ఏం చేశాడు, విష్ణువు నాకొద్దు లక్ష్మి కావాలి అనుకున్నాడు. రాముడితో నాకు పని లేదు, సీత కావాలి. ఆయన 10 తలకాయలు క్యాబేజీ ముక్కలు తరిగినట్టు తరిగేశారు. ఎన్ని తలకాయలు ఉన్నా ఒకటే, పనిచేసే తలకాయ ఒకటి ఉండాలి కాని. అందుకే నిద్రలేచిన కుంభకర్ణుడు అన్నాడు, అన్నయ్య నేను ఇప్పటికన్నా నిద్రలేచాను కానీ నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావు. ఒక్క రాముణ్ణి, ఒక్క లక్ష్మణుణ్ణి జయించలేక మారీచుణ్ణి పంపించి మాయలేడిగా మార్చి రాముడు అక్కడి నుంచి వెళ్లేలాగా చేసి, లక్ష్మణుడు కూడా వెళ్లేలాగా చేసి, సీత ఒంటరిగా ఉండగా అది కూడా జంగమ వేషం వేసుకుని ఆవిడ్ని తీసుకొచ్చావు. ఇక్కడ అశోకవనంలో నీ స్థావరంలో కూర్చోబెట్టి రాముడు సామాన్య మానవుడు ఉఫ్ఫని ఊదేస్తా, నా ముందు రాముడెంత అన్నావు, బానే ఉంది. ఊదేవాడు అయితే అప్పుడే ఊదలేకపోయావా? ఇప్పుడు ఆ రాముడు సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, మహేంద్రుడు, సుషేణుడు, ద్విజుడు, ఇంతమంది పరివారంతో వచ్చాడు. కోటానుకోట్ల వానరులు, భల్లూక వీరులంతా ఆయన వెంట ఉన్నారు. ఇప్పుడు రాముడిని నువ్వేం చేయగలవు? ఈ పాయింట్ నువ్వు ఆలోచిస్తుండే నేను యుద్ధానికి వెళ్తాన్నాడు. నాకు ఎలాగో నిద్రపోవడం అలవాటే కదా, ఎక్కువ కాలం దీర్ఘ నిద్రపోతా ఆ స్వామి చేతుల్లో. కుంభకర్ణుడికి ఉన్న పాటి తెలివి రావణుడికి లేదు అని తెలుస్తుంది మనకి. కుంభకర్ణుడు చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఆ ఘట్టంలో మనకి. ఆ కుంభకర్ణుడు బయలుదేరుతుంటే చాలామంది రాక్షస వీరులు, రే రాముడితో యుద్ధం ఏమో సామాన్యం అనుకుంటున్నావా, ఒక్కడే వెళ్తామేమిటి, మేమంతా వస్తామన్నారట. విశ్వనాథ వారు కల్పవృక్షంలో చమత్కారంగా చెప్పారు. కుంభకర్ణుడు అన్నాడు, అతడు అనుకోవడం లేదు నేను, ఆయన రాముడు విష్ణు అనే పదాలు వాళ్ళ, అతడు అనుకోవడం లేదు నేను, అతడే అనుకుంటున్నాను. అతడు రాముడు అనుకోవటం లేదు, అతడు మానవుడు అనుకోవటం లేదు, అతడు విష్ణు అనుకుంటున్నాను అర్థం అనమాట. అతడు కాకపోతే మీరంతా రావాల్సిన అవసరం లేదు, అతడైతే మీరొచ్చి ఉపయోగం లేదు, కాబట్టి నన్ను పోనీ అన్నాడు. అంత చమత్కారంగా చెప్పాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి కుంభకర్ణుడు కదా, ఆయనకున్న గడుస్తనం అంతా కుంభకర్ణుడికి కూడా వచ్చింది. అందుకని వాడు అంత చమత్కారంగా మాట్లాడాడు. తీరా వాడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. కుంభకర్ణుడికి పెద్ద డిసప్పాయింట్మెంట్, రాముడితో యుద్ధం చేద్దామని వస్తే ఈ లక్ష్మణుడు ఎక్కడ వచ్చాడు రా అనుకున్నాడు, బాధపడ్డాడు కుంభకర్ణుడు. లక్ష్మణుడు బాణాలు వేస్తున్నాడు, కుంభకర్ణుడికి అవమానంగా అనిపించి, లక్ష్మణుడితో యుద్ధం చేయడం ఏమిటి, చేస్తే రాముడితో చేయాలి, రాముడితో యుద్ధం చేసి గెలిస్తే రాముణ్ణి జయించాడు అంటారు, రాముడితో యుద్ధం చేసి ఓడిపోతే రాముడి చేతిలో కాబట్టి ఓడిపోయాడు పర్వాలేదులే అంటారు. ఐఏఎస్ పరీక్షకు వెళ్ళి తప్పినా పర్వాలేదు, 10th క్లాస్ తప్పితే ఎలాగా, అగౌరవం. లక్ష్మణుడి చేతిలో గెలిస్తే లక్ష్మణుడు కాబట్టి గెలవగలిగాడండి, రాముడైతేనా, తుక్కైపోయేవాడు కుంభకర్ణుడు అంటారు. లేదు, లక్ష్మణుడిని చేతిలో ఓడిపోయాడు అనుకుంటే బొత్తిగా లక్ష్మణుడి చేతిలో కూడా ఓడిపోయాడు, ఎంత అవమానం అంటారు. అందుకని లక్ష్మణుడితో యుద్ధం చేయడం ఇష్టం లేదు వీడికి. వీడి ప్రెస్టేజ్ క్వశ్చన్ వచ్చిందనమాట, అలా నుంచున్నాడు. లక్ష్మణుడు బాణం వేసి కొట్టాడు, వాడేం లెక్క చేయలే, 2 బాణాలు కొట్టాడు, 4 బాణాలు కొట్టాడు, 10 బాణాలు కొట్టాడు, 20 బాణాలు కొట్టాడు, ఏమి చెల్లించట్ల లక్ష్మణుడి కోపం వచ్చింది, పట్టుదల వచ్చింది. అవురా, నేను బాణం వేసి కొడితే అవతల వాడి గుచ్చుకోవాలి, దెబ్బతగలాలి, నొప్పి అనిపించాలి, వాడికి పట్టుదల రావాలి, వాడు కూడా యుద్ధానికి రావాలి. ఈ కుంభకర్ణుడు ముద్దులాగే నిలబడ్డాడు కదలకుండా, చూపిస్తాను నా తడాకాని. తనకున్న అపారమైన ధనుర్విద్య పాండిత్యాన్ని ప్రయోగించి ఒకేసారి 500 బాణాలు కుంభకర్ణుడి శరీరానికి అన్ని వైపుల నుంచి తగిలేలాగా కొట్టాడు. వర్షం కురిసినట్టుగా, వర్షం కురిసినప్పుడు ఆ చినుకులు ఏదో ఒకవైపే పడవు, అన్ని వైపుల నుంచి వచ్చి కురుస్తాయి, ఆ శరీరాన్ని తాకుతాయి. అలా బాణాలు అన్ని వైపుల నుంచి వచ్చి తాకేట వర్షపు చినుకుల్లాగా. నిగిడి లక్ష్మణుండు నిగిడించే శరములు వానగాగా, చూచి దానవుండు సరగనిట్టులనియే. విశ్వనాథ సత్యనారాయణ గారు అర్థం కాకుండా రాస్తారంటారు, ఇందులో అర్థం కాని పదం ఏమైనా ఉందేమో ఆలోచించాలి మనం. నిగిడి లక్ష్మణుండు నిగిడించే శరములు వానగాగా, చూచి దానవుండు సరగనిట్టులనియే, సామెత చెప్పిన ఎట్టులున్నది ఎరుగనైతి నిన్ను. ఏదో సామెత చెప్పినట్లు పోవాయా అన్నాడు. ఏమిటా సామెత? అదేమిటో చెప్పలేయన. ఏమిటా సామెత అంటే, దానికి క్లూ ఇచ్చాడు ఆయన. వానలాగా కురిపించాడు బాణాలు లక్ష్మణుడు. వాన పడ్డా కూడా లెక్క చేయింది ఒకటి ఉంది మనకి, దున్నపోత మీద వాన కురిసినట్టని. అంటే కుంభకర్ణుడు ఏమండి, నేను దున్నపోతలాంటి వాడిని అని చెప్పుకుంటున్నాడు. నాకు వాన కురిసినా ఏం లెక్కలేదు, నీ బాణాల వాన కురిస్తే కూడా వానని లెక్క చేయని దున్నపోతుండ్రా నేను. మరీ నేను దున్నపోతున్నాని వాచ్యంగా చెప్పుకోవడం ఇష్టం లేక కొంచెం మొహమాట పడి చమత్కారంగా సున్నితంగా అందంగా చెప్పాడు అనమాట కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుడి కథ అలా ఉంటుంది, గమత్తుగా ఉంటుంది ఆ సన్నివేశం. కుంభకర్ణుడు అన్న మాట చాలా గొప్ప మాట. నీకు ఒక్క తలైనా పనిచేస్తోందా, 10 తలలు ఉన్నాయని అనుకుంటున్నావు కానీ ఆలోచించన్నయ్యా అన్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఆలోచించవలసిన అవసరం కలిగినప్పుడు మానవుడు సక్రమమైన ఆలోచన చేస్తే యథార్థం తెలుస్తుంది, కానీ నేను ఒక మహామేధావినని విర్రవీగితే వాడు సత్యాన్ని గుర్తించలేడు. గజేంద్రుడు ఆర్తనాదం చేస్తున్న వేళ శ్రీ మహావిష్ణువు ఒళ్ళు తెలియకుండా ఇలా పరిగెత్తుకు వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి ఆయన వెంట వచ్చింది అని చెప్పే సందర్భంలో పోతన్న గారు కావాలని తన వెంటన్ సిరి అన్నాడు. తన వెంటన్ రమ అంటే కూడా పద్యం సరిపోతుంది, కానీ సిరి అన్నాడు కావాలని. శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి, లక్ష్మి మీ ఇంటికి వస్తుంది. మహావిష్ణువు వద్దు మాకు, లక్ష్మే కావాలనుకోకండి, మీ తలలు మిగలవు అని చెప్పడానికి తన వెంటన్ సిరి. విష్ణువు అంటే ఎవరు? సర్వవ్యాపకుడైన వాడు విష్ణువు. సర్వవ్యాపకులైన జీవరాశులన్నింటిలో పరమాత్మను దర్శించి సక్రమమైన ప్రవర్తన మీరు కలిగి ఉండండి, కావలసిన సంపదలు మీకు లభిస్తాయి అని చెప్పడానికి తన వెంటన్ సిరి. లచ్చి వెంట అవరోధవ్రాతమున్ దాని వెన్కను పక్షీంద్రుడు వాణి పొంతను ధనుకౌమోదకి శంఖ చక్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు తావొచ్చిరి ఒయ్యన వైకుంఠపురంబునం కలుగువారు ఆ బాల గోపాలమున్. ఈవిడ ఎక్కడికి వెళ్తున్నాడు పెద్ద మనిషి? అడిగెదనని కడువడి జను, కాస్త 4 అడుగులు వేగంగా వేస్తోంది. ఏమంటే ఎక్కడికి వెళుతున్నారు? అడిగితే మాత్రం చెబుతాడా ఏమన్నానా, నీకు చెప్పాల్సిన విషయం అయితే చెప్పను అంటాడేమో, ఎందుకు వచ్చిన గొడవ? పైగా చుట్టూ వీళ్ళంతా చూస్తున్నారు, ఈ పరివారం అంతా. వీళ్ల ముందు అవమానం ఎందుకు? ఇద్దరు ఇంట్లో ఏం కొట్టుకున్న అభ్యంతరం లేదు. బాబు గారు చిత్రమైన కార్టూన్ వేస్తారు, గత్తెలుపులు వేసేసి ఉన్నాయి, లోపల చితక బాధేస్తున్న శబ్దం వినపడింది. బయటకు వచ్చి జాగ్రత్తగా ఉండు అంటున్నాడు ఈయన. ఇప్పటిదాకా తిన్నది ఈయనే, కానీ బయటకు వచ్చి జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకో ఈయన నుంచి అంటున్నాడు అనమాట. గమ్మత్తుగా ఇలాంటి కార్టూన్లు వేస్తూ ఉంటాడు ఆయన. మరి అది మనకి నవ్వొస్తోంది. యథార్థంగా అలా జరిగే కుటుంబాలు కూడా ఉంటే ఉండొచ్చు, వాళ్ళు పరమాత్మ రక్షించాలి వాళ్ళని, మనం ఏం చేయలేం. ఇక్కడ లక్ష్మీదేవి అలా అడిగితే చెప్తాడా ఏమన్నానా? అడిగిన తను మగుడ నుడుగడ నినడ ఉడుగున్, అడిగితే చెప్తాడా? ఏమిట్లే అనవసరం, ఆయన వెంటబడి పరిగెత్తడం. ఎక్కడ ఆయన ఆగితే అక్కడ ఆయన తనంతట తాను చెప్పాలనుకుంటే చెబుతాడు, లేకపోతే లేదు అనుకుంది. అడిగెదనని కడువడిజను అడిగిన తను మగుడ నుడుగడ నినడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్. 1 అడుగు వేస్తోంది, 4 అడుగులు వెనక్కేస్తోంది, అడుగుదామా వద్దా అనుకుంటోంది, ఆగటానికి వీల్లేదు, పరిగెత్తాలి. తన పైటచంగా ఆయన చేతులు ఉండిపోయింది, ఏం చేస్తుంది పాపం లక్ష్మీదేవి? లక్ష్మీదేవి పడరాని పాటలు పడింది ఈ ఘట్టంలో. గజేంద్రుడికి కాదు కష్టం, కష్టమంతా లక్ష్మీదేవికి వచ్చింది. ఒక విమర్శకుడు అన్నాడు చమత్కారంగా, పోతన్న గారు బాగా పేదవాడు కదండి, లక్ష్మీ కటాక్షం ఆయన కలగలేదుగా, అందుకని కోపం వచ్చి దొరికిందే అవకాశం అని లక్ష్మీదేవిని అనేక రకాల బాధలు పెట్టాడు ఈ సన్నివేశంలో అన్నాడు గమత్తుగా, హాస్యంగా చమత్కారంగా చెప్పిన మాట. ఎన్ని బాధలు పడిందో లక్ష్మీదేవి పాపం అలా వెళుతూ వెళుతూ. అయితే లక్ష్మీదేవి చాలా తెలివైంది. సాధారణంగా భర్త అనుకుంటాడు, నేను ఎక్కడికి వెళ్ళానో చెబితే తప్ప మా ఆవిడికి తెలియదు అనుకుంటాడు, కానీ ఈయన ఎక్కడెక్కడికి వెళ్తాడో ఆవిడికి తెలుసు, ఏమి తెలియనట్టు ఉంటుంది పాపం. అంతే, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మగవాడు ఎంత చదువుకున్నా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఆడవాళ్లే తెలివైన వాళ్ళు. విష్ణుమూర్తి ఎంత గొప్పవాడైనా ఈయన ఎక్కడికి వెళ్తాడో ఆవిడికి తెలుసు. అందుకని ఆవిడ ఇక్కడికి వెళ్ళాడా ఇక్కడికి వెళ్ళాడా ఇక్కడికి వెళ్ళాడా ఆయన వెళ్లే అలవాటైన ప్రదేశాలు తెలుసు కాబట్టి ఆవిడ అనుకుంటోంది, తన వేంచేయు పదంబు పేర్కొన్నడు అనాథ స్త్రీ జన ఆలాపముల్ వినెను. ఎవరైనా దిక్కులేని దశలో ఉన్న ఒక స్త్రీమూర్తి, నువ్వే దిక్కునైనా రక్షించు అని ప్రార్థించిందేమో, అందుకని పరుగు పరుగున వెళుతున్నాడేమో. ద్రౌపదీదేవిని నిండు సభలో రక్షించడానికి కృష్ణావతారంలో అలా పరిగెత్తాడు కదా.
తన వేంచేయు పదంబు పేర్కొన్నడు అనాథ స్త్రీ జన ఆలాపముల్ వినెను మృత్యులు మృత్యులించి రొఖలుల్ వేద ప్రపంచంబులన్.
ఆ సోమకాసురుడు దుర్మార్గం చేసి బ్రహ్మదేవుణ్ణి మోసగించి ఆ వేదాలు కాస్త అపహరించుకుపోయాడు. సముద్ర మధ్యంలో దాక్కున్నాడు, ఇక్కడికైతే ఎవరూ రాలేరు కదా అని. విష్ణుమూర్తి ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళాలి, సోమకాసురుడి పని పట్టాలి, ఏం చేస్తే బాగుంటుంది, చేప వేషం అయితే అనుకూలం, వెంటనే మత్స్యావతారం ఎత్తేశాడు ఆయన. ఎప్పుడు ఏ వేషం వేయాలో ఆయనకు వెంటనే తెలుసు, వెంటనే ఆ వేషం వేస్తాడు.
మృత్యులు మృత్యులు చిరుఖలు వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెను.
రాక్షస సమూహం అమరావతి మీద దండెత్తింది, దేవలోకం మీద దండయాత్ర చేసింది. అప్పుడు వరాహ రూపాన్ని ధరించి వెళ్ళి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు పరమాత్మ. ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ
ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెను భక్తులంగని చక్రాయుధుడు ఏడి చూపుడని ధికారించిరో దుర్జనుల్.
ప్రహ్లాదుని కథ. ఏడిరాని దైవం ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ కిటికీలో ఉన్నాడా అని చూపించమని నిలదీసి ఒక దుర్మార్గుడైన వాడు తన భక్తుణ్ణి ప్రశ్నిస్తున్నాడేమో. ఇప్పుడు తాను అక్కడ కనిపించకపోతే భక్తుణ్ణి రక్షించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆనాడు పరిగెత్తాడు. అట్లాంటి సంఘటనలలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది కాబట్టి వెళుతున్నాడు ఈయన అనుకుంటుంది ఆవిడ. పోతన్న గారు చాలా చమత్కారంగా లక్ష్మీదేవి అనుకునే ఆలోచనగా ఈ పద్యం చెప్పి పరమాత్మ ఇన్ని సందర్భాలలో భక్తుల్ని రక్షించడం కోసం పరిగెత్తుతూ ఉంటాడు అని చెప్పారు.
భక్తులంగని చక్రాయుధుడు ఏడి చూపుడని ధికారించిరో దుర్జనుల్.
ఇలా అనుకుని ఆయన వెంట ఆవిడ పరిగెత్తుతోంది. ఇలా లక్ష్మీనారాయణులు పరిగెడుతుంటే పరిగెత్తిన తర్వాత కథ మనకు తెలుసు. ఆయన వెళ్ళాడు, చక్రం ప్రయోగించాడు, మొసలి తల దిగిపోయింది, ఏనుక్కి రక్షణ లభించింది. ఈ కథని కాసేపు ఆపి మనం మళ్ళీ ఓసారి వెనక్కి వెళితే ఏమిటి ఈ కథ, ఇలాంటి కథ లోకంలో ఎక్కడైనా జరగడానికి అవకాశం ఉందా, 7 రోజుల లోపల ఏమి వింటే నాకు మోక్ష సామ్రాజ్యం లభిస్తుందో చెప్పమని ఆర్తితో అడిగిన ఆధ్యాత్మిక జిజ్ఞాసువైన పరీక్షిన్ మహారాజునకు శుకయోగేంద్రుల వారు ఇలాంటి కథ చెప్పారు ఎందుకని అనిపిస్తుంది మనకి. ఇందులో మొట్టమొదట మనకు కనపడేది క్షీరసాగరం. క్షీరసాగరం అంటే తెల్లగా ఉండే సముద్రం. సముద్రం అంటే అనంతం, తెల్లగా ఉండడం అంటే శుద్ధ సత్వగుణం. శుద్ధ సత్వగుణము యొక్క అనంతమైన ప్రభావంతో కూడిన అఖండమైన సృష్టి క్షీరసాగరం అంటే. అందులో నుంచి మళ్ళీ 3 గుణాలు పుడతాయి. ఒకటి సత్వగుణం, ఒకటి రజోగుణం, మరొకటి తమోగుణం. ఇది చెప్పడానికే
కాంచన అయస్సార కలధౌతమయములై 3 శృంగంబులు మనసియుండు.
బంగారు శిఖరం, వెండి శిఖరం, ఇనుప శిఖరం. ఇనుప శిఖరమే ఎందుకు చెప్పాలి, బొత్తిగా ఏమన్నా బాగుందండి ఇనుప శిఖరం అంటాడు ఏమిటి అనిపిస్తుంది మనకి. ఎందుకు ఇనుప శిఖరమే చెప్పాడు అంటే అందమైన కల్పన చేయడం కాదు కవి ఉద్దేశం, ఆధ్యాత్మిక సంకేతాన్ని అందించడం కవిగారి ఉద్దేశం. ఏమిటా 3 అంటే, ఒకటి బంగారం, ఎరుపు పసుపులు కలిసిన రంగు, అది రజోగుణానికి ప్రతీక. ఒకటి వెండి, అది తెల్లగా ఉంటుంది సత్వగుణానికి ప్రతీక. తర్వాతది ఇనుము, అది నల్లగా ఉంటుంది తమోగుణానికి ప్రతీక. శుద్ధ సత్వగుణానికి సంబంధించిన పరమాత్మ యొక్క అనంతమైన సృష్టిలో సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి ఏర్పడుతుంది, అదే త్రికూట పర్వతం అంటే. అందులో 10 లక్షల కోట్ల ఏనుగులకు నాయకుడైన గజరాజు ఉన్నాడు. ఆ గజరాజు ఎవరు, సూర్యుళ్ళు లాంటి వాడు. తర్వాత చంద్రుడైపోయాడు ఆయన, అందులో కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడైపోయాడు. సూర్యుడు లాంటి వాడు ఎందుకన్నాడు అంటే సూర్యుడికి స్వయం ప్రకాశకమైన శక్తి ఉంది. సూర్యుడు ప్రకాశించాలంటే ఎవరి వెలుతురో తన మీద పడాల్సిన అవసరం లేదు సూర్యుడికి. అంటే ఇప్పుడు గజరాజు ఏ స్థితిలో ఉన్నాడంటే, నాకు ఎదురులేదు, నేను నా అంతటి వాడిని, నాకు ఇంకొకటి సహాయం అక్కర్లేదు, నేను చాలా గొప్పవాడినని అహంకరించిన జీవుడుగా ఉన్నాడు. స్వయం ప్రకాశక స్థితి నాకు ఉన్నది అనుకుంటున్నాడు. అందుకని కాసేపు సూర్యుడితో పోల్చుకోవయ్యా, ఏం పర్వాలేదు, తర్వాత నీ కథ మారితే నువ్వే ఏమవుతావో చూద్దాంలే అని పోతన్న గారు ఆ పోలికి చెప్పారు. కొంతసేపటికి చంద్రుడిగా మారిపోయాడు, బహుళపక్షంలో చంద్రుడిలాగా నీరసించిపోయాడు అన్నారు. పోరాటం జరిగింది అన్నారు. ఎన్నాళ్ళు జరిగింది పోరాటం అంటే 1000 ఏళ్లు జరిగింది అన్నారు. భారతీయ సంస్కృతిలో ఎప్పుడు సహస్ర శబ్దాన్ని ప్రయోగించినా ఆ సహస్ర శబ్దానికి 999కి ఒకటి కలిపితే వచ్చే సంఖ్యావాచకం అనే అర్థం కానే కాదు. అమ్మవారికి సహస్రనామాలు అంటే అమ్మవారు చాలా గొప్పదండి, అందువల్ల 1000 నామాలు. 1000 నామాలంటే చాలా గొప్పది, బాగానే ఉంది, కానీ 1000 నామాలే ఉండే అంత గొప్పదా? 100 నామాలు లేవా? 1000000 నామాలు లేవా అమ్మవారికి? 1000యేనా? విష్ణుమూర్తికి 1000 నామాలేనా? లలితాదేవికి 1000 నామాలేనా? అంటే మన సమాధానం చెప్పలేము. అక్కడ 1000 అంటే అనంతము. మనం అన్ని చదవలేం కాబట్టి, ఎక్కడో చోట ఆపుకోవాలి కాబట్టి, అబ్బాయి 1000 చదువుకోండి, 1000 ఓపిక లేదు, సరే ఏం పర్వాలేదు, 108 చదువుకోండి, అబ్బే 108కి మాత్రం మాకు ఓపిక ఎక్కడ ఉందండి, ఏం పర్వాలేదు, 24 నామాలు చదువుకోండి, అబ్బే అది కూడా లాభం లేదండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. మన కోసం దిగి వచ్చి ఈ కాస్త పని చేయండి అన్నారు. అబ్బే ఆ కాస్త మాత్రం మాకెక్కడ ఖాళీ ఉందండి అనే స్థితిలో మనం ఉన్నాం. అందువల్ల 1000 నామాలు అంటే అనంతమైన నామాలు. మనకు అద్భుతమైన మంత్రం, బాగా ప్రసిద్ధంగా తెలిసే మంత్రం, ఆలయాల్లో వినపడే మంత్రం, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, 1000 శిరస్సులున్నవాడు పరమాత్మ. బానే ఉందండి. సింపుల్ మ్యాథమెటిక్స్ ప్రకారం 1000 శిరస్సులున్నవాడికి ఒక్కొక్క శిరస్సుకి 2 కళ్ళ చొప్పున 2000 కళ్ళు ఉండాలి. కానీ ఆ భగవంతుడికి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష 1000 కళ్ళు. 1000 శిరస్సులున్నవాడికి 1000 కళ్ళు అంటే ఒక తలకి ఒక్క కన్నే అనమాట, వికారమైన రూపం, వికృతమైన రూపం. 1000 సంవత్సరాలు తపస్సు చేసి వేద ఋషులు దర్శించిన పరమాత్మ యొక్క రూపం ఇంత వికృతమైన రూపమా? ఇంత విరాట్ రూపం తప్ప అది వికార రూపం కానే కాదే. మరి 1000 శిరస్సులున్నవాడికి 1000 కళ్ళేమిటి? సహస్రపాత్, 1000 కాళ్ళు. ఓ తల ఉన్నవాడికి 2 కాళ్ళు ఉండాలి కదా, 2000 కాళ్ళు ఉండాలి కదా, సహస్రపాత్, 1000 కాళ్ళు అంటున్నాడు. అంటే ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, రిజర్వేషన్ కేటగిరీకి చెందినవాడు తప్ప భగవంతుడు. ఆయన ఏం గొప్ప కళ్యాణ గుణ స్వరూపుడు, జగన్మోహన మంగళాకారుడు, దివ్యమంగళ విగ్రహుడు కానే కాదనమాట. ఇదే వేద ఋషులు పనిగట్టుకుని వర్ణించే రూపం. అంటే సహస్రము అంటే అనంతము. అనంతమైన శిరస్సులు కలిగిన వాడు, అనంతమైన కన్నులు కలిగిన వాడు, అనంతమైన పాదాలు కలిగిన వాడు పరమాత్మ అని తప్ప 1000 అనే సంఖ్యావాచకం కానే కాదు. అనంతమైన శిరస్సులు అంటే ఈ ప్రపంచంలో ఎన్ని శిరస్సులు నీకు కనపడుతున్నాయో అవన్నీ ఆయనవే. ఈ ప్రపంచంలో ఎన్ని కళ్ళు కనపడుతున్నాయో అవన్నీ ఆయనవే. ఈ ప్రపంచంలో ఎన్ని పాదాలు కనపడుతున్నాయో అవన్నీ ఆయనవే. ఆయన పాదాలకు పూజ చేస్తున్నావు, పక్కవాడి పాదాలు నరికేద్దాం అనుకుంటున్నావు. ఆయన శిరస్సును చూసి పరవశిస్తున్నావు, పక్కవాడి బుర్ర బద్దలు కొడదాం అనుకుంటున్నావు. ఆయన దివ్యలోచన సౌందర్యాన్ని చూసి మురిసిపోతున్నావు, పక్కవాడి కన్ను పొడుద్దాం అనుకుంటున్నావు. ఒరే నువ్వు పొడుద్దాం అనుకుంటున్న ఈ కన్ను కూడా ఆయందేరా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. జల్లెళ్ళముడిలో అమ్మ చెప్పింది, మీరు నా బిడ్డలే కాదు నా అవయవాలు కూడా. ఎంత గొప్ప మాట అది. ఆ అమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేసేవాడు తన ఉంగరం గుచ్చుకుంటుందేమో ఈ కోణాలు, ఈ రిష్టు వచ్చి పిన్ను గుచ్చుకుంటుందేమో అమ్మ పాదాలకి, అంత సుకుమారంగా ఉంటాయి కదా, జాగ్రత్తగా నమస్కారం చేస్తాడు. అమ్మ శరీరంలోని అవయవాలైన పాదాల మీద అంత శ్రద్ధ. అమ్మ ఏమని చెబుతుంది, మీరంతా నా అవయవాలు. అంటే నా అవయవాల విషయంలో ఎంత జాగ్రత్తగా నమస్కారం చేస్తున్నావో మిగతా సోదరుల విషయంలో అంత సక్రమంగా నువ్వు ప్రవర్తించు, ప్రవర్తిస్తే నీ నమస్కారం నాకు అందుతుంది, లేకపోతే తిరస్కారమే, పురస్కారం లేదు. నీ భక్తిని నేను స్వీకరిస్తున్నాను అంటే నీ ప్రవర్తన వల్ల స్వీకరిస్తాను, నువ్వు చేసే పై మొక్కుబడులకు సంతోషించేదాన్ని కాదు నేను, పరమాత్మ యొక్క లక్షణం అది. అందుకని 1000 అంటే అనంతము తప్ప 1000 అని కాదు. అనంతమైన కాలంలో జీవుడైన వాడు తనకు తారుమారైన గ్రహస్థితులతో పోరాడుతూనే ఉంటాడు. గ్రహస్థితులు తారుమారయ్యాయి ఈ జీవుడికి, అహంకరించిన జీవుడికి. మదపుటేనుగు అని పేరు. ఏనుగుకి వెనక్కి తిరిగి చూసుకునే లక్షణం లేదు. సింహానికైతే కొంత దూరం వెళ్ళాక ఒకసారి ఆగి తల వెనక్కి తిప్పి చూస్తుంది, దాన్ని సింహావలోకనం అంటాం మనం. ఏనుగుకి ఆ లక్షణం లేదు. అంటే తమోగుణము యొక్క లక్షణం అనమాట అది. దానికి వెనక చూపు లేదు, ఆత్మవిమర్శ లేదు, తనలోకి తాను చూసుకోవడం లేదు. ఆన్ లుకింగ్ తప్ప ఇన్ లుకింగ్ లేదు దానికి. అందుకనే తమోగుణానికి ప్రతీకగా ఏనుగు రంగు కూడా నల్లగానే ఉంటుంది. అందుకనే చిన్నదైన సింహపు పిల్ల వెనక నుంచి ఏనుగు మీదకి దూకి దాని కుంభస్థలాన్ని చేల్చగలుగుతోంది. సింహావలోకనం సింహానికి ఉంది కానీ గజావలోకనం లేదు ఏనుగుకి. అందువల్ల వెనక్కి తిరిగి చూసుకునే లక్షణం లేదు. అంటే ఏనుగు అంటే అహంకరించిన జీవుడు. ఆ జీవుడు యొక్క ఇంద్రియ ప్రవృత్తులు అన్నీ కూడా ఇంద్రియ సుఖాలే సర్వస్వం అనుకున్నాయి. అందుకనే మొట్టమొదట ఏనుగుల గుంపు నీళ్లలో దిగినప్పుడు ఆ నీరు సంసారమైతే సంసారంలో లభించే ఇంద్రియ సుఖాలు 5 లభిస్తూ ఉంటే ఆ లభిస్తున్న ఇంద్రియ సుఖాల పారవశ్యంలో మునిగిపోయి సాటి ప్రాణుల యొక్క కష్టాలను గురించి ఆలోచించగలిగే స్వభావము లేని అహంకరించిన దుర్మార్గపూరితమైన స్వభావం కలిగిన మదించిన జీవుడికి ప్రతీక ఈ ఏనుగు. కాబట్టే ఆ ఏనుగు అలా ప్రవర్తించింది అని చెప్పాడు. పైగా 10 లక్షల కోట్ల ఏనుగులు అన్నాడు. ఒక సరోవరంలో 10 లక్షల కోట్ల ఏనుగులు ఉండే అవకాశం లేదు. ఉంటే అవన్నీ కలిసి పోరాడతాయి తప్ప ఒడ్డుకు రావు. 10 లక్షల కోట్ల ఏనుగులు అంటే 5 ఇంద్రియాలలో నుంచి ఎన్నో రకాల ఇంద్రియ ప్రవృత్తులు పుడుతూ ఉంటాయి జీవుడికి. ఆ అహంకారం కారణంగా, మమకారం కారణంగా, మదం కారణంగా, మాత్సర్యం కారణంగా అనేక రకాల ఇంద్రియ ప్రవృత్తులు పుడుతూ ఉంటాయి. ఇన్ని ఇంద్రియ ప్రవృత్తులు తన మీద పెత్తనం చెలాయిస్తుంటే తెలియక వీడు ఏమనుకుంటాడు, వీటన్నిటిని నా అదుపులో పెట్టుకున్నాను అనుకుంటాడు. ఏం అదుపులో పెట్టుకున్నాడు? వీడి కష్టం వస్తే అవేవి ఉపయోగపడలా. పట్టుకున్నది ఎవరు? మొసలి పట్టుకుంది. మొసలికి సంస్కృత భాషలో ఎన్నెన్నో ఎన్నెన్నో పేర్లుంటే గ్రాహము అన్నారు. గ్రాహో బలీయాంశ్చరణ ఋషో గ్రహీత్. గ్రాహ అంటే మొసలి, మామూలు అర్థం. గ్రాహ అంటే తారుమారైన గ్రహస్థితులు. వ్యాసుడు కానీ వాల్మీకి కానీ ఎంత జాగ్రత్తగా శ్లోకరచన చేస్తారంటే ఏదో ఒక పర్యాయ పదం ఉంది కదా అని ప్రయోగించరు. ఏ పదం వాడితే ఆ అంతరార్థాన్ని చెప్పడానికి వీలవుతుందో ఆ పదమే వాడతారు. మొసలి అనడానికి నక్రం ఉంది, మకరం ఉంది, కానీ గ్రాహం అన్నారు ఆయన. ఎందుకు అంటే గ్రహస్థితులు తారుమారైంది అహంకరించిన జీవుడికి. అప్పుడు ఎంత అంగబలం ఉన్నా అర్ధబలం ఉన్నా వాడికి అక్కరకు రాదు. వాడు ఒంటరి పోరాటం సాగించవలసిందే. అందువల్ల 10 లక్షల కోట్ల ఏనుగులకు నాయకుడుగా ఉన్న గజరాజు కవేవీ సహకరించలేదు. ఒడ్డు మీదకు వెళ్లి ఏడుస్తూ చూస్తున్నాయి. అంటే నీ అంగబలం, నీ అర్ధబలం సంపాదించిందంతా కూడా తారుమారైన గ్రహస్థితులు వచ్చిన వేళ నీకు అక్కరకు రాదయ్యా. అక్కరకు వచ్చేది పరమాత్మ ధ్యానం ఒక్కటే. జీవుడు యొక్క స్థితిగతులను స్పష్టంగా నిరూపించడానికి చెప్పిన అద్భుతమైన కథావృత్తాంతం తప్ప ఇది వట్టి ఏనుగు మొసలి కథ కానే కాదన్నమాట అని అర్థమవుతుంది క్రమంగా ఆలోచిస్తే మనకి. తాను స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడిని, నాదే బలవంతా అనుకుంటున్నవాడు కాబట్టి ఆయన సూర్యుడితో పోల్చాడు మొదట. తర్వాత చంద్రుడిలాగా ఆయన బలం క్షీణిస్తోంది అన్నాడు. చమత్కారమైన మాట ఇది. ఆ చంద్రుడు కూడా బహుళపక్షంలో ఉన్న చంద్రుడు. బహుళపక్ష సీతభానుపగిది. చంద్రుడు అనడానికి సంస్కృతంలో ఎన్నో పేర్లున్నాయి. పోతన్నగారు ఎంత జాగ్రత్తగా పదప్రయోగం చేశారు అంటే సీతభానుడు అన్నారు. చల్లని సూర్యుడు. చల్లని సూర్యుడు అంటే చంద్రుడు అనమాట. సూర్య కిరణాలు చంద్రుడి మీద పడి మన మీదకు వస్తే ఆ కిరణాలు చల్లగా ఉంటాయి, వెన్నెల కిరణాలు అవుతాయి. చంద్రుడికి స్వయం ప్రకాశకమైన శక్తి లేదు. సూర్యకాంతి మాత్రమే చంద్రుడి మీద పడుతుంది, అది వెన్నెలగా మారుతుంది. సూర్యుడి కిరణాలు వేడిగా ఉంటాయి, చంద్రుడి కిరణాలు చల్లగా ఉంటాయి. అందుకని చల్లని సూర్యుడు అంటే చంద్రుడు అనమాట. చల్లని సూర్యుడు ఎందుకు ప్రయోగించాడు అంటే ఇతడు స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడు కాదు. ఒకప్పుడు తాను స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడిని, బలం నాదే అనుకుని అహంకరించాడు. ఆ తప్పు తనకు తెలిసిన తర్వాతే నా బలం ఏమాత్రం లేదయ్యా, అది నువ్విస్తే బలం వచ్చిందని ఇప్పుడు తెలుసుకున్నాను అని లావు ఒక్కింతయులేదు. అంటే ఒకప్పుడు బలం ఉంది, ఇప్పుడు పోయిందని అర్థం కాదు దానికి. పై అర్థం అలా కనిపిస్తుంది. అసలు అర్థం ఏమిటంటే నా బలం చాలా ఉందని అనుకున్నాను, ఎంత వెర్రివాణ్ణి స్వామి, అసలు నాకు బలం అంటూ లేదు, నా ద్వారా నీ బలం వ్యక్తమవుతోంది. విభూతి యోగంలో పరమాత్మ బలం బలవతాచ అహం. బలవంతులైన వారిలో బలము రూపంలో ఉన్నది నేనే. ఒక రచయితలో రచనాశక్తి రూపంలో ఆయన ఉన్నాడు. ఒక వైణికుడిలో వీణావాదన శక్తి రూపంలో ఆయన ఉన్నాడు. ఒక మంచి వక్తలో ఉపన్యాసక శక్తి రూపంలో ఆయన ఉన్నాడు. ఒక మహాకవిలో కవిత్వ శక్తి రూపంలో ఆయన ఉన్నాడు. ఒక వీరుడిలో పరాక్రమం రూపంలో ఆయన ఉన్నాడు. ఆయన ఇన్ని రూపాలు ధరించి ఉంటే వీళ్ళందరూ ఇవి మావి అనుకోవడం ఎంత వెర్రితనమో గజేంద్రుడికి తెలియవచ్చింది. కాబట్టి ఇది నాదనుకున్నాను, పొరపాటు పడ్డానయ్యా, లావు ఒక్కింతయులేదు, నాదైన బలము నాకు ఏమాత్రము లేదు సుమా, నువ్విస్తే వచ్చిన బలం నాదనుకుని నాలోని శక్తియుక్తులు నా సొంతం అనుకుని ఎంత తప్పు చేశాను స్వామి. మన్నింపందగుందీను నిన్. అహంకారాన్ని వదిలిపెట్టి సంపూర్ణమైన శరణాగతిని పొందిన జీవుడికి మాత్రమే రక్షణ లభిస్తుంది తప్ప, పరమాత్మ వల్ల రక్షణ తప్ప అంగబలము అర్ధబలము కొరగానివి అని చెప్పడానికి బహుళపక్ష సీతభానుపగిది క్షీణించడం మొదలుపెట్టాడు. ఎంత లోతుగా ఆలోచించారో పోతన్నగారు అనిపిస్తుంది. బహుళపక్షంలో ఉన్న చంద్రుడిలాగా క్షీణించాడు అని చెప్పడంలో. ఎందుకని అంటే క్షణంసేపు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే చిన్న రహస్యం ఇక్కడ మనకు కనపడుతుంది. ఏ పక్షంలో అయినా తిథులు 15, కృష్ణపక్షంలో అయినా శుక్లపక్షంలో అయినా, కానీ చంద్రుడికి కళలు 16 కాదు. అంటే కృష్ణపక్షంలో రోజుకొక్క కళ చొప్పున తరిగిపోతే అన్ని కళలు పోయే స్థితిలో ఉండడు వాడు, ఒక్క కళ మిగిలి ఉంటుంది. 15 రోజుల్లో చంద్రుడికి 15 కళలు పోయినా ఒక కళ మిగిలే ఉంటుంది. అందువల్ల మళ్లీ శుక్లపక్షం వచ్చిన తర్వాత పాడ్యమనాడు 2 కళలు కలిగిన వాడవుతాడు. 2వ రోజైన విదియనాడు 3 కళలు కలిగిన వాడవుతాడు. 8వ రోజైన అష్టమి నాడు 9 కళలు కలిగిన వాడవుతాడు. 8 కళలు కాదు, 15వ రోజైన పూర్ణిమ నాడు షోడశ కళా ప్రపూర్ణుడైన చంద్రుడు 16 కళలు కలిగిన వాడవుతాడు. ఇందువల్ల ఒక కళ క్షీణించకుండా నశించకుండా మిగిలే ఉంటుంది. వేదాంత శాస్త్రంలో యోగ శాస్త్రంలో దాన్ని నిత్యాకళ, ధ్రువాకళ, సాదాకళ అన్నారు. దాన్ని విజ్ఞాన శాస్త్రంలో సినీవాలి అన్నారు. ఉన్మాది మన సినీవాలిలో అని శ్రీశ్రీ అంతటి వాడు కూడా దాన్ని ఉపయోగించుకుని ప్రయోగించుకున్నాడు. ఆరుద్ర అంతటి ఆధునిక కవి సినీవాలి అనే పేరే పెట్టుకున్నాడు తన కావ్య సంకలనానికి. అమావాస్య నాడు ఉండే చంద్రకళ అది మనకు కనిపించదు, కానీ ఆనాడు చంద్రకళ ఉంటుంది ఒకటి. ఎందుకని, ఒక కళ మనకు కనిపించకుండా ఉన్నా చంద్రుడికి ఉన్నది అంటే చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క శాపానికి గురి అయి రోజు రోజుకి క్షీణించబోయే రాజయక్ష్మ వ్యాధిని తెచ్చుకున్నాడు. ఆయనకి 27 మంది భార్యలు, అందులో రోహిణీదేవి మీద ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉంటే వీళ్ళందరూ దక్షుడి కూతుళ్లే. వాళ్ళంతా దక్షుడికి రిపోర్టు చేశారు, ఇంతమంది భార్యల్ని సమానంగా చూడడానికి బదులు ఒక్కావిడ మీద అనురాగంతో ఉన్నాడు, మా అందరూ నిర్లక్ష్యం చేస్తున్నాడు అని. దక్షుడు కోపం వచ్చి శపించాడు, నువ్వు క్షీణించిపోదువుగా కానీ. అప్పుడు చంద్రుడు గతిలేక పరమాత్మని ప్రార్థించాడు, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తనలోని 16 కళల్లో ఒక కళ పరమాత్మకి ఇచ్చేశాడు. ఆయన పరమాత్మ దగ్గర ఉంది కాబట్టి అది క్షేమంగా ఉంది, మిగిలిన 15 తన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి క్షీణించిపోవడం మొదలుపెట్టాయి. పరమాత్మకు సమర్పించింది ఏదైనా సరే మీకు కష్టకాలంలో అక్కరకు వస్తుంది, మొత్తం మీ దగ్గరే అట్టి పెట్టుకున్నారా, బాధ్యత మీదే సుమా. ఆయనకు 16 కళలుంటే ఒకటి సర్వేశ్వరుడికి ఇచ్చాడు, పరమేశ్వరుడికి ఇచ్చాడు, అది శాశ్వతంగా ఉన్నది, అందువల్ల ఆ కళ క్షీణించిపోకుండా ఉన్నది అని చెప్పడానికి బహుళపక్ష సీతభానుపగిది ఈ కథ మహాశివపురాణంలో మనకు కనపడుతుంది. అందుకే అలా ఉన్న ఈశ్వరుడు సౌరాష్ట్ర దేశంలో సోమనాథ క్షేత్రంలో సోమేశ్వరుడుగా ఉన్నాడు. సౌరాష్ట్రే సోమనాథంచ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రమైన సోమనాథ క్షేత్రం ఏర్పడడానికి కారణం చంద్రుడు తనలోని 16వ వంతు కళని పరమాత్మకు సమర్పణం చేశాడు. పరమాత్మకు సమర్పణం చేసింది ఏదైనా సరే కష్టకాలంలో నీకు అక్కరకు వస్తుంది సుమా. అది రక్షించింది. ఎలా రక్షించింది తర్వాత కథలో తెలుస్తుంది మనకి. అది రక్షించింది అని చెప్పడానికి బహుళపక్ష సీతభానుపగిది. సరే వీళ్ళిద్దరూ పోరాటం చేశారు, 1000 ఏళ్ళు పోరాటం, ఈయన భగవంతుడు గుర్తుకొచ్చాడు. గుర్తుకొచ్చినప్పుడు పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో అన్నాడు. ఏమిటా పూర్వ కథ అంటే, అసలు ఈ ఏనుగు ఏనుగు కాదు, పూర్వజన్మలో ఈ ఏనుగు ఇంద్రజ్యుమ్నుడు అనే పేరు కలిగిన ఒక మహారాజు. ఆయన విష్ణు ధ్యానం చేస్తున్నాడు, ఏం కూడని పని చేయటం, మంచి పని చేస్తున్నాడు. విష్ణు ధ్యానం చేస్తున్న సమయంలో అగస్త్య మహర్షి వచ్చాడు అక్కడికి. వచ్చిన అగస్త్య మహర్షిని ఇంద్రజుమ్నుడు గమనించలేదు విష్ణు ధ్యాన పారవస్యంలో ఉన్న కారణం చేత. అగస్త్యుడికి కోపం కలిగింది. మూఢ లుబ్ధ కరీ ఇంద్రోత్తమయోని పుట్టుము, ఒరి మూర్ఖుడా, లోభగుణం కలిగిన వాడా, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం చేత కాని వాడివి, ఇంటికి వచ్చిన అతిథిని గమనించని వాడివి అయి ఉన్నావు కాబట్టి ఏనుగువై జన్మింతువుగాక, ఇది శాపం. కోపం వచ్చినవాడు ఏనుగైపోమని శపిస్తాడా, ఎలుకైపోమని శపించాలి, కానీ ఏనుగైపోమని శపించాడు. ఆ ఏనుగు కూడా చాలా మంచి ఏనుగు, గొప్ప ఏనుగు అయిపోదువుగా కానీ శపించాడు. ఎవరన్నా శపిస్తారంటే కోపం వస్తే, నీచమైన ఏనుగు అయిపోవాలి అంటాడు. కరీంద్రోత్తమయో నింబుట్టుము, శ్రేష్టమైన ఏనుగు గజరాజు అయి పుట్టుదువుగాక. అంటే ఈ అగస్త్య మహర్షి యొక్క శాపం పరమాత్మ నిర్ణయం ప్రకారం జరిగింది తప్ప మరొక్క విధంగా జరగలేదు. దుర్మార్గుడైన అజామయుడు జీవితం అంతా పాపపంకిలంగా గడిపి యమభటులు వచ్చినప్పుడు భయపడి కొడుకుని పిలిస్తే నారాయణ అని ఆ వంక పెట్టుకుని విష్ణుదూతలు వచ్చి రక్షించారే, విష్ణులోకానికి తీసుకెళ్లారే, వాదించారే యమదూతల్ని చితకతన్ని, అక్కడికి తీసుకెళ్లారే విష్ణుదూతలు, విష్ణులోకానికి విష్ణుదూతల్ని పంపించి అజామిళుడిని రక్షించాడే. అంత దుర్మార్గుడైన అజామిళుడిని రక్షించిన స్వామి తన ధ్యానమే చేస్తున్న ఇంద్రజ్యుమ్నుడికి అన్యాయంగా అగస్త్య మహర్షి శాపమిస్తే ఈయన కలగజేసుకోవద్దండి, కామ్గా ఊరుకున్నాడు, తనకేం పట్టనట్టు, ఎందుకంటే ఈ కథ తానే నడిపాడు కాబట్టి. పోనీ అలా శాపమిచ్చిన మహర్షి ఏమైనా దుర్వాసుడులాగా భృగు మహర్షిలాగా ముక్కోపి అయిన వాడా అంటే అగస్త్య మహర్షి ఆయన సామాన్యుడు కాదే. వాతాపి ఇల్వలల వల్ల లోకానికి బాధ కలిగితే ఆ వాతాపిని ఆరగించి జీర్ణం చేసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకుని వాతాపిని తన పొట్టలోపల జీర్ణం చేసుకోగలిగిన మహాశక్తి సంపన్నుడు ఆయన, సామాన్యుడు కాదు. అంత గొప్పవాడు రామాయణంలో ఆయన కథ కనపడుతుంది మనకి. ఆ రామాయణంలోనే రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో అగస్త్య మహర్షి దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు ఒక బంగారు ఖడ్గాన్ని బంగారు ధనుస్సును ఇచ్చి తన శక్తి మొత్తాన్ని అందులో ప్రవేశపెట్టి ఇచ్చాడు. ఒక ఋషి ఎప్పుడైనా మారణాయుధాలు కానుకగా ఇస్తాడా? అగస్త్య మహర్షి రాముడికి ఇచ్చాడు రామ అవతార ప్రయోజనం నెరవేరడం కోసం. అయినా రాముడు రావణ సంగ్రామం జరుగుతున్న సమయంలో కాస్త డస్సిపోతే అలసిపోతే అగస్త్య మహర్షి మళ్లీ వచ్చి ఆదిత్య హృదయాన్ని ప్రబోధించి రామ అవతార ప్రయోజనం నెరవేరడానికి వీలుగా రావణ సంహారాన్ని జరిపించాడు. అంటే అగస్త్యుడు సామాన్యుడు కాదు, లోక కళ్యాణానికి అంత బాధ్యత పడే గుణం ఉన్నవాడు. సాగరం మొత్తాన్ని చుళుకంలో బంధించినవాడు. చుళుకము అంటే దేవాలయాల్లో స్వామివారి దగ్గర మనం తీర్థం తీసుకోవడానికి కుడి అరచేతిని ఏ భంగిమలో ఉంచుతామో ఆ మధ్యలో పెట్టే కాస్త ప్రదేశం. దీంట్లోకి వచ్చేసింది సముద్రం అంతా. అంటే చెయ్యి అంత పెద్దదన్నవ్వాలి, సముద్రం అంత చిన్నదన్నవ్వాలి. ఈ రెండు మనలాంటి వాడికి ఏది జరగదు, ఆయనకి జరిగింది. కాబట్టి ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. పెరిగిపోతున్న వింజపర్వతం మరి పెరిగిపోకుండా చేశాడు. ఆ వింజపర్వతాన్ని దాటి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి మానవుడు అగస్త్యుడు, చరిత్ర ప్రకారం, పురాణాల ప్రకారం కూడా. ఆయన కథని దక్షిణ భారతదేశస్థులు పేరగత్యం అనే పేరుతో ద్రావిడ భాషలో అద్భుతమైన కావ్యంగా రాసుకున్నారు. అగస్త్యుడు సామాన్యుడు కాదు, అసలు అగస్త్యుడనే పేరే చిత్రమైన పేరు. మనం అగస్త్యభ్రాత అంటూ ఉంటాం. అగస్త్యుడు చాలా గొప్పవాడు, ఆయన సోదరుడు ఎందుకు కొరగానివాడు, ఊరికే అన్నగారి పేరు మీద కాలక్షేపం చేస్తున్నవాడు అని. కానే కాదు, రామాయణంలో అగస్త్యభ్రాత కూడా చాలా గొప్పవాడు. ఆయనకి పేరు లేదండి అగస్త్యభ్రాత అని అగస్త్యుల వారి పేరు మీద కాలక్షేపం చేసేస్తున్నాడు అనుకుంటాం. అగస్త్యుడు ఎంతటివాడో ఆయన సోదరుడు కూడా అంతటివాడేనయ్యా. ముందుగా అగస్త్యభ్రాత ఆశ్రమానికి వెళ్ళు, తర్వాత అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి అని సుతీక్ష్ణ మహాముని సీతారామ లక్ష్మణులకు చెప్తాడు. ఆ అరణ్యకాండలో కనపడుతుంది ఆ సన్నివేశం మనకి. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు వాళ్ళు. ఆ అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అగస్త్యుడన్న పేరు కూడా అసలు ఆయనది కాదు, అగస్త్య భ్రాతకే పేరు లేదు అనుకుంటాం. అగస్త్యుడికి కూడా పేరు లేదు, అగస్త్యుడు అనేది ఆయన పేరు కాదు. ఎవరికైనా పర్వతాన్ని స్తంభింపజేసినవాడు అనే పేరు ఉంటుందండి లోకంలో. అగం స్తబ్నాతీతి అగస్త్య, పర్వతాన్ని స్తంభింపజేయడం అనే అద్భుతమైన ఘనకార్యం ప్రపంచంలో ఇంకెవరూ చేయలేదు, ఈయన చేశాడు కాబట్టి అప్పుడు బిరుదిచ్చారు ఆయనకి. అదో పౌరుషనామం, అదో గౌరవం. క్రమంగా అందరూ ఆయన పేరు మర్చిపోయి అగస్త్యుడు అగస్త్యుడు అని పిలవడం మొదలుపెట్టారు. అందరూ మర్చిపోయిన తర్వాత ఎవరు ఆయన అసలు పేరుతో పిలవటం లేదు కూడా. ఆయన కూడా మర్చిపోయాడు, మీ పేరు ఏమో గుర్తులేదండి అగస్త్యుడు అంటున్నారు అందరూ అనే పరిస్థితి వచ్చింది ఆయన. అగస్త్యుడికి ఇంకేదో పేరు ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అగస్త్యుడు అనేది పౌరుషనామం, బిరుదనామం. పర్వతాన్ని స్తంభింపజేసినవాడు, పెరిగిపోతున్న పర్వతం మరి పెరగకుండా చేసినవాడు. అంతటి మహానుభావుడు నిష్కారణంగా విష్ణు ధ్యానంలో ఉన్నవాడిని శపిస్తాడా? శపిస్తే విష్ణుమూర్తి తనకేం పట్టనట్టు ఊరుకుంటాడా? ఇదంతా విష్ణు మాయా లీలా విలాస వైభవం తప్ప వేరొక్కటి కానే కాదు అని తెలుస్తుంది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ కథలో మొసలి కూడా మొసలి కాదు, వాడు హూహు అనే పేరు కలిగిన గంధర్వుడు. విశ్వనాథ సత్యనారాయణ గారు హాహా హూహు అని ఒక నవల రాశారు. అందులో హాహా అనేవాడో గంధర్వుడు, హూహు అనేవాడో గంధర్వుడు, వీళ్ళిద్దరి కథ అనమాట. చాలా చమత్కారంగా రాశాడు ఆయన. అందులో హూహు అనేవాడు ఈ గజేంద్ర మోక్షణ కథ నుంచే విశ్వనాథ వారు తీసుకున్నారు ఆ పేరుని. ఒకడు హూహు కదా, రెండో వాడికి ఏం పేరు పెడితే బాగుంటుందని ఆలోచించి ఆయన వాడికి హాహా అని పెట్టాడు. వాడు హాహా, వీడు హూహు, రెండో వాడిని ఆయన తయారు చేశాడు. మొదటి వాడిని వ్యాసుల వారు చెప్పారు హూహు అని. ఓ హూహు అనేవాడు పక్కన ఉండదగిన వాడేవాడు అంటే లంబు జంబు అన్నట్టుగా హాహా హూహు అని రెండో వాడిని తయారు చేసి హాహా హూహు అనే నవలు రాశారు ఆయన. ఇద్దరు గంధర్వులు వాళ్ళు. ఈ హూహు అనే గంధర్వుడు ఏం చేస్తూ ఉంటాడంటే, వీడికో సరదా ఉంది. ఎవరైనా మహర్షులు తపస్సు చేస్తూ ఉంటే ఆ ప్రదేశానికి వెళ్తాడు. ఒక ఆయన చక్కగా ఓ చెట్టు కింద కూర్చుని విష్ణు ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, వీడు నెమ్మదిగా చెట్టు వెనకాల చేరతాడు. వీడికి పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట, గొంతు మార్చి ఓ పెద్ద పులిలాగా గాండ్రిస్తాడు. పాపం ఆ మహర్షి కంగారు పడతాడు. ధ్యానంలో ఉన్నవాడుగా స్థలిచి పరిగెత్తుతాడు. పెద్ద పులి వచ్చిందని భయపడి పారిపోయావు, నీకెక్కడ ఏకాగ్రత ఉంది, నీదేం భక్తి అని మహర్షిని వేళాకోళం చేస్తాడు వీడు. అది సరదా వీడికి. ఒకనాడు దేవలుడు అనే మహర్షి ఒక నదిలో నిలబడి అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. ఈ హూహు గంధర్వుడికి ఈ దేవలుడు అనే మహర్షిని ఆట పట్టించాలి అని సరదా పుట్టింది. వీడు ఆ నీళ్లలో ఎవరికీ కనపడకుండా ఇలా ఈదుకుంటూ వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నాడు. పాపం ఆయన మొసలి పట్టుకుందని కంగారు పడ్డాడు. ఆయన పెద్ద కేక పెట్టాడు, నీకేమి ఏకాగ్రత ఉందయ్యా, శ్రద్ధాభక్తులతో తర్పణాలు ఇవ్వటం లేదు, నువ్వు మొసలి పట్టుకుందనే ప్రాణభయం నీకుంది, నీకు శరీరం మీదే దృష్టి ఉంది కానీ ఆత్మజ్ఞానం లేదు అని వెక్కిరించాడు. ఓరి మూర్ఖుడా, నువ్వు గంధర్వుడివై ఉండి మొసలిలాగా ప్రవర్తించావు కాబట్టి మొసలి అయిపోదు గాక అని ఆయన శపించాడు. ఈ శాపాలను పొందిన ఏనుగు మొసలి అయిపోయి ఇంద్రజిమ్నుడు హూహు అనే గంధర్వుడు ఇద్దరు సరాసరొచ్చి సరోవరంలో పడ్డారు. ఈ ఇంద్రజిమ్నుడు అగస్త్య మహర్షిని ప్రార్థించాడు, అయ్యా నా గతి ఏమిటండి, ఎన్నాళ్ళండి ఏనుగు జన్మ, చాలా కష్టం కదా, నేను మహారాజును కదా, మళ్ళీ ఎప్పుడు నా నియస్థితి నాకు వస్తుంది, ఏనుగు జన్మ నుంచి విడుదల వచ్చి నేను మళ్ళీ ఇంద్రజిమ్నుడిని ఎప్పుడవుతాను అంటే, ఏం కంగారు పడకయ్యా, నాకు కోపం వచ్చింది, శపించాను, బాగానే ఉంది, శపించాను కాబట్టి అమలు జరగవలసిందే, ప్రాధాన్యపడుతున్నావు కాబట్టి నాకు కూడా జాలి కలిగింది, శాప విమోచనం మాత్రం చెబుతున్నాను, నువ్వు ఒక సరస్సులోకి దిగుతావు, ఓ మొసలి పట్టుకుంటుంది, నీ ప్రయత్నం నువ్వు చేస్తావు, ఫలితం కనిపించదు, అప్పుడు దైవం గుర్తుకొస్తాడు, ప్రార్థిస్తావు, శ్రీ మహావిష్ణు వస్తాడు, చక్రం ప్రయోగిస్తాడు, మొసలి తల దిగిపోతుంది, నీకు విడుదల వస్తుంది, ఆ దెబ్బతో మొసలి పట్టు నుంచి విడుదలే కాకుండా నీకు గజ జన్మ నుంచి కూడా విడుదల వచ్చి మళ్లీ నువ్వు ఇంద్రజిమ్నుడు అయిపోతావు. అందుకని పరమాత్మను ప్రార్థించాడు, ఓహో నా శక్తి వల్ల ఇది జరగదు, పరమాత్మ దైవల్లే జరుగుతుంది, చేశాడు కానీ తమోగుణ ప్రధానమైన జీవుడిలోకి దిగి వచ్చాడు కాబట్టి ఇంద్రజిమ్నుడు అనుమానంతో కొంతకాలం చేశాడు. ఈ అనుమానం కరిగిపోయింది సాధన క్రమంలో. నిశ్చలమైన విశ్వాసము లేకుండా దైవారాధన చేయడం ప్రారంభించినా క్రమంగా నిశ్చలమైన స్థితి కలుగుతుంది అని ఈ కథ మనకు చెబుతోంది. అలాంటి నిశ్చలమైన స్థితిని పొందిన తర్వాత పరమాత్మ వచ్చాడు ఆయన కథలో. ఇది ఇంద్రజిమ్నుడి కథ. ఈ హూహు గంధర్వుడు దేవల మహర్షి పాదాలు పట్టుకున్నాడు, అయ్యా మొసలి జన్మ ఎంత నీచమైన జన్మండి, ఎలా బతకమంటారని. ఏం చేస్తావురా, కోపం వచ్చింది, శాపం ఇచ్చేశాను, సరే మొసలి వైపో. ఇంద్రజిమ్నుడు గజరాజుగా మారిపోయి సరోవరంలోకి వస్తాడు. ఆ సరోవరంలో నువ్వు రెడీగా ఉండు, వచ్చాక గట్టిగా పట్టుకో. వదిలావో నీ కర్మ అంతే, ఎన్నాళ్ళైనా మొసలివే. నువ్వు వదలకుండా గట్టిగా పట్టుకుంటే వాడి శక్తి చాలక విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు, విష్ణుమూర్తి వస్తాడు, చక్రం వేస్తాడు, నీ తల తెగిపోతుంది, మొసలి జన్మ నుంచి నీకు విడుదల వచ్చి మళ్ళీ హూహూ గంధర్వుడు అవుతావు, ఇది నీ స్థితి అని దేవల మహర్షి చెప్పాడు. అందుకని ఆ మొసలి చాలా గట్టిగా పట్టుకుంది. ఎంత గట్టిగా పట్టుకుందో పోతన్న గారు చెప్పారు, పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన గతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. పోతన్న గారి అద్భుతమైన కవిత్వం ఇది, మూలం లేదు దీనికి. పాదద్వంద్వము నేలమోపి, రెండు కాళ్ళు నేల మీద గట్టిగా ఊనిక చేసి, పవనున్ బంధించి అంటే ప్రాణాయామాన్ని పాటించి, పంచేంద్రియ ఉన్మాదంబున్ పరిమార్చి, లోపల ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలు కోరుకునే రకరకాల విచ్చలవిడిగా ఉండే కోరికల తనాన్ని కట్టిపెట్టి, బుద్ధిలతకున్ మారాకు హత్తించి, బుద్ధి నాటికి నాటికి నానాటికి నానాటికి ఆత్మతత్వం వైపు అడుగులు వేసేదిగా ఉండి కొత్త చిగుళ్ళు తొడుగుతూ ఉండే స్థితిని సంపాదించుకుని, బుద్ధి గడ్డి తినే స్థితి కాక బుద్ధి మారాకులు వేసే స్థితి, బుద్ధి లతకున్ మారాకు హత్తించి. కపిలవాయి లింగమూర్తి గారని చాలా గొప్ప పరిశోధకుడు, ఆయన చమత్కారమైన మాట అన్నారు ఈ పద్యం చదువుతూ, బుద్ధి లతకున్ మారాకు హత్తించి, బుద్ధిలో మా అనే అక్షరాన్ని రా అనే అక్షరం పక్కన చేర్చి అంటే రామ అవుతుంది. పోతన్న గారు రామభక్తుడు కదా, అందుకని పద్యం రాశాడు అన్నారే. బుద్ధి లతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన గతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్. మొసలి ఇంత దుర్మార్గుడు కదా, ఏనుగును పట్టుకున్నాడు, యోగితో పోలుస్తారేమిటండి పోతన్న గారు. యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై, నక్రము విక్రమించ కరిపాద అక్రాంత నిర్వక్రమై, క్రక్రక్ర ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. ఖండవల్లి లక్ష్మీ నరసింహం గారిని ఆయన చాలా చమత్కారంగా, ఈ క్ర అనే మాట ఇన్నిసార్లు ఈ పద్యంలో రావడంలో ఒక విశేషం ఉంది అన్నారు. క్ర అనే అక్షరం తెలుగులో రాసినప్పుడు క్ర అనే అక్షరం కింద క్రావడి ఉంటుంది, పైన కా ఉంటుంది. ఈ క అనే అక్షరం పెద్దదిగా ఉంటుంది, ఏనుగు కాల్లాగా. దాని కింద క్రావడి ఎలా ఉంటుందంటే తెరుచుకున్న మొసలి నోరులాగా ఉంటుంది. మొసలి నోట్లో చిక్కుకుపోయిన ఏనుగు కాలును మాటిమాటికి మనకు గుర్తు చేయడానికి ఈ క్రా ఇన్నిసార్లు ప్రయోగించారు పోతన్న గారు. నక్రము విక్రమించే కరిపాద అక్రాంత నిర్వక్రమై అన్నారు, అంత చమత్కారం. విమర్శకులు ఎన్నో చమత్కారాలు చెబుతారు, అది కవి ఊహించాడో లేదో మనకు తెలియదు. అలా పట్టుకున్నాడు అన్నారు. ఎందుకు అలా పట్టుకున్నాడు అంటే వాడు అనుసరించింది రాజయోగం కాదు, హఠయోగం. హఠయోగం కూడా యోగ మార్గాల్లో ఒకటే కానీ అత్యుత్తమమైన యోగ మార్గం కాదు, రాజయోగం శ్రేష్టమైన మార్గం. కానీ వాడు హఠయోగాన్ని పాటించాడు, వాడి బ్రతుకు అది అవసరమైంది. ఎందుకు యోగాన్ని అనుసరించాడు అంటే అలా పట్టుకుంటే తప్ప పరమాత్మ రాడు, మొసలి తల తెగదు, తాను హూహూ గంధర్వుడుగా మారిపోడు, అందుకని పట్టుకున్నాడు. అందుకని మొసలి ఇంతగా పట్టింది అన్నాడు. మరి ఏనుగు పరిస్థితి ఏమిటి, అది కూడా పోతన్న గారు పద్యం చెప్పారు, మూలంలో లేనిది. ఊహకలంగి జీవన పుటోలము నంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దీన దశన్ గజముండే భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదకురాగ్రశల్యమై. దాని పరిస్థితి అలా ఉంది అన్నాడు. ఊహలు తారుమారైపోయి తాను అనుకున్న సంకల్పాలు వికల్పాలుగా మారిపోయి తాను అనుకున్నది ఏది జరక్క తాను ఒకటనుకుంటే మరొకటి జరిగిన దుర్భరమైన పరిస్థితులు తనను చుట్టుముట్టిన వేళ ఒక సంసారబద్ధుడైన జీవుడు ఎలా పరితపిస్తాడో ఏనుగు పరిస్థితి అలా అయిపోయింది. మోహలతల చేత కట్టివేయబడిన వాడు అయిపోయాడు అని సంసారబద్ధుడైన జీవుడు వలె ఉన్నాడు ఏనుగు అని అంతరార్థం మనకు తెలియడానికి వీలైన పద్యాలు పోతన్న గారు రాసి, ఏమీ అర్థం కాకుండా బాహ్యార్థంలో ఏమాత్రం పొంది పొసగనట్లుగా అన్ని అబద్ధాల పుట్టలే అయిపోయినట్లుగా ఉన్న గజేంద్ర మోక్షణ కథలో దాగి ఉన్న యోగతత్వ రహస్యాన్ని గుర్తించడానికి వీలైన తాళపు చెవిని పోతన్న గారు ఈ పద్యం ద్వారా మనకు అందించారు. అది పోతన్న గారు ఆంధ్ర జాతికి చేసిన అద్భుతమైన మేలు. ఆంధ్ర జాతి ఉన్నంతకాలం ఈ జాతి పోతన్న గారికి ఇందుకోసం రుణపడి ఉంటుంది. ఈ పద్యం లేకపోతే గజేంద్ర మోక్షం అర్థం కావడం చాలా కష్టం. ఇది జీవుడి కథ కానీ ఏనుగు కథ కాదు, ఇంద్రజుమ్నుడి కథ, ఇంద్రజుమ్నుడి కూడా కథ కూడా కాదయ్యా, ఇది జీవుడి కథ. ఎలా జీవుడి కథ అవుతుంది అంటే భారతీయ వేదాంత శాస్త్రంలో ఇంద్రశబ్దం ఎప్పుడు వచ్చినా అది మనస్సు అనే దానికి పర్యాయ పదం. ఇంద్రజుమ్నుడు అంటే, జుమ్నుడు అంటే ద్యుతి కలిగిన వాడు, ద్యుతి అంటే కాంతి. ఇంద్రజుమ్నుడు అంటే మనస్సుకు గొప్ప కాంతి వచ్చినవాడు, అంటే యోగ మార్గాన్ని అనుసరిస్తున్న ఒకనొక సాధకుడు మూలాధారం నుంచి ఊర్ధ్వదిశగా తన కుండలిని శక్తిని ప్రచోదనం చేసుకుని 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 కనుబొమల మధ్యస్థానమైన భూమధ్యస్థానం వరకు తెచ్చుకున్నవాడు. ఈ కనుబొమల మధ్యస్థానమైన భూమధ్యస్థానాన్ని మనస్థానము అంటారు. ఆ మనస్థానం దగ్గరికి వచ్చేప్పటికీ పంచభూతాలు అయిపోయి ఆ తర్వాత మనస్సునకు సంబంధించిన స్థానం, అక్కడికి వచ్చేప్పటికి మనస్సుకు గొప్ప కాంతి వస్తుంది, దాన్ని ఆజ్ఞాచక్రము అన్నారు. అక్కడి దాకా వచ్చాక ఇంకొంచెం సాధన కొనసాగించగలిగాడు, అదే తీరులో సహస్రారానికి చేరతాడు. పరమాత్మ యొక్క దివ్య దర్శనం పొందడానికి ఆజ్ఞ లభించే చోటు కాబట్టి దాన్ని వేదాంత శాస్త్రంలో ఆజ్ఞాచక్రం అన్నారు. పాస్పోర్ట్ వస్తున్నవాడు అక్కడికి వెళ్ళేప్పటికి, ఇక సహస్రారానికి వెళ్ళిపోవాలి. అక్కడ దాకా వచ్చిన జీవుడికి ఏమైంది, అగస్త్య మహర్షిని గమనించలేకపోయాడు. ఏ కోపంగా ఉండే మహర్షులు ఎంతమంది లేరండి, ఏ దుర్వాసుడు వచ్చాడని చెప్పొచ్చు కదా, అగస్త్యుడే అని చెబుతున్నారు. ఎందుకని అగస్త్యుడిని చెప్పారు అంటే, అగస్త్యుడు అంటే నిశ్చల స్థితి కలిగిన వాడు, పెరిగే పర్వతం పెరగకుండా చేసినవాడు కాబట్టి. అంటే సహస్రారం వరకు ప్రయాణిస్తున్న కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేటప్పటికి, భూమధ్యస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి, కనుబొమల మధ్యప్రదేశానికి వచ్చేటప్పటికి, మనస్థానాన్ని చేరేటప్పటికి నిశ్చలమైన స్థితిని సాధకుడు కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకని అంటే ఆజ్ఞాచక్రం దాకా వచ్చేటప్పటికి కాస్త అహంకారం వస్తుంది జీవుడికి. అందుకే లలితా సహస్రనామంలో ఆజ్ఞాచక్రం వరకు వెళ్లిన కుండలిని శక్తికి అతి గర్విత అనే పేరు. అమ్మవారికి అతి గర్వం ఏమిటండి, ఆవిడికి గర్వం ఉంటే మనకుండలో ఆశ్చర్యం ఉంది అనిపిస్తుంది. అంటే సాధకుడికి ఆ సమయంలో గర్వం వచ్చే ప్రమాదం ఉంది సుమా. అమ్మవారు అప్పుడు గర్వం రూపంలో వీడి దగ్గరికి వస్తుంది, అమ్మ ఈ రూపంతో నాకు వద్దు, వినయం రూపంతోనే రా అని ప్రార్థించాలి వీడు. అది మర్చిపోయాడా, ఓ నాకేముంది సహస్రారం దాకా వచ్చాను హాయ్, ఇంకేముంది రేపో మాపో అమ్మవారి దర్శనం అనుకున్నాడో తప్పున పడిపోతాడు. వీడు కూడా అలాగే పడిపోయాడు. అగస్త్యుడు వస్తే గమనించలేకపోయాడు ఇంద్రజుమ్నుడు అంటే, ఆజ్ఞాచక్రం వరకు ఊర్ధ్వదిశగా పైపైకి కుండలిని శక్తిని ప్రచోదనం చేసుకుని వెళ్ళగలిగిన సాధకుడు అక్కడ నిశ్చల స్థితిని కాపాడుకోలేకపోయాడు, దబ్బున కింద పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు, బహుళపక్ష సీతభానుపగిది, బహుళపక్షంలో ఉన్న చంద్రుళ్లాగా అయిపోయాడు. అంటే 16 తిథుల్లో 16 కళల్లో 15 తిథుల్లో రోజుకి ఒక కళ చొప్పున, తిథికి ఒక కళ చొప్పున తరిగిపోతే 15 తిథుల్లో 15 కళలు అయిపోయి ఒక్క కళ మిగిలిన స్థితిలో ఉన్నాడు అని చెప్పడం కోసం ఆ పోలికి చెప్పాడు. ఇతడు పైనుంచి పడిపోతే ఎక్కడ దాకా పడిపోవాలి, మూలాధారం వరకు పడిపోవాలి. కానీ మూలాధారం కంటే ఒక మెట్టు పైన ఉన్న స్వాధిష్టానంలో పడ్డాడు, మూలాధారంలో పడలా, ఒక కళ మిగిలే ఉన్న చంద్రుడితో పోల్చారు. స్వాధిష్టానం జలతత్వానికి సంబంధించింది. యోగ శాస్త్రంలో స్వాధిష్టానానికి ఆధిపత్యాన్ని వహించేది మకరం. ఆ సంకేతాన్ని దృష్టిలో పెట్టుకుని నీళ్లల్లో పడ్డాడు, మొసలి పట్టుకుంది అని కథలో చెప్పాడు. అంటే పోతన్నగారు కానీ వ్యాసమహర్షి కానీ గజేంద్ర మోక్షణ కథలో చెబుతున్నది జీవుడైన వాడు చేసే యోగ సాధన క్రమమే తప్ప మరొక్కటి కానే కాదు. ఏ వ్యక్తి కుండలిని శక్తిని ప్రచోదనం చేసుకుని ఊర్ధ్వదిశగా సహస్రార కమలం వైపు ప్రయాణం చేస్తూ ఆజ్ఞాచక్రం దాకా వచ్చాక నిశ్చల స్థితిని కాపాడుకోలేకపోయాడు, అతడు కింద పడిపోతాడు. పడిపోయినా నష్టం లేదు సుమా, శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే భగవద్గీత చెప్పింది. కొంత యోగాన్ని అవలంబించిన వాడు ఏ కారణం చేతనైనా దెబ్బతింటే పూర్తిగా యోగము నష్టం కాదు, మరుజన్మలో అది బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుంది. ఇతడికి ఏనుగు జన్మ లభించినా కూడా, సరోవరంలో పడిపోయినా కూడా సరోవరంలోనే పడ్డాడు అంటే స్వాధిష్టానంలో పడ్డాడు కానీ చివరికి మూలాధారం వరకు పడలేదు. స్వాధిష్టానంలో పడ్డాడు అని చెప్పడానికి సరోవరంలో పడ్డాడు అన్నారు. స్వాధిష్టానంలో పడ్డాడు అని చెప్పడానికి చివరిదైన మూలాధారం కాక ఒక మెట్టు పైన పడ్డాడు అని చెప్పడానికి 16 కళలున్న చంద్రుడు 15 తిథుల్లో 15 కళలే పోగొట్టుకునే పోలిక చెప్పి బహుళపక్ష సీతభానుపగిది అన్నారు పోతన్నగారు. పోతన్నగారు అదనంగా చేర్చినవన్నీ కూడా గజేంద్ర మోక్షణ రహస్యాలు మనం గుర్తించడానికి వీలైన పోలికలు తప్ప కేవలం కవితా చమత్కారానికి సంబంధించిన పోలికలు కావు అవి. ఆ యోగ రహస్యాన్ని మనకు పట్టి ఇవ్వడానికి ఆయన మనకు చేసిన ఉపకారం అన్నమాట. అందుకోసం ఆ పోలిక చెప్పాడు. ఇలా వీడు పడిపోయి సహస్రారంలో నుంచి సహస్రారానికి చేరవలసిన వాడు స్వాధిష్టానంలో పడిపోయాడు పాపం గజేంద్రుడు. ఆ స్వాధిష్టానానికి వాహనం మకరం కాబట్టి మొసలి పట్టుకుంది అన్నారు. ఆ మొసలి పట్టు నుంచి విడుదల లభించడంలో తన శక్తి చాలదనుకుని యోగ మార్గానికి సరిపోయేవాడిని కాను అనుకున్నాడు. యోగ మార్గంలో అభ్యుదయాన్ని సాధించలేని జీవుడు ఏం చెయ్యాలి, సంపూర్ణ శరణాగతిని పొందాలి. అందుకని గజేంద్రుడు పరమాత్మను ప్రార్థించాడు. సంపూర్ణ శరణాగతిలో పరమాత్మ యందు ప్రకృష్టమైన విశ్వాసం ఉండాలి, కానీ ఉన్నాడో లేడో అనే సందేహం పనికిరాదు. కాబట్టి సందేహించినంతకాలం స్వామి రాలేదు. నీవే తప్ప నితఃపరం మెరుగా అనగానే బయలుదేరి వచ్చాడు. పరుగు పరుగున వచ్చాడు, ఓ చక్రం ప్రయోగించాడు, ఆ మొసలి తల తెగిపోయింది. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, విష్ణుమూర్తి ఏదో ఆ వైకుంఠంలో ఉండే ఆ చక్రం ఒకటి పంపించవచ్చు కదా, ఈయన రావడం ఎందుకు, లక్ష్మీదేవి బయట చెంగు వదలకుండా పరిగెత్తడం ఎందుకు, ఆవిడ వెనకాల పరిగెత్తుకుంటూ రావడం ఎందుకు, ఇంతమంది నేను రకాలుగా బాధ పెట్టడం జరిగి ఆ చక్రం ఏదో అక్కడి నుంచి వేస్తే సరిపోతుంది కదా, అలా చేయలేదు ఈయన. ఈయనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెనకాల లక్ష్మీదేవి వచ్చింది, పరివారం అంతా వచ్చింది, గరుత్మంతుడు వచ్చాడు, నారదుడు వచ్చాడు, ఈ కథ అంతా చెప్పారు పోతన్న గారు. అద్భుతమైన కల్పన చేసి పరమాత్మ యొక్క భక్తరక్షణ దాక్షిణ్యాన్ని తెలియచేస్తూ గజేంద్ర మోక్షణ కథలో దాగి ఉన్న యోగ వైభవాన్ని కూడా పోతన్న గారు చెప్పారు. ఇంతకీ ఆయన ప్రయోగించింది చక్రం. ఈ చక్రానికి ఒక పేరుంది. మన పురాణాల్లో ఉండే గొప్పతనం ఏంటంటే ఆయుధాలుంటే వాటికి పేర్లు, పర్వతాలుంటే వాటికి పేర్లు, సముద్రాలుంటే వాటికి పేర్లు, అరణ్యాలుంటే వాటి అన్నిటికీ పేర్లే. ఇవాళ మనకి పిల్లలు పుడితే పేర్లు మల్లాది వెంకటకృష్ణమూర్తి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ మనకి పేర్లు మాత్రం వ్యాసుడు కానీ వాల్మీకి కానీ ఎన్ని పేర్లు పెట్టారో చెప్పలేము. పర్వతాలకు పేర్లు, నదులకు పేర్లు, అన్నిటికీ పేర్లు పెట్టేశారు. చివరికి పరమాత్మ యొక్క ఆయుధాలకు కూడా పేర్లే. ఆయన శంఖానికి పాంచజన్యం, ఆయన చక్రానికి సుదర్శనం అని పేరు. అంటే అహంకరించిన జీవుడికి పరమాత్మ సుదర్శనాన్ని అనుగ్రహించాడు. అంతటా నేనే నిండి ఉన్నాను, అహంకారం పనికిరాదు, నీలో ఉన్న శక్తి నీది కాదు, నీ ద్వారా వ్యక్తమవుతున్న శక్తి మాత్రమే. ఒక వ్యక్తి కిటికీలో నుంచి చూస్తే కిటికీయే ఎలా చూడదో, ఆకాశం నుంచి వర్షధారలుగా కురుస్తున్న నీటికి తన రెండు చేతులు అడ్డుపెట్టి నా దోసిట్లో నీళ్లు అనుకుంటే ఎంత నీ సొంతమో, నీ నుంచి వ్యక్తమవుతున్న శక్తి యుక్తులు నీవి కావు సుమా, స్వామివారివి అనే సత్యాన్ని గుర్తింపచేశాడు. కనువిప్పు పొందాడు వాడు, సుదర్శనాన్ని పొందాడు, పట్టు విడిపోయింది, మొసలి పట్టు నుంచి విడుదల లభించింది అన్న అద్భుత సత్యాన్ని చెప్పడానికి సుదర్శనం ప్రయోగించాడు స్వామి అన్నాడు. అయితే అక్కడి నుంచి ఎందుకు పరిగెత్తుకొచ్చాడు, ఈ కథంతా ఎందుకు చెప్పాడు అంటే పరమాత్మకి భక్తులంటే అంత ప్రేమ అని చెప్పడానికి పోతన్న గారు కల్పన చేశారు. ఆ సుదర్శనం ఏదో అక్కడి నుంచే ప్రయోగించవచ్చు ఆ చక్రాన్ని. లక్ష్మీదేవి పరిగెత్తింది పాపం, పడరాని పాటలు పడింది అనుకున్నాం. లక్ష్మీదేవిని పోతన్న గారు ఎన్నో బాధలు పెట్టారు అనుకున్నాం. ఆయన పెట్టిన ఒక్క బాధ చెప్పి నేను ప్రవచనం ముగిస్తాను. విష్ణుమూర్తి ముందు పరిగెత్తుతున్నాడు, బయట చెంగ ఆయన చేతిలో ఉంది కాబట్టి అమ్మవారు కూడా పరిగెడుతోంది. పరిగెడుతున్న అమ్మవారు ఎన్ని బాధలు పడిందో పోతన్న గారు చాలా పద్యాలు చెప్పారు. ఒక పద్యం మాత్రం చెబుతాను నేను. నిటల ఆలకములంట నివుర జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసరుతేంట్లు అళుల జోపగ చిల్కలు అల్లనల్లన జేరి ఓష్ఠబింబద్యుతులొడియనురుకు శుకముల దోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెసగు మీన పంక్తులు దాట మేదీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను జయింపా చక్రవాకంబులు కుచయుగంబుతాకి క్రొవు సూపు మెలత మొగిలు పిరిది మెరుగుదీగయువోలే జలదవర్ణు వెనుక జనెడునపుడు. మేఘం వెంట మెరుపులాగా నారాయణుడి వెంట లక్ష్మీదేవి పరిగెత్తేప్పుడు ఏం జరిగింది అంటే, అమ్మవారు వస్తూ ఉంటే అమ్మవారి ముఖం పద్మంలా ఉందనుకుని ఈ పద్మంలో మకరందం ఉంటుంది కదా అని అది తాగుదామని తుమ్మెదలు అమ్మవారి ముఖం చుట్టూ మూగేయట. ఇది మొదటి పాదానికి అర్థం. నిటలాలకములంట నివుర జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసరు తేంట్లు. అంటే ఇప్పుడు అమ్మవారి ముఖం పద్మంలా ఉంది అంటే లక్ష్మీదేవి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు మన పోతన్న గారు. ఆ తర్వాత ఏమైంది అంటే, ఎలాగో ఒక చేత్తో బయట చెంగు పట్టుకుంది, అయ్యవారు లాక్కెళ్తున్నారు కాబట్టి ఒక చేత్తోనే ఏం చేసినా చెయ్యాలి, పరిగెత్తుతూ ఉండాలి, ఆగడానికి వీల్లేదు. పరిగెత్తుతోంది, ఒక చేత్తో పైటి చెంగు పట్టుకుంది, రెండో చేత్తో ఎలాగో ఈ తొమ్మిదల్ని తోలుకుంది. అమ్మయ్యా తొమ్మిదల బెడద వదిలింది అనుకునే లోపల చిలుకలు వచ్చాయట. అమ్మవారి పెదవి దొండ పండులా ఉందనుకుని అది కొరుకుదామని శుకముల తోల ఎలాగో ఒక విధంగా చిలుకల్ని కూడా తోలుకుందిట. చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెసగు. ఒరే, ఏ కావ్యనాయిక యొక్క సౌందర్యాన్ని వర్ణించాలన్నా ఆమె కన్నులు బేడిస చేపల్లా ఉన్నాయంటారు. ఆకాశగంగలో ఉన్న చేపలం మేమే గొప్ప, కానీ ఈవిడ కళ్ళు నిజంగా మాకంటే మిలమిల్లాడుతూ గొప్పగా కనిపిస్తున్నాయి. ఏమిట్రా ఈవిడ కళ్ళ సౌందర్యం చూడడానికని ఆకాశగంగలో ఉన్న చేపలన్నీ వచ్చాయట. మీన పంక్తులు దాట ఎలాగో ఆ చేపల్ని కూడా తప్పించుకుంది ఆవిడ. మెయిదీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు. మెరుపు తీగలు, ఆకాశంలో ఉన్న మెరుపు తీగలని ఎవర్రా ఈవిడ ఇలా పరిగెత్తుకొస్తోంది. ఈవిడ మెరుపు తీగ లాంటి శరీరాన్ని కలిగి ఉంది, మేము కదా మెరుపు తీగలం, మాకున్నంత కాంతి ఈవిడకుంది, కానీ మాకంటే ఈవిడే గొప్పదిలా ఉంది, మాకింత గొప్ప కాంతి ఉన్నా క్షణికం, అలా మెరిసి మాయమైపోతాం, కానీ ఈవిడ కాంతి నిలకడగా ఉంది, ఈవిడెవరో చూసి తీరవలసిందే అని ఆవిడ వస్తున్న దారి వెంట క్యూలు కట్టి చుట్టూ నిలబడ్డాయట మెరుపు తీగలన్నీ. ఆ మెరుపు తీగలతో చాలా ప్రమాదం, అందులో కరెంట్ షాక్ తగులుతుంది, విద్యుల్లతలు అని పేరు వాటి. పొరపాటును కూడా ఆ ఫెన్సింగ్ చేతికి తగలకూడదు, తప్పించుకుంటూ జాగ్రత్తగా వచ్చింది ఆవిడ. ఏదో ఒక రకంగా మెరుపు తీగల్ని దాటుకుంటూ వస్తే శంపలను జయింప చక్రవాకంబులు. సాధారణంగా కావ్య నాయకుల యొక్క వక్షస్థలాన్ని చక్రవాక పక్షులతో పోలుస్తారు. అందుకని ఆ చక్రవాక పక్షులు, మేము కదా చక్రవాకాలం, ఇదేమిట్రా అమ్మవారి వక్షస్థలం చక్రవాకాల్లాగా ఉందనుకుని లక్ష్మీదేవి వక్షస్థలాన్ని చూడడానికి చక్రవాక పక్షులు వచ్చాయట. అంటే అమ్మవారి వక్షస్థలం చక్రవాకాల్లాగా ఉంది, అమ్మవారి శరీరం మెరుపు తీగ కాంతితో ఉంది, అమ్మవారి పెదవి దొండపండులా ఉంది, అమ్మవారి ముఖం పద్మల్లా ఉంది, అమ్మవారి కళ్ళు చేపల్లా ఉన్నాయి. ఒక పక్కన గజేంద్రుడేమో సావు బతుకుల్లో ఉన్నాడా, ఓ పక్కన విష్ణుమూర్తి ఏమో ఇంగిత జ్ఞానమైనా లేకుండా అమ్మవారి పైట చెంగు తన చేతిలో ఉందన్న ఆలోచన లేకుండా పరుగులు తీస్తున్నాడా, ఇప్పుడు పనిగట్టుకుని లక్ష్మీదేవి సౌందర్యాన్ని వర్ణించకపోతే పోతన్న గారికి వచ్చే నష్టం ఏమిటండి? పోతన్న గారు భక్తుడా నిజంగా, శృంగారి కాదు. అందుకని ప్రపంచమంతా పోతన్న పంచశత జయంతి ఉత్సవాలు జరిపిన 1980 పురిపండ అప్పలస్వామి గారు భక్త పోతన కాదు శృంగార పోతన అని ఆంధ్రపత్రికలో ఓ వ్యాసం రాశారు, దినపత్రికలో. ఆయన ముఖ్యంగా చెప్పింది ఈ పద్యమే, అందుకని ఈ పద్యం గుర్తు చేశాను. అంటే పోతన్న గారు శృంగారి అని పద్యం వల్ల తెలుస్తుంది. ఎందుకు రాసినట్టు ఈ పద్యం? ఆలోచించి చూస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. వరుసగా అమ్మవారి చుట్టూ మూగిన వాటి పేర్లు చెప్పుకొచ్చాడు. ఆ పేర్లని బట్టి చూస్తే అవి ఏ ప్రదేశంలో ఉంటాయో మనకు తెలుస్తుంది. ముందుగా తుమ్మెదలు మూగాయన్నాడు. తుమ్మెదలు ఎక్కడైనా ఒక తోటలో ఉంటాయి, నందనవనానికి వచ్చారన్నమాట వాళ్ళు. వైకుంఠం నుంచి బయలుదేరి లక్ష్మీనారాయణులు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పరిగెత్తుకుంటూ, ముందు విష్ణుమూర్తి పరిగెత్తున్నాడు, వెనకాల లక్ష్మీదేవి పరిగెత్తున్నాడు, ఇద్దరు ఎక్కడ దాకా వచ్చారంటే నందనవనం దాకా వచ్చారు అని చెప్పడానికి తుమ్మెదలు మూగాయన్నాడు. నందనవనం తర్వాత మేరుపర్వత ప్రాంతం, మేరుపర్వత ప్రాంతంలో చిలుకలు ఎక్కువగా ఉంటాయి అందుకని చిలుకలు మూగాయి అన్నాడు. అంటే మేరుపర్వతం దాకా వచ్చారు. ఆ తర్వాత ఆకాశగంగ, ఆకాశగంగ దాకా వచ్చారు అని చెప్పడానికి చేపలు మూగాయి అన్నారు. ఆ తర్వాత మేఘమండలానికి వచ్చారు, అందువల్ల మెరుపులు వచ్చాయి. ఆ తర్వాత వాయుమండలానికి వచ్చారు, వాయుమండలంలో చక్రవాక పక్షులుంటాయి. ఆ తర్వాత భూమండలం. అంటే వైకుంఠం నుంచి బయలుదేరితే ప్రధానమైన మజిలీలు ఏమిటి అంటే, వైకుంఠం తర్వాత నందనవనం, నందనవనం తర్వాత మేరుపర్వత ప్రాంతం, మేరుపర్వతం తర్వాత ఆకాశగంగ, ఆకాశగంగ తర్వాత మేఘమండలం, తర్వాత వాయుమండలం, ఆ తర్వాతనే భూమండలం. శరీరంలో ఉన్న శక్తి సన్నగిల్లిపోయి కీచుగొంతుకతో కేక పెట్టవలసిన గజేంద్రుడికి ఇలాంటి మైక్ సెట్ కూడా లేదు కదా పాపం. ఆయన పెట్టిన కేక ఇక్కడ కేక పెడితే వైకుంఠానికి వినిపించింది, విష్ణుమూర్తి పరిగెత్తుకొచ్చాడు అంటే వైకుంఠం ఏదైనా కోతవేటు దూరంలో ఉందేమో అని ఎవరైనా అనుకుంటారని కాదయ్యా, ఇన్ని మజిలీలు దాటి వచ్చాడు తన భక్తుణ్ణి రక్షించడం కోసం అనే రహస్యాన్ని చెప్పడానికి, పరమాత్మకి భక్త రక్షణ విషయంలో ఎంత బాధ్యత పడే గుణం ఉందో చెప్పడానికి పోతన్న గారు చమత్కారంగా పైకి అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తున్నట్లు కనపడుతూ ఇన్ని మజిలీలు దాటి ఆయన వచ్చాడు అని చెప్పారు. సరిగ్గా ఇవే మజిలీలు పారిజాతాపహరణం అనే కావ్యంలో ప్రబంధ యుగంలో నందితిమ్మన అనే మహాకవి కృష్ణుడు సత్యభామ కలిసి పారిజాతాన్ని తేవడానికి పైకి వెళ్లిన స్వర్గానికి వెళ్లిన సందర్భంలో ఇవే మజిలీలు భూలోకంలో బయలుదేరారు. తర్వాత వాయుమండలం, తర్వాత మేఘమండలం, తర్వాత ఆకాశగంగ, తర్వాత మేరుపర్వతం, తర్వాత నందనవనం, ఇదే క్రమం ఆరోహణ క్రమంలో వర్ణించాడు ఆయన. పోతన్న గారు అవరోహణ క్రమంలో చెప్పారు. అయితే ఎంత గొప్ప ప్రబంధకవైన నందితిమ్మన వాచ్యంగా చెప్పాడు, చాదస్తపు పురాణ కవి అనుకుంటున్న పోతన్న గారు ఆ ప్రదేశాల పేర్లు చెప్పకుండా చమత్కారంగా అద్భుతంగా సూచన చేసి మన మెదడుకు పదును పెట్టారు. అది పోతన్న యొక్క కవిత్వంలోని గొప్పతనం. ఎంత చమత్కారాన్ని గుప్పించినా ఆధ్యాత్మిక ధర్మాన్ని చెప్పడానికి మాత్రమే పోతన్న గారు కవిత్వం రాస్తారు. అందువల్లనే గజేంద్రమోక్షణ కథలో దాగి ఉన్న ఆధ్యాత్మిక యోగ వైభవాన్ని చెప్పడానికి వ్యాసమహర్షి చెప్పని కొన్ని కల్పనలు పోతన్న గారు చేసి ఆ గజేంద్రమోక్షణ కథలో దాగి ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని ఆవిష్కరించి, ఇది ఏనుగు కథ కాదు, ఇంద్రజుమ్నుడి కథ, ఇంద్రజుమ్నుడి కథ కూడా కాదయ్యా, ఇది జీవుడి కథ, అందువల్ల ఈ కథ మామూలుగా వింటున్నప్పుడు బాహ్యార్థంలో అన్ని అబద్ధాలే కనిపిస్తాయి, ఈ అబద్ధాలన్నీ ఆధ్యాత్మిక సత్యాలు తప్ప పైకి బాహ్యార్థంలో అబద్ధాలుగా కనపడతాయి, కాబట్టి బాహ్యార్థంలో అసత్యాలుగా కనపడే ఈ కథ చాటున దాగిన నిజాలు గుర్తించండి, అలా ఈ కథ చదువుకోండి, అప్పుడు ఈ కథ వల్ల మీకు ఉపయోగం ఉంటుంది అని చిట్ట చివర ఈ కథంతా ముగించుతూ ఆయన ఫలశ్రుతి పద్యం రాశారు. గజరాజమోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు. నిజంగా చదవడం ఏమిటి? నిజంగా చదవడం, అబద్ధంగా చదవడం అంటే చదివితే చదువుతారు లేకపోతే మానేస్తారు. అదే నిజంగా చదవడం అంటే కనపడుతున్న ఈ అబద్ధాల చాటున ఏ ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయో అర్థం చేసుకుంటూ చదివితే.
గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యంబున్.
ఐహిక లౌకిక పారలౌకిక సుఖాలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం వల్ల ఈ గజేంద్ర మోక్షణ కథాన్ని అంతరార్థాన్ని గుర్తిస్తూ విన్నవారికి చదువుకున్న వారికి కలుగుతాయి అని పోతన్న గారు చిత్రమైన ఫలశ్రుతిని ఇచ్చారు. ఎంతైనా మొసలి పట్టు నుంచి బయటపడడం కొంచెం కష్టం కాబట్టి ఈవేళ కొద్దిగా కాలాతీతమైంది, క్షమించవలసిందిగా అందరినీ కోరుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ అని, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.